Everybody agreed, Brother Branham, that if you wanted to stay till 6 o'clock, 5 or 6 o'clock, you can just take all the time you want. Brother.
Thank you very much.
Nobody has to go home before 5, 6. So we appreciate it if you would take. And just before I turn it to Brother Branham, there was a man that was here last time that he was here to speak to us that had cancer. And then he was called out in the meeting at Brother Max Church. And
Sahodara Isaacson, Niku Chala Krutagnatalu. Isaacson, Snehitulara, Shubhodayam, Miru Kuchanavachu, Aunandi. తిరిగి ఈ ఎడారి వెనక ప్రాంతాన ఉండటం మంచిగా ఉన్నది. మీకు తెలుసు కదా, పోయినసారి నేను ఇక్కడ ఉన్నప్పుడు ఈ స్థలమునకు ఎడారి వెనక భాగం అని పేరు పెట్టానని నేను నమ్ముచున్నాను. సాధారణంగా మనము ప్రభువును ఆ చోటనే కనుగొంటాము. లేదా ఒకసారి మోషే ఆ ఎడారి వెనక గొర్రెలను కాయచుండగా అక్కడే అది కనుగొనబడినది. ఇక్కడున్న ఈ వ్యక్తిని కొద్దిసేపటి క్రితం నేను వచ్చిచుండగా కారులోని వెనక చూపుట అద్దంలో నేను చూశాను. గడిచిన దినమున అతడు ఆసుపత్రిలో ఉన్నాడని నేను విన్నాను. నేను అతని కొరకు ప్రార్థించుచుంటిని, మరియు ఈ ఉదయం అతనిక్కడ కూర్చొని ఉన్నాడు. సరే, అది మంచిది. నేను చాలా ఆనందిస్తున్నాను. అతడు చాలా రక్తాన్ని కోల్పోయాడు, మరియు కావున ఈ ఉదయం అతన్నిక్కడ చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. పోయినసారి మనతో పాటు ఇక్కడ ఉండి క్యాన్సర్తో ఆసుపత్రిలో ఉన్న ఈ సహోదరుని గురించి వినటానికి బాధగా ఉంది. దీని నుండి బయటకు ఒకే ఒక దారిని మనం కలిగి ఉన్నామని మనకు తెలుసు. మరది మరణమనే దారి అయి ఉన్నది. మనమందరము ఆ దారిలో నడవవలసి ఉన్నది. మనము అత్యంత నీతిమంతులమైనా గాని, మనలో అత్యంత పరిశుద్ధులైనా గాని, మనము ఒకరినొకరము మరొకరి సమాధి ప్రక్కన సమాధి చేస్తుంటాము. మరి అయినను యేసు ఇట్లు చెప్పెను, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. అయితే అక్కడ ఆ మరణం అనేది మనం అనుకునే మరణం కాదు. లాజరు గురించి యేసు చెప్పినట్లే అది ఉన్నది. అతడు నిద్రించుచున్నాడు అని ఆయన చెప్పాను. మరియు వారు, సరి, అతడు నిద్రించిన ఎడలా బాగుపడునని అన్నారు. పిదప, యేసు ఇట్లు చెప్పాను, అతడు చనిపోయాను. చూడండి, వారికి తెలిసిన భాషలో చెప్పవలసి వచ్చాను. మరియు నేనక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, కాని నేను వెళ్లి అతన్ని మేల్కొలుపుదును అని ఆయన చెప్పాను. చూశారా, మరియు లేఖనములో మనము కలిగి ఉన్న ఈ అద్భుతమైన వాక్యమును ఆయన చెప్పినది అప్పుడే అయి ఉన్నది. నా మాటలు విని నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. పునరుద్ధానము మరియు జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు వాడు చనిపోయినను బ్రతుకును, మరియు బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చూశారా, ఎన్నటికీ చనిపోడు. అటువంటిది లేదు. వాస్తవానికి ఒక క్రైస్తవునికి మరణమనేది లేదు. అతడు మరణం అంటే నిత్యమైన ఎడబాటు. మరియు మనమిప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు మనం ఈ భౌతిక దేహంలో ఉంటుండగానే మనము మరణించినట్లయితే మనం ఒకరి నుండి ఒకరం వేరవుతాము. అయితే వాస్తవానికి ఈ శరీరం మాత్రమే మనలను ఒకరినొకరికి గుర్తింపజేస్తుంది. ఎందుకనగా మనం 5 ఇంద్రియములలో బంధించబడి ఉన్నాము. చూచుట, రుచి, స్పర్శ, వాసన మరియు వినికిడి. మరియు మనం ఒకరినొకరు చూడగలిగి లేదా స్పర్శించగలిగినంత వరకు అప్పుడు మనం ఇక్కడ ఉన్నామనే ఆధారాన్ని మనం కలిగి ఉంటాము. మీరు గుడ్డివారైండి మరియు చూడలేకపోతే, మరియు చూడలేకపోతే అటువంటప్పుడు మీరు ఒకరినొకరు స్పర్శించగలరు, మరియు మనం లేదా ఒకరినొకరు వినగలరు. మరియు ఈ భూసంబంధమైన ఇంద్రియములు ఒకరినొకరికి పరిచయం చేస్తాయి. అయితే వాస్తవానికి స్పష్టంగా మనమెన్నడూ ఒకరినొకరం చూచుకొనలేదు. అది మీకు తెలియనా? మనమెన్నడూ ఒకరినొకరం చూచుకొనలేదు. ఆ లోపల అది కలిగిన దానిని అనుకరిస్తూ ఇక్కడున్న ఒక శరీరంలో నుండి ఏదో మాటలాడటను మీరు వింటారు. కావున పిదప, మనం ఒకరితోనొకరం మాట్లాడినప్పుడు మనం నిజంగా ఆ శరీరంతో మాట్లాడటలేదు, ఆ లోపలనున్న ఆత్మతో మాట్లాడుతున్నాం. అయితే ఆ లోపలున్న ఆ ఆత్మను గుర్తింపజేయనది ఈ శరీరమే అయి ఉన్నది. మరియు కావున మనం ఒకరితోనొకరం మాట్లాడినప్పుడు అప్పటికప్పుడే మనం క్రైస్తవులమో కాదో అన్నది వెంటనే అర్థం చేసుకునగలం. ఎందుకనగా మనం మాట్లాడుతున్నప్పుడు దానిలో నుండి ఆత్మలో ఒక సహవాసాన్ని కలిగి ఉంటాం. మీరు చూడండి, అది ఒకరినొకరిని స్పర్శిస్తూ మనం క్రైస్తవులమా కాదా అన్నది తేల్చివేస్తుంది. అందును బట్టి మనం ఎన్నడూ ఒకరినొకరం చూచుకొనలేదు. యేసు చెప్పెను, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు. అయితే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చూశారా, ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు గుర్తించబడినాడు. ఆ దేవుని యొక్క వ్యక్తిత్వము శరీరమందు అనగా ప్రభువైన యేసుక్రీస్తులో గుర్తించబడెను. కావున ఆయన దేవుని యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు, లేదా దేవుడు తనను తాను ఒక రూపములో, చూడండి, మానవ రూపంలో వ్యక్తపరచుకొనుచున్నాడు. దేవుడు తనను తాను మనకు వ్యక్తపరచుకున్నాడు, మరియు ఆయన దేవుడై ఉన్నాడు. మూడవ వ్యక్తియో లేదా రెండవ వ్యక్తియో కాదు, ఆయన ఒక్కడైన్న దేవుడై ఉన్నాడు. మనం ఆయనను అనుభూతి చెందగలుగునట్లు ఆయన స్వయంగా దేవుడయుండి తనను తాను గుర్తింపజేసుకొనుచున్నాడు. 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా అంటే వివాదము లేకుండా దైవత్వమును గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఏలైనగా దేవుడు సశరీరుడు అయ్యాడు, లేదా శరీరమందు ప్రత్యక్షపరుచుకున్నాడు. అది అద్భుతంగా లేదా? దేవా మరియు తాను చేసినట్లు ఆయన ఒక అగ్నిస్తంభము ద్వారా మరి ఆ రీతిగా కదలాడినప్పుడు మనమెన్నడూ దేవుడిని అర్థం చేసుకునలేము. కాని ఆయన మనలో ఒకనిగా మారినప్పుడు, చూడండి, ఆయన మనుషునిగా మారినప్పుడు మాత్రం మనం ఆయనను అర్థం చేసుకున్నాము. అప్పుడు ఆయన మనతో మాట్లాడగలడు, మరియు మనం ఆయనను స్పర్శించగలము, ఆయనను పట్టుకోగలము, ఆయనను తాకగలము, మరియు ప్రతీది చేయగలము. మరియు మేము దేవుడిని తాకియున్నాము అని స్పష్టంగా లేఖనము చెప్పినట్లు, చూడండి, మా చేతులతో ఆయనను మా చేతులతో ముట్టుకున్నాము. దేవుడు మానవునిలో ఉండి ఉన్నాడు, మరియు ఈనాడు ఆయన తనను తాను తన సంఘములో గుర్తింపజేసుకొనిచున్నాడు. ఆయన దేవుడిగానే నిలిచి ఉంటాడని ఒక తిరిగి జన్మించిన క్రైస్తవునిలో దేవుడు తనను తాను గుర్తింపజేసుకుంటాడు. మరియు నీలోను నాలోను దేవుడిని చూసిన దాన్ని బట్టి మాత్రమే ఈ బయటి ప్రపంచం వారు దేవుడిని తెలుసుకుంటారు. వారు దేవుని తెలుసుకుంటూ గల ఒకే ఒక మార్గం ఏదనగా, మనము వ్రాయబడిన పత్రికలముగా, లేఖనము యొక్క పత్రికలముగా ఉన్నప్పుడే అయి ఉన్నది. మనము మనుషులందరి చేత చదవబడతాము, మరియు మనము జీవించే జీవితము మన లోపల ఉన్నదానిని ప్రతిబింబిస్తుంది. ఒక మనుషుడు తాను చేయు క్రియల చేత గుర్తించబడతాడు. కావున మన క్రియలు మంచివిగా, చూడండి, ఎల్లప్పుడూ మంచివిగా ఉండవలసి ఉన్నది. ఎందుకనగా మనము మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము. అది ఎటువంటి ఒక అద్భుతమైన విషయం కదా! ప్రత్యేకించి నాలాంటి ఒక వృద్ధుడు ఇక్కడ నిలబడి మరియు గతంలో అయిపోయిన, గతించిపోవచ్చున్న ఈ జీవితం గురించి ఆలోచిస్తుండటం, మరియు మనము నిత్యత్వమనే ఒక భవిష్యత్తును ఎదుర్కొనుచున్నాము, మరియు ఈ జీవితకాలం మట్టుకే నేను క్రీస్తునందు నిరీక్షించుచున్న ఎడల ఈ ఉదయం మనుషులందరికంటే నేను దౌర్భాగ్యులనవుదునని ఎరిగిన్నాను. అయితే మనము ఏ స్థితికైతే రావలసినదో దానికి ఈ జీవితం కేవలం ఒక ఛాయవలే ఉన్నదని ఎరుగున్నాము. ఇది ఒక ప్రతిబింబం మాత్రమే, ఎందుకనగా ఇది దేవుడు చేసిన ఆ పరిపూర్ణమైన దానివలే ఉండనేరదు. నశించిపోయే దేనిని దేవుడు చేయడు. చూశారా, దేవుడు నిత్యుడై ఉన్నాడు. మరియు కావున మనమిప్పుడు జీవించే ఈ జీవితం కేవలం మనకు ముందున్న దానిని ప్రతిబింబించుచున్నది, మరణించినటువంటి ఆ నిజమైన దానిని ప్రతిబింబించుచున్నది, నశించిపోని ఆ శరీరాన్ని ప్రతిబింబించుచున్నది, తీయబడని ఆ ప్రాణాన్ని ప్రతిబింబించుచున్నది. చూశారా, కాబట్టి మనము నిత్య జీవమును కలిగి ఉన్నామని అది చెప్పినప్పుడు ఆ లేఖనము సత్యమే అయి ఉన్నది. మనము నిత్య జీవమును కలిగి ఉన్నాము, మనమెన్నడూ మరణించము. చూడండి, ఎందుకనగా మీరు తిరిగి జన్మించినప్పుడు మీరు దేవునిలో ఒక భాగం అవుతారు. చూడండి, మీరెన్నడూ నశించిపోకుండా ఎన్నటికీ నిత్యులై ఉంటున్నారు. మీరు ఆయన యొక్క కుమారుడు కనుక మీరు దేవునిలో భాగమై ఉంటారు. ఇప్పుడు నేను వేరొక పేరును తీసుకుని మరియు నా పేరు వేరొక పేరని చెప్పవచ్చును. నాకు అత్యంత సమీపమైన హార్వే అను మా అమ్మ పేరును నేను తీసుకునవచ్చును. లోకములో మా అమ్మ పేరు హార్వే, కనుక నేను హార్వే అనే పేరును తీసుకునవచ్చును. అయినా గాని నేనొక బ్రెన్హామ్నని ఆ రక్తము రుజువు చేస్తుంది. చూశారా, ఎందుకనగా నేను నా తండ్రిలో భాగమై ఉన్నాను, మరియు నేను రక్తమును నాలో కలిగి ఉన్నంత వరకు నేనింకా నా తండ్రిలో భాగమై ఉంటాను. చూడండి, అది నిజము. మరియు నేను దేవుని ఆత్మ ద్వారా జన్మించినప్పుడు నేను దేవునిలో ఒక భాగమై ఉన్నాను, అది అంతే. చూడండి, ఆయనే నా తండ్రి అని నేను ఆయనతో గుర్తించబడతాను. అప్పుడు నా జీవితము ఆయనను ప్రతిబింబించవలసి ఉన్నది. నా జీవితం నా భూసంబంధమైన తండ్రిని తాను ఉన్నటువంటి రూపములో ప్రతిబింబించినట్లే అది ఉన్నది. నేను ఎక్కువగా మా నాన్నలాగా కనిపిస్తానని వారంటారు. కావున ఆయన యొక్క రూపమే నా యందు ప్రతిబింబించబడుచున్నది, మరియు మీ తండ్రి మీ తల్లిదండ్రులు మీ అందు ప్రతిబింబించబడుచున్నారు. మరియు కావున మనము తిరిగి జన్మించి మరియు ఇక్కడ ఆయన రూపములో చేయబడినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మన యందు ప్రతిబింబించుచున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడడం మొదలుపెట్టాను, కాని నేను దేని గురించి మీతో మాట్లాడనయ్యున్నానో ఆ పాఠ్యాంశంలోనికి నేనింకా వెళ్లనేలేదు. నేనెల్లప్పుడూ దేనికంటేను ఇటువంటి ఒక కుటుంబ ప్రార్థనను, గృహకూడికను అభినందిస్తుంటాను. ప్రజలు అనుకున్న దానికంటే ఎక్కువగానే నేనట్లు చేశానని నేను అనుకునుచున్నాను. ఎందుకంటే సాధారణంగా ఇటువంటి ఒక గృహకూడికలోనే మనం అత్యుత్తమ కూటములను మరియు చక్కటి సహవాసపు సభయాలను కలిగి ఉంటాము. ఎక్కడైతే మనము కొద్ది మంది విశ్వాసులం మాత్రమే కూడుకొని ఆరాధిస్తామో అక్కడే దేవుడికి అత్యంత సమీపంగా ఉన్నట్లు నేను అనుభూతి చెందాను. ఇప్పుడు ఈ ఉదయమున ఇక్కడ మనం 30, 40, 30 లేదా అంతమంది కూర్చుని ఉన్నామని నేను అనుకుంటున్నాను. పిల్లలను కూడా లెక్కిస్తే ఎంతమందో నాకు తెలియదు. ఒక చిన్న గుంపుగా ఉన్న ఈ ప్రజలను చూసి అంకెలను లెక్కించడం నాకు రాదు. ఎందుకంటే ఇచ్చట వేరే గదులు ఉన్నవి, మరి వాటిలో ఉన్న ప్రజలు నాకు కనబడటలేదని మీరు చూస్తున్నారు కదా. అయితే ఇప్పుడు మనము ఈ విధంగా కూడుకున్నప్పుడు బయట ఒక గొప్ప పెద్ద జనసమూహములో మనం పొందలేనటువంటి సాన్నిహిత్యాన్ని మనం ఇక్కడ పొందుతామని నేను భావిస్తున్నాను. మనము మనల్ని మనం వ్యక్తపరచుకొనగలము. అందును బట్టియే ఈ ఉదయం ఇక్కడికి వచ్చుచుండగా, ఈ ఉదయం ఇక్కడున్న ఈ సంఘముతో మరియు దాని యొక్క ప్రియమైన కాపరితో మాట్లాడవచ్చునని నేను తలంచాను. నా స్నేహితులలో చాలా మందిని, స్ట్రైకర్స్ మరియు నేను కొంతకాలంగా చూడని వారందరినీ చూచుటకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరియు వచ్చే ఆదివారం మధ్యాహ్నం ఆ ఆడిటోరియంలోని ఫినిక్స్ కూటములో మాట్లాడుటకు నేను సిద్ధపరచుకున్న నా నూతన సంవత్సర వర్తమానమును ఈ ఉదయం నేను మీతో మాట్లాడుతాను. ఎందుకంటే ఇక్కడైతే బహుశా వారు టేపులను చేయుచున్నారని నేను తలంచాను. మరియు మీకు తెలుసు కదా, విశ్వాసము మరియు అవిశ్వాసము, మూఢనమ్మకములు మరియు అన్నీ కలిసి ఉన్నటువంటి ఆ ఫినిక్స్ లో కంటేను బహుశా కేవలం ఇక్కడున్న ఈ విశ్వాసుల గుంపు మధ్యలోనే ఒక శ్రేష్టమైన ఆలోచనను పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించవచ్చును. మరియు పితప, ఒకవేళ సహోదరులు టేపులను బయటకు విడుదల చేయదలిచిన ఎడల అప్పుడు దానిని ఆ ప్రకారం చేయటం మంచిది. ఎందుకనగా ఇక్కడ నుండి మీరొక శ్రేష్టమైన టేపును పొందుకునవచ్చును. మొదటిగా ధ్వనికి సంబంధించిన సంగతులను పరీక్షించమని నేను ఆ పిల్లలకు చెప్పాను. మరియు నేను ఈ ఉదయం లోపలికి వచ్చినప్పుడు ఆ ధ్వనికి సంబంధించినవన్నీ సరిగ్గానే ఉన్నాయని సహోదరు టెర్రీ నాతో చెప్పియున్నాడు. కావున అది మంచిది. కావున ఇప్పుడు మొదటిగా మనము ఈ భక్తిపూర్వకమైన విషయమును సమీపించుటకు ముందు, మరియు నాకు తెలియను మీలో కొందరు మధ్యాహ్నం భోజనం కోసం ఉంటున్నారని, ఇక్కడ మైదానంలోనే లేదా ఆ ఇంట్లోనూ లేదా ఇక్కడెక్కడో కలిసి ఆ విధంగా భోజనం చేయబోతున్నారని వారు చెప్పారని నేను నమ్ముచున్నాను. అది చాలా మంచిది. మీరందరూ కూడుకొనటను చూసి నేను నిశ్చయంగా అభినందిస్తున్నాను. మరియు ఈ ఉదయం నా వర్తమానము జీవం గల దేవుని సంఘమునకు ఉద్దేశించబడినది అని నేను భావించుతున్నాను. చూడండి, మరియు ఈ ఉదయం ఇక్కడ కూర్చున్న వారు దానిలో భాగమయ్యున్నారని నేను నమ్ముచున్నాను. మరియు ఇప్పుడు ఆ ప్రధానమైన భాగమునకు మనం రావడానికి ముందు ప్రార్థన కొరకు ఒక క్షణం మన తలలు వంచుదాము. మా పరలోకపు తండ్రి, మేము నిన్ను మా తండ్రి అని సంబోధించే భాగ్యమును కలిగి ఉన్నందుకు మేమెంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. ఏలైనగా తండ్రి అంటే మేము ఆ భూమ్యాకాశములను సృజించిన ఆ గొప్ప దేవుని మూలమున పుట్టిన వారమని అర్థము. మరియు ఈ భాగ్యమును కలిగి ఉన్నందుకు మేమెంతగానో సంతోషించుచున్నాము. ఏలైనగా మా హృదయములలో మేము నీ కుమారులము మరియు కుమార్తెలమని ఆలోచించగలుగుచున్నాము. మరియు నీవే మాకు తండ్రివని నిన్ను నీవు మా మధ్యన నిక్కచ్చితంగా గుర్తింపచేసుకునుచు, మా తలంపులను మార్చుచు, మరియు మా ఉద్దేశములను మరియు ఆశయాలను మరియు లక్ష్యములను మరియు మా యొక్క ప్రతి దశను లోకం యొక్క సంగతుల నుండి నిన్ను ప్రేమించుటకు మరియు నిన్ను నమ్ముటకును మరియు నీ వాగ్దానములు సత్యమని తెలుసుకునే వైపుకు మార్చుటను మేము చూచుటకు ఆనందిస్తున్నాము. ఎడారి వెనక భాగం అని మేం పిలిచే ఈ స్థలములో ఈ ఉదయం మేమిక్కడ కూడుకొని ఉన్నాము, లేదా నేనిట్లు ఆలోచించుటను బట్టి దానినట్టు పిలుస్తాను. నేను దానిని చెప్పుటకు కారణం ఏదనగా, ప్రభువా, ఏ ఆడంబరము లేని వారిగా ఉండాలనే స్వభావం తప్ప మరి దేనిని ఈ చిన్న గుంపుగానున్న ప్రజలపై ప్రతిబింబించుటకు కాదు. అయితే ఆ ఎడారి వెనుక భాగములో ఉన్నది నీ సేవకుడైన మోషే అని నేను ఆలోచించుటకు ప్రయత్నిస్తున్నాను. బహుశా కేవలం అతను మరియు అతని గొర్రెలు, బహుశా అతని భార్య సిప్పోరా మరి అతను కుమారుడైన గెర్షోము అతనితో కూడా ఉండవచ్చును. నాకు అది నాకు తెలియదు. అయితే ఒక పారిపోయిన పిరికివాడిగా ఉండుట నుండి తనను పని కొరకు నియమించిన ఆ దేవుని యొక్క సేవ నిమిత్తము ఆ ప్రవక్తను మార్చిన అనుభవాన్ని వారు కలిగి ఉన్నది అక్కడే అయి ఉన్నది. ఆ ఎడారి వెనక భాగమునే అయి ఉన్నది. మనము ఎరిగియున్న ఆ అగ్నిస్తంభము మొట్టమొదటిగా మానవ జీవితంలో ప్రత్యక్షపరచబడినది అక్కడే అయి ఉన్నది. ఆ వెనుక ఒక చిన్న ఎడారి పొదలో ఆ మంట ఉండియున్నది, కాని అది కాలిపోలేదు. అయితే ఆ పొదలో నుండి దానంతటదే ప్రతిబింబించుకునిచున్నది దేవుని యొక్క మహిమయై ఉన్నది. దానిని సమీపించిన ఆ ప్రవక్త అయిన మోషే తన చెప్పులను విప్పియున్నాడు, మరియు దేవుని జనాంగమైన ఒక దేశమును విడిపించవలనని దేవుని చేత ఆజ్ఞాపించబడెను. ప్రభువా, ఈ ఎడారి వెనకాల అది మరలా అదే విధంగా ఈ దినమున జరుగునుగాక. తద్వారా మేము ఉన్నపనంగా మా చెప్పులను, మా టోపీలను, మా సమస్తమును క్రీస్తు యొక్క సిలువ చెంత విడిచిపెట్టి, మరియు ప్రభువా నేనిచ్చిట ఉన్నాను, నన్ను పంపుము అని చెప్పుదుముగాక. ఇక్కడ ఈ సంఘ కాపరి అయిన మా సహోదరుడు ఐజాక్సన్ ని ఆశీర్వదించండి. అతనిని మరియు అతని భార్యను మరియు అతని పిల్లలను నీవు ఆశీర్వదించవలసిందిగా మేము ప్రార్థించుచున్నాము. సహోదరుడు శ్రీకర్ ను, అతని భార్యను మరియు అతని పిల్లలను మరియు ఈ ఉదయం ఇక్కడ హాజరైన వారందరినీ ఆశీర్వదించండి. మరియు ప్రభువా, మేమిక్కడ కూడుకున్నది ఏదో గొప్ప మహిమ కొరకు లేదా నాయకులుగా లేదా ఏదో ఒక గొప్ప విషయానికి అధికారిగా తెలియజేసుకున్నట కొరకు కాదు. మేము కేవలం దీనమైన విశ్వాసులుగా ఇక్కడ ఉన్నాము. మేము నిన్ను ప్రేమించుచు మరియు ఒకరినొకరము ప్రేమిస్తున్నాము గనక మేమిక్కడ ఉండియున్నాము. మరియు మేము ఒకరినొకరం చూచుకొనుచుండగా మరియు మేము కలిసి కూడుకుని ఉండగా ఒక ఫలానా స్థలములో స్వయంగా ప్రతి విశ్వాసి కూడుకునట వల్లనే దేవుడిని ఎక్కువగా కలిగి ఉన్నట్లు మేము కనుగొనుచున్నాము. మరియు యేసు ఇట్లు చెప్పెను, మీరు నా నామమున దీనిని చేసిన ఎడల అప్పుడు నేను మీ మధ్య ఉంటాను, మరియు నీవిచ్చిట ఉన్నావని మేము ఎరిగి ఉన్నాము. ప్రభువా, మాతో మాట్లాడుము. మరియు నేనిక్కడ వ్రాసుకుని ఉంచిన ఈ చిన్న నోట్సును మరియు నేను చూపించటకు పెట్టుకున్న లేఖనములు, ఒకవేళ ఈ ఉదయం నీవు మమ్మల్ని ఏమి ఆలోచింపజేయాలని అనుకున్నావో ఆ ఆలోచనకు వెలుపల ఉన్న ఎడల అప్పుడు ప్రభువా మేము వాటిని విడిచిపెట్టి మరియు నీవు మాకు చేయమని చెప్పిన దానిని మేము చేస్తాము. ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించండి. ఏలైనగా యేసుక్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. ఆమేన్. ఇప్పుడు వాక్యము చదువుటలో అది ఏ విధంగా ఉండేదంటే, నాకు ఇంత వయసు రాకముందు నాకు మంచి జ్ఞాపక శక్తి ఉండేది. మరియు ఆ రోజుల్లో యవ్వన దినాల్లో నేనొక పెద్ద వర్తమానమును తీసుకునేవాణ్ణి కాదు. బహుశా 30 నిమిషాలు లేదా అంత కొద్దిసేపు తీసుకుని నేను నేరుగా ఒక తలంపును నాటేవాణ్ణి మరియు దాన్ని నా మనసులో ఉంచుకునేవాణ్ణి. కానీ ఇప్పుడైతే ఈ పెద్ద కూటములను పెట్టుటకు గల కారణమేదనగా నేను టేపు చేయుచున్నాను. చూశారా? మరియు ఈ టేపు అక్కడ ఆ పిల్లలు దాన్ని టేపు చేయుచున్నారు. అది ఒక ఫలానా సమయానికి, బహుశా ఇప్పుడు ప్రార్థనను ప్రారంభించినప్పుడు అది మొదలవుతుంది, మరియు అది వాస్తవంగా ప్రపంచములోని అనేక స్థలములకు వెళ్ళుచున్నది. కావున ఈ ఉదయము మనమిప్పుడు నా నూతన సంవత్సరం, మనము నా నూతన సంవత్సర వర్తమానమని పిలువబడే దాని మీద మాట్లాడుకోబోచున్నాను. నేను ప్రయత్నించాను, 3 క్రిస్మస్ వర్తమానములను కలిగి ఉన్నాను, మరియు ఇక్కడ ఆ ఎడారి వెనకనున్న ప్రజలైన మీరు ఆ టేపులను పొందుకుంటారని నాకు తెలియను. మరియు నా సంఘములోని నా చివరి వర్తమానము లేదా నా చివరి వర్తమానమునకు ముందు చెప్పబడిన వర్తమానము వెలుగు అనే అంశం మీదయే ఉన్నది. మరియు ఆ టేపు గనక మీ వద్ద లేని ఎడల మీరు దానిని ఆనందిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. దానిలోనున్న ఆ ప్రేరేపణను నేనెంతగానో ఆనందించాను. అది ప్రభువు నాకిచ్చినదై ఉన్నది. ఇప్పుడు ఈనాడు మనము నూతన సంవత్సరమును ఎదుర్కొనుచుండగా గతాన్ని గురించి నేను ఆలోచించగోరడం లేదు, కాని నేను భవిష్యత్తు వైపునకు చూడగోరుచున్నాను. చూశారా? పౌలు చెప్పినట్లే వెనక ఉన్నవి మరిచి నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చూడండి, ఉన్నతమైన పిలుపునకు. మరియు ఒక కారు యొక్క అద్దములో నుండి వెనకకు చూచినట్లు అని అది వ్యక్తపరచబడినది. మనము కారు యొక్క వెనక చూపుట అద్దంలో చూస్తున్నప్పుడు మనం దాటిపోయిన వాటిని చూస్తాము. ఇప్పుడు మనం ఈ రోజు వర్తమానాన్ని ఒక వెనక చూపుట అద్దములో నుండి చూస్తున్నట్లుగా ఉంచుటకు ప్రయత్నించడం లేదు. ప్రభు చేసినటువంటి కార్యములు చెప్పుటకు చాలా సమయం పడుతుంది. చూడండి, మరియు మన ప్రభు చేయుచున్నటువంటి ఆ గొప్ప కార్యములను మీరంతా ఎరిగియున్నారు. అవి నా జీవితంలో నేనెన్నడూ చూడనటువంటి మహత్తరమైన కార్యములై ఉన్నవి. ఆయన సరిగ్గా గత కొద్ది నెలలుగా వాటిని జరిగించుచున్నాడు, మరియు ఇప్పటి వరకు జరిగిన దానికి మేము కృతజ్ఞులమై ఉన్నాము. కానీ ఇప్పుడైతే మేము ముందుకు చూచుచున్నాము. మేము ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ 1964లోనికి మేము చూస్తున్నాము. మరియు ఇప్పుడు ఇక్కడ మీరు చదవగోరిన ఎడల లేదా నేను కొన్ని లేఖనములను చదవగోరుచున్నాను. ఎందుకనగా ఇదంతయు దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంపైనే ఆధారపడి ఉన్నది. మరియు ఈ టేపు కొరకు నాకు ఇంకా దాదాపు 1:15 మిగిలి ఉన్నది. మరియు ప్రభు చిత్తమైతే మీరు భోజనం చేయగలిగినట్లు నేను సకాలంలో ముగించుటకు ప్రయత్నిస్తాను. ఈ రాత్రి 6 వరకు నాకు సమయమున్నదని చెప్పుచున్నందుకు నేను మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. అది చాలా మంచిది. ఇప్పుడు బైబిల్ గ్రంథములో 2 త్రిపెదము. ఆ పుస్తకములు 2 దగ్గరగా ఉంటాయి. అది పాత నిబంధనలో ఉన్నది. యెషయా 62 మరియు కీర్తనలు 60. ఈ 2 నుండి నేను పాఠ్య భాగమును చదవటానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు మొదటిగా చదువుటకు మనం యెషయా 62 త్రిప్పుదాము. మరియు ఇందులో మన ప్రభువైన దేవుని యొక్క గొప్ప శక్తుల గురించి, మరియు ఆయన ఎంత గొప్పవాడనియు, మరియు మన దేవుడెంత శక్తిమంతుడనియు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. నన్ను మన్నించండి, అది 62 బదులు యెషయా 60 అయి ఉన్నది. యెషయా 60 అది సరియే. ఇప్పుడు మనం దీనిని చదువుదాం. యెషయా 60:1-2. లెమ్ము మరియు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చిన్నది, మరియు ప్రభు యొక్క మహిమ నీ మీద ఉదయించెను. ఏలైనగా చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముచున్నది, మరియు కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే ప్రభు నీ మీద ఉదయించుచున్నాడు, మరియు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అవశ్యముగా ఇది మనమిప్పుడు జీవించుచున్న ఈ దినమును గూర్చిన ఒక ప్రవచనమై ఉన్నది. తరువాత ఇప్పుడు మనం కీర్తనల వైపుకు తిరుపుదాము. నేనిక్కడ నా లేఖనములను ఎక్కడ వ్రాసి ఉంచానా అని బహుశా నేను కొంచెం గందరగోళములో ఉండవచ్చునని నేను నమ్ముచున్నాను. గత రాత్రి తొందరలో వాటిని వ్రాసేటప్పుడు దీనిని వ్రాశాను. కీర్తనలు 62:1-8. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలనే నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, మరియు ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒక ఒరుగుచున్న గోడవలే, మరియు పడబోవు కంచవలే మీరు అందరూ హతము చేయబడుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుతారు, కాని అంతరంగములో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, మరియు నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు మరియు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము మరియు నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మకముంచుడి. జనులారా, ఆయన సన్నిధిని నీ హృదయములు కుమ్మరించుడి. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఇప్పుడు ఈ కీర్తనలోని లేఖన భాగమును మీరు గమనించినట్లయితే, అది దేవుడు నా బండ అని చెప్పుచున్నది. బైబిల్ గ్రంథములో ఒక బండ దేనిని సూచిస్తుందో మీకు తెలియనా? ఇక్కడ బైబిల్ గ్రంథములో ఒక బండ దేవుని యొక్క ప్రత్యక్షతను సూచించుచున్నది. చూడండి, దేవుడు నా ప్రత్యక్షత అయి ఉన్నాడు, ఆయన అయి ఉన్నాడు. చూడండి, వాక్యం యొక్క ప్రత్యక్షత ఆ బండయే. ఎందుకనగా పేతురు ఒక దినమున యేసు ఇట్లు ప్రశ్నించెను, మనిషి కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారు, మరియు వారిలో ఒకరికి చెప్పిరి, నీవు మోషే అనియు, లేదా ఏలియా అనియు, ఇర్మియా అనియు, లేదా ప్రవక్తలలో ఒకడనియు వారిలో కొందరు చెప్పుకొనుచున్నారు. అయితే ప్రశ్న అది కాదు, నేను ఎవడనని మీరు చెప్పుకొనుచున్నారు. అతడు అనగా పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని ఈ గొప్ప మాటలు పలికినాడు. అందుకు ఆయన ఇట్లన్నాడు, సీమోను బరియోన, నీవు ధన్యుడవు, రక్త మాంసములు నీకు బయలుపరచలేదు, కాని పరలోకమందున్న నా తండ్రియే ఈ సంగతి నీకు బయలుపరచెను. మరియు ఈ బండ పైన చూశారా, మరియు దావీదు ఇక్కడ దేవుడు నా బండ అని చెప్తున్నాడు. దేవుడు మనకు బయలుపరచబడినప్పుడు దేవుడు మనకు బండ అవుతాడు. చూడండి, ఒక బండ అంటే అది దేవుడు మన బండయై ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉదయానికి నా పాఠ్యాంశము ఒక వింత పదమై ఉన్నది, అది షలోం. హెబ్రీ భాషలో షలోం అంటే సమాధానమని అర్థం. మరియు ఈ ఉదయమున నేను ఈ సంగమునకు చెప్పుచున్నది అదే అయి ఉన్నది. షలోం అనగా సమాధానము. ఫినిష్ భాషలో దానిని యుమాలన్ రాహా అని అంటారు. దాని అర్థం దేవుని సమాధానం మీపై ఉండునుగాక. రాహా దేవుడు. చూడండి, దేవుని యొక్క సమాధానం అనగా షలోం. 1964 కొరకైన నా నూతన సంవత్సర వర్తమానము యేసుక్రీస్తులో ఎన్నుకనబడిన సంఘము కొరకై ఉన్నది. లేదు, కేవలం సంఘపు గుంపులకు కాదండి, అయితే ఎన్నుకొనబడిన ఆ యువతి, సంఘము యొక్క ఆ యువతి అనగా క్రీస్తు యొక్క వధువు. చూడండి, నేను తనతోనే మాట్లాడుచున్నాను. మనము చదివిన మన రెండు అంశాలలో అనగా ఆ రెండు లేఖనములలో ఒకదానికొకటి కొంచెం పరస్పర విభేదాన్ని కలిగి ఉండటము మనమిక్కడ ఎదుర్కొంటున్నాము. యెషయాలో ఇట్లు చెప్పబడుచున్నది, లెమ్ము మరియు తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, వెలుగు ఇచ్చట ఉండి ఉన్నది. మరియు పిదప ఆ తర్వాత వచనంలోనే ఈ ప్రజలను కటిక చీకటి కమ్ముచున్నది అని ఆయన చెప్పుచున్నాడు. మరియు అటువంటప్పుడు మనము ఒక వెలుగు మరియు చీకటి యొక్క మిశ్రమంలో ఉండి ఉన్నాము. మరియు పిదప సంగమునకు నేను చెప్పనుద్దేశించినదేమో షలోం, సమాధానం. కాబట్టి ఇదంతయు ఏమిటని మనం కనుగొందాము. చూడండి, మనం వెలుగు మరియు చీకటి ఈ రెంటితో ఈ నూతన సంవత్సరమును ఎదుర్కొనుచున్నాము. మనము మునుపెన్నడూ లేనటువంటి ఒక అత్యంత చీకటి అగాధ సమయాలలో ప్రపంచం నిలబడి ఉన్నది. మరి అయినను ఒకవైపు అది మునుపెన్నడూ ప్రకాశించని అత్యంత ధన్యకరమైన వెలుగులో నిలబడి ఉన్నది. మరియు అక్కడ ఆ వ్యత్యాసము సరిగ్గా ఆదిలో భూమిని కటిక చీకటి కమ్మినప్పుడున్నట్లే ఉండి ఉన్నది. మరియు దేవుని ఆత్మ ఆ జలములపై అల్లాడుచు వెలుగు కలుగునుగాక అని పలికెను. మరియు దేవుడు చీకటి నుండి వెలుగును వేరుపరిచెను. మరియు మరలా దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేస్తున్న అదే ఘడియలో మనమిప్పుడు జీవిస్తున్నామని నేను నమ్ముచున్నాను. మరియు ఆ వెలుగు ప్రత్యక్షపరచబడినట్లు ఆయన దానిని ప్రపంచము యొక్క ఆవలి వైపుకు నెట్టుచున్నాడు. మరియు పిదప ఈ సంగమునకు నేను వారికి షలోం అని చెప్పుటకు గల కారణమేదనగా అది దేవుని యొక్క సమాధానమై ఉన్నది. మరి దానినే ఈ నూతన సంవత్సరం కొరకు ఈ ఉదయం మీ వద్దకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. వెనుకకు చూచుటకు కాదుగాని మనము ఒక నూతన ఉదయం కొరకు ఎదురుచూచుతున్నాము. ఏదో గొప్ప విషయము మన ముందుండునంత వరకు మనము ఎదురుచూశాము. అయితే ఆ గొప్ప వెలుగు చొచ్చుకొని వచ్చుట కొరకు మనము ఎదురుచూసిన ఆ సంవత్సరములన్నీ సంతోషముగా ఉండియున్నవి. అయితే ఇప్పుడు ఆకాశము మరియు భూమి కలిసే చోటు నుండి అది చొచ్చుకొని వచ్చుటను మనం చూడగలం. అది మర్త్యత మరియు అమర్త్యత మధ్య నుండి చొచ్చుకొని వచ్చుచున్నది. అది ఆకాశము మరియు భూమి మధ్య నుండి భూ సంబంధమైన వ్యాధి మరియు సతమతమగుచున్న ప్రపంచము నుండి ఒక అమర్త్య జీవము మరియు ఒక అమర్త్య శరీరము మరియు ఎన్నడూ గతించినటువంటి ఒక అమర్త్య భూమి యొక్క ఒక ప్రకాశమానమైన దినములోనికి అది చొచ్చుకొని పోచున్నది. అది అదియే సంగమునకు షలోం అయి ఉన్నది. ఇప్పుడు విశ్వాసులకైతే అది వెలుగు వచ్చే సమయమై ఉన్నది, కాని ప్రజలకు అది కటిక చీకటి అయి ఉన్నది. గత రాత్రి నేను మరియు నా భార్య మాట్లాడుకునుచున్నాము. మరియు మేము మనము జీవిస్తున్న గడియను గూర్చి మాట్లాడుచుంటిమి. ఇప్పుడు నేను ఈ స్థలమును ఎన్నుకొనుటకు గల కారణమేదనగా నేను కేవలం కూర్చొని మీతో మాట్లాడవచ్చని నాకు అనిపించినది. చూడండి, చూశారా, నేను ఆలోచించగలిగే అత్యంత విషాదకరమైన సమయం ప్రస్తుతం ప్రజలపైనున్న సమయమే అయి ఉన్నది. మత సిద్ధాంతముల విషయములో మనుషులతో ఏకీభవించకుండానట్లు నేను నిరంతరం నా సాయశక్తులా ప్రయత్నించాను. అయితే తర్వాత నేను అతని చేయి పట్టుకుని ఆ విషయం ఎంత తీవ్రమైనప్పటికీ అతని చేతులను పట్టుకుని మరియు ఇది మన ఇద్దరి మధ్యనున్న శ్రేష్టమైన అవగాహన యొక్క వెలుగై ఉన్నది అని చెప్పి ఇంకను ఆ వ్యక్తిని ప్రేమించని ఎడల కేవలం పెదవులతో కాదు గాని దాని నా హృదయం నుండి చెప్పవలసి ఉన్నది. అటువంటప్పుడు నేను బయటకు వెళ్లి మరియు ప్రజలతో మాట్లాడటకు ప్రయత్నించుటకు ఏమాత్రమూ అర్హుడను కాను. ఎందుకనగా చూడండి, మనము దానిని చేయవలసి ఉన్నది. మనము ఆ వ్యక్తిని ప్రేమించవలసి ఉన్నది. చూశారా, మరియు నానా విధములైన తరగతులు మరియు విభిన్నమైన సిద్ధాంతములు మరియు వర్గాలు మరియు మతాలు మరటువంటి వాటిలోని ప్రజల మధ్యకు వెళ్లి మరియు బైబిల్ గ్రంథమును ముందుంచుటకు ప్రయత్నించి మరియు మనము మీ సిద్ధాంతము నుండియో లేదా మీ నైతిక పుస్తకము నుండియో కాదు గాని పరిశుద్ధ గ్రంథము నుండి మనము దీనిని చర్చించుకుందాం అని చెప్పెదము. మరియు పిదప, బహుశా కొన్నిసార్లు మనుషులు తీవ్రమైన కోపానికి వచ్చెదరు. అయినను నేను ఆ వ్యక్తిని ఇష్టపడుట లేదన్న ఒక్క ఆలోచన నాకు వచ్చిన ఎడల అప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ నన్ను విడిచిపెట్టనన్న ఒక్క విషయమును నేను ఎరుగుదును. నేనొకవేళ నేను ఆ వ్యక్తిని ఇష్టపడుట లేదని నాకు అనిపించిన ఎడల అప్పుడు నాలో ఏదో తప్పిదము ఉండియున్నది. ఎందుకనగా క్రీస్తు యొక్క ఆత్మ వారు అక్కడ ఆయనను సిలువ వేయినప్పుడు ఆయన స్వంత జనులే ఆయనకు మేకులు కొడుతుండగా మరియు ఆయన సృష్టించిన తన సృష్టియే ఆయన యొక్క మానవ శరీరములో మేకులు దిగ్గొట్టిరి. మరి ఆయనను ప్రేమతో నిండిన హృదయముతో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని ఆయన బిగ్గరగా కేకవేశను. మీరు చూడండి, మరియు నేను ఆ చోటికి వచ్చి ఉన్నాను. ప్రజలు ఏమి చేయుచున్నారో వారెరుగరని నేను నమ్ముచున్నాను. మానవులు దుష్టత్వానికి బద్దులయ్యారన్నట్లు అగుపించినట్టు సమయమునకు అది వచ్చియున్నది. అదొక విషాదకరమైన సంగతి అయి ఉన్నది. వారినట్లు నెట్టుచున్న ఒక చీకటి నీడ సరిగ్గా ప్రజలపైనున్నట్లు అగుపించుచున్నది. ఉదాహరణకు ఈ ఒక్క విషయాన్ని తీసుకోండి, దేశమంతటా వెళ్ళుచు మరియు మాట్లాడుచున్నాను మరియు అది ఖచ్చితంగా సరియైనని చూపించుచు ఆయన చెప్పినది చెప్పినట్లు జరుగు వాటినే ఆయన పలికిస్తూ ప్రభు అయిన దేవుడు తన వాక్యమును నిరూపించుట ద్వారా గుర్తింపజేసుకొనుచున్నాడు. తాను ఎప్పుడూ చేస్తున్నట్లే ఉనికిలోనికి పలుకుచు మొదలగు వాటిని చేయిచున్నాడు. మరియు ప్రజలు కూర్చొని వాటిని చూసినా గాని సరిగ్గా వారున్న అదే స్థితిలో కొనసాగుచున్నారు. చూశారా, చూడండి, ఏదో కించపరచాలని కాదు గాని మన సహోదరీలతో వారు ధరించే ఆ దుస్తుల గురించి మరియు జుట్టు కత్తిరించుకొని గురించి మరియు అటువంటి చిన్న విషయముల గురించి నేను వారితో మాట్లాడినప్పటి వలే అది ఉన్నది. మరియు పురుషులు వారి సిద్ధాంతములలో వారెట్లు కొనసాగుతారో మరియు ఆ సిద్ధాంతములు మరియు ఆ కార్యములు అనుసరించియే వారు సేవ చేస్తారు. మరియు వారు మంచివారే, వారు చక్కని ప్రజలై ఉన్నారు. అయినప్పటికీ వారు దాన్ని అర్థం చేసుకోలేనట్లు అనిపించుచున్నది. వారు అసలు దాన్ని గ్రహించలేనట్లు అగుపించుచున్నది. అంతెందుకు ఆ తర్వాత సంవత్సరం నేను తిరిగి అక్కడికి వెళ్లగా ఎంతో కొంత మంచిగా ఉండటానికి బదులు అది అధ్వాన్నమైపోచున్నది. అది కొనసాగుచూనే ఉండును. ఒకప్పుడు చాలా అందమైన పొడవాటి జుట్టు కలిగి ఉన్న ఒక సహోదరి ఇచ్చట ఉండి ఉన్నది. అయితే ఆమె దానిని కత్తిరించి వేసినది. ఒకప్పుడు సరి అయిన దాని కొరకు నిలబడి మరియు దాని కొరకు ముందుకు వెళ్లిన ఒక వ్యక్తి ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు తిరిగి మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టును మరియు ఒక కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టు అయినాడు. చూడండి, తిరిగి నేరుగా అందులోనికి వెళ్లిపోవును. మన ప్రజలను ఏదో తాకినట్లు అనిపించుచున్నది. అది లోకమును కూడా తాకియున్నది. ఎట్లనగా వారు గ్రహింపును కలిగి ఉన్నట్లు అనిపించటలేదు. ఏదో పొరపాటు ఉండియున్నది. ఈనాడు పురుషులను మీరు గమనించినట్లే ఉన్నది. ఆ యథార్థతను మీరు పురుషులలో కనుగొనలేరు. స్త్రీలలో కూడా మీరు దానిని కనుగొనలేరు. ఇప్పుడు నేను మాట్లాడబోవున్నది అది కాదు. నేను దీనిని ఆధారం చేసుకున్నట్టుకు గల కారణమేదనగా షాలోంలోనికి వెళ్ళుటకే అయి ఉన్నది. చూశారా, అయితే మన యొక్క దినములలోని స్త్రీలను మీరు గమనించండి. వారు ఒకప్పుడు కలిగి ఉన్నట్టు ఆ స్త్రీతత్వమును ఇప్పుడు కలిగి ఉన్నట్లుగా లేరు. వారు సరిగ్గా వారు కోరుకుంటారు కాని ఏదో వారిని అట్లు చేయనివ్వడం లేదు. ఏదో భారంగా ఉన్నట్లు అనిపించుచున్నది. ఎట్లనగా మీరు ఒక స్త్రీతో ఒక ఫలానా మరియు ఫలానా కార్యము చేయవద్దని చెప్పిన ఎడల మరియు ఆ స్త్రీ దానిని చూసి మరియు దానిని నమ్ముతుంది. ఆమె దానిని నమ్మాలని కోరుకుంటుంది కాని ఏదో ఆమెను వేరొక వైపుకు లాగుతుంది. చూశారా, అది విచారకరం. నాకు ఆమె విషయమై బాధగా ఉన్నది. ఒక హాలీవుడ్ ఉచ్చులోను మరియు టెలివిజన్లోని ప్రకటనల్లో, రేడియోలో, వార్తాపత్రికలో, వీధుల్లో, ఆ అంగడి దుకాణాల కిటికీలపై ఆధునిక దుస్తులతో మరియు అటువంటి వాటితో మరియు ఇతర స్త్రీలు ఆమెను కలిసే విధానములో ఆమె ఎంతగానో పట్టుబడి ఉన్నది. మరియు మన యవనస్తులు, మన వృద్ధులు, మన నడివయస్కులు, దాని నుండి వారస్సలు దూరమవ్వలేనటువంటిది ఏదో ఉన్నట్లు అనిపించుచున్నది. పురుషుల మధ్యలోనూ ఏదో ఉన్నట్లు అనిపించుచున్నది. వారు ఒకప్పుడు కలిగి ఉన్నటువంటి ఒక పురుషత్వపు తాకిడిని పురుషులు కలిగి లేనట్లు అనిపించుచున్నది. ఆమె కలిగి ఉండేటటువంటి ఆ సున్నితమైన తాకిడిని స్త్రీలు కలిగి లేరు. ఈనాడు మీరు పురుషులను తీసుకున్నట్లయితే వారు కలిగి ఉండునట్టి ఆ మోటుతనాన్ని పురుషులు కలిగి లేరు. అంతయు ఒక విధమైనటువంటి వారు మెత్తని ఊదారంగు బూట్లను ధరించగోరుచున్నారు, మరియు వారు స్త్రీల వలె ప్రవర్తించగోరుచున్నారు. ఇప్పుడది వాస్తవమై ఉన్నది. అది అంతో ఇంతో ఒక వంకరతనము వలె అనిపించుచున్నది. ఒక స్త్రీ తన జుట్టును కత్తిరించుకొని మరియు ఒక పురుషుని వలె ప్రవర్తించగోరుచున్నది, మరియు పురుషుడేమో ఒక స్త్రీ వలె ప్రవర్తించగోరుచున్నాడు. చూశారా? మరి అయినను మీరు వారితో మాట్లాడగలరు, మరియు వారు మాట్లాడుటకు చక్కని ప్రజలై ఉన్నారు. మంచివారు, స్నేహపూర్వకంగాను కలివిడిగాను ఉండే ప్రజలై ఉన్నారు. అయితే ఈ పరిస్థితిని కలగజేసినది ఏమిటి? అది ప్రజల మీద ఉన్నటువంటి ఆ కటిక చీకటి అయి ఉన్నది. అది వారిని దానిలోనికి చొచ్చుకుని పోవునట్టు చేసినదై ఉన్నది. యేసు భూమి మీదకు వచ్చినప్పటి దినాల్లో యూదులున్నట్లే అది ఉన్నది. దాని గూర్చి యెషయా ప్రవచించి ఇట్లు చెప్పెను: వారు కన్నులుండి చూడకుందురు, మరియు చెవులుండి గ్రహింపకుందురు. మరియు ఆ కారణం చేతనే వారి క్షమాపణ నిమిత్తం యేసు ప్రార్థన చేశాడు. ఎందుకనగా ఆ లేఖనమును నెరవేర్చుటకు అది ఆ విధంగా ఉండవలసి ఉన్నది, మరియు అది మరలా మనకు సంభవించుచున్నది. మనము జీవిస్తున్న ఈ దినమును గూర్చి బైబిల్ గ్రంథం మాట్లాడుచు, మరియు ఈ సంగతులు సంభవించునని చెప్పినది. ప్రజలను కటిక చీకటి కమ్ముచున్నది, మరియు ప్రజలు చేయాలనుకుంటారు, కాని ఊరకే వారు దానిని చేయలేకపోవటను మనం చూచుచున్నాము. ఒకసారి నికోదేము ప్రభు ఎదుట ఇలాగూ వ్యక్తపరచుకొనెను: బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయింటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చెయ్యడు. అయితే మెస్సీయా వచ్చి అన్యులలో నుండి ఒక వధువును తీసుకుని పోవునట్లు అది యూదాజాతిపై ఉన్నటువంటి ఆ చీకటి లేదా గుడ్డితనమై ఉన్నది. కావున వారు ఆయనను తృణీకరించవలసి ఉన్నది. మరియు ఈనాడు సంగములపై మరియు అటువంటి వాటిపై ఉన్నటువంటి కటిక చీకటి అదే అయి ఉన్నది. ప్రకాశించుచున్న ఆ వెలుగును చూచుటలో తప్పిపోవునట్లు చేయుట కొరకై ఉన్నది. చూశారా? చూడండి, ఒక భారమైన ఒత్తిడి ఉన్నట్లు అనిపించుచున్నది. ఈనాడు కొందరు పేరుగాంచిన సువార్తికులను మనం తీసుకుందాం. వారు నిరంతరము ఒక ఉజ్జీవం కొరకు కేకలు వేయుచున్నారు, కాని సరిగ్గా దానికి వ్యతిరేకంగా పనిచేయుచున్నారు. చూడండి, గ్రహింపు లేక అర్థం కాకయే వారట్లు చేయుచున్నారు. మరియు నేను దీనిని ఈ ఉద్దేశంతో చెప్పుటకు ప్రయత్నించటలేదు. ఇప్పుడు మేమైతే దీనిని చూసిన్నాం, దేవునికి మహిమ, మరియు వారైతే దానిలో లేరు. మంచిది. సహోదర బ్రెన్హాం, ప్రపంచంలో ఉన్న సత్యమంతా నీ ఒక్కడి దగ్గరే ఉన్నది అని ప్రజలు అనుకున్నట్లు చేయడానికి నేను దీనిని చెప్పుటకు ప్రయత్నించటలేదు. లేదండి, అది తప్పు. చూశారా? కేవలం మనం నడుస్తున్న ఈ ఘడియ యొక్క వెలుగులో, మరియు ఈ వెలుగును వెతుకుటకు ప్రయత్నించుచున్న ప్రజల యొక్క ప్రయోజనం నిమిత్తము నేను దీన్ని చెప్పుచున్నాను. నిజముగా యేసు ఇట్లు చెప్పాను: నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఏ మనుష్యుడును దానిని ఎన్నడూనూ చూడలేడు. అది ముందుగా నిర్ణయించబడిన ఆ విత్తనం, మరి వారు మాత్రమే దానిని స్వీకరించుదురు. అయితే మనము మరలా అటువంటి చోటుకు వచ్చి ఉన్నాము. మీరు లోకమునకు వెలుగైన్నారు అని బైబిల్ గ్రంథం చెప్పియున్నది. ప్రవక్త ఇట్లు చెప్పెను: కటిక చీకటి జనములను కమ్ముచున్నది. ఈ సమయంలో లోక సంబంధమైన ప్రజలపై అది ఉన్నది, మరియు సరిగ్గా మనం కలిగి ఉన్నది అదే కటిక చీకటి జనములను కమ్మియున్నది. నేనెల్లప్పుడూ ప్రసంగించి మరియు నిలబడటకు ప్రయత్నించినట్లే దేవుడు తన గొప్ప కృప ద్వారా తన యొక్క సంఘటనలను ఎల్లప్పుడూ ఆకాశము నుండి చూపిస్తాడు. ఆయన యొక్క మహా గొప్ప సంఘటనలు భూమి మీద జరుగుటకు ముందే అవి ఆకాశములో జరుగుతాయి. ఆయన తనను తాను ప్రతిబింబింపజేసుకుంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, తన పరిచర్య ఆరంభమయ్యే చోటుకు మెస్సయ్య రాకముందే ఆకాశము నుండి ఒక నక్షత్రము వచ్చి ఆ జ్ఞానులను ఆయన ఉన్న ఆ చోటుకు నడిపించెను. దేవుడు ఆ జ్ఞానులతో ఎట్లు వ్యవహరించాడో అన్న నా గత వర్తమానములో మీరు విన్నట్లుగా, మరియు ఆ దినమున ఆయన వారిని ఒక కల ద్వారా మరలు కొలిపాడు. మరియు ఆయన తన సొంత కుమారుడి యొక్క సంక్షేమం గురించి శ్రద్ధ వహించినట్లు ఒక కల ద్వారా యోసేపుకు తెలిపాను. ఆయనకు ఒక కల వచ్చినందువలన అతడు ఒక రండి, కల అనేది మాధ్యమికంగా ఒక ప్రక్కకు ఉంచబడినటువంటిదై ఉన్నది. ఎందుకనగా ప్రజలు సరికానటువంటి కలలు కూడా కనుచుందురు. అయితే ఆ రోజుల్లో దేశంలో ప్రవక్త లేకుండెను. చూడండి, ప్రవక్త లేడు గనక తాను వాడుకొనుటకు ఏదైతే కలిగి ఉన్నాడో దానినే దేవుడు వాడుకొనవలసి వచ్చెను. మరియు అది ఆయనకు సమర్పించబడి ఉన్నట్లయితే మనము చేయు ప్రతిదానిని మరియు ప్రతి సామర్థ్యాన్ని దేవుడు ఉపయోగించుకునగలడని మనకు నేర్పించుచున్నాడు. అయితే మొదటిగా అది ఆయనకు సమర్పించబడవలసి ఉన్నది. వాస్తవానికి మీ ధ్యానములు మీ కలలను ప్రతిబింబిస్తాయి. చూడండి, ఎందుకనగా అది మీ యొక్క అసంకల్పిత స్థితి అయి ఉంటుంది. మీరు ఒక కలను గమనించినట్లయితే అది మీరు ఆలోచిస్తున్నది ఏదైనా లేదా అటువంటిది ఏదైనా అయ్యుండుటను మీరు చూస్తారు. సాధారణంగా మీరు చూడండి మరియు మీ మనస్సును దేవునిపై ఉంచి అప్పుడు చూడండి. అప్పుడు అది ఆయనకు చెందిన దేనినైనా ప్రతిబింబిస్తుంది. మరియు మీరు ఏమైనను అది ఆయనను ప్రతిబింబించనివ్వండి. ఇప్పుడు ఆ పైన ఆకాశములో మీరు గమనించారా? ఆ లైఫ్ పత్రిక నుండి తీసిన ఆ పటముపై ఆ వెలుగును నేను చూస్తున్నాను. ఇక్కడ ఈ ఇంట్లో నివసిస్తున్న ఈ సహోదరుడు త్రిభుజాకారంలో ఉన్న ఆ వెలుగును తన గోడ మీద పెట్టుకున్నాడు. ఈ విషయం ఇందాకే నా మనసులో మెదిలినది. మీలో ఎవరి దగ్గరైనా లంసా బైబిల్ అనువాదం ఉండినట్లయితే దాని కవర్ మీద మీరు గమనించినట్లయితే త్రికోణ త్రిత్వపు వెలుగు ఉంటుంది. ఒక కాంతి వలయం వలెనున్న ఒక ముక్కోనపు వెలుగై ఉన్నది. మరియు నా స్నేహితుడైన డాక్టర్ లాంసా, అతడు నా వ్యక్తిగత స్నేహితుడు, అతడు బైబిల్ను తర్జుమా చేయుచున్నప్పుడు అది ఆయన ఉన్నటువంటి అసలైన త్రిత్వ విధానములో దేవుని యొక్క ప్రాచీన హెబ్రీ గుర్తై ఉన్నది. ముగ్గురు దేవుళ్లు కాదుగాని ఒకే దేవుని యొక్క మూడు వ్యక్తీకరణలై ఉన్నవి, తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ. ఆ వెలుగు ఒక త్రిభుజాకారములోనున్న ఒక సంపూర్ణ వృత్తాకారపు వెలుగై ఉన్నది. దేవుడు మూడు కార్యాలయాల్లో నివసిస్తాడని దాని అర్థం. ఒకే దేవుని యొక్క పితృత్వము, కుమారత్వము మరియు పరిశుద్ధాత్మ యొక్క కాలము, అవన్నీ ఒక్క దేవుడే. అయితే ఆ ఏడు ముద్రలు ప్రత్యక్షపరచబడుటకు ముందు టూసాన్ నందలి ఫ్లాగ్ స్టాఫ్ వద్ద ఆకాశంలో ఆ గొప్ప మర్మయుక్తమైన వెలుగు అగుపించబడటానికి ముందు మేము ఎచ్చట ఉన్నామో మీరు గమనించారా? సహోదరుడు ఫ్రెడ్, ఆ ఇద్దరు ఆ ఉదయం ఆ ఇద్దరు వ్యక్తులు నాతో కూడా ఉండి ఉన్నారు. అది మీదటికి జరుగునని కొన్ని నెలల క్రితమే చెప్పబడినది. ఈ ఉదయం ఇక్కడ కూర్చుని ఉన్న సహోదరుడు ఫ్రెడ్ సాత్మన్ మరియు సహోదరుడు జీన్ నార్మన్ ఇరువురు అది ఆ గొప్ప ప్రేలుడు సంభవించినప్పుడు అచ్చట ఉండి ఉన్నారు. మరియు ఈ సంగతులు జరుగునని ఎరుగకయున్నారు. మరియు ఈ ఏడు ముద్రలతో ముద్రించబడినటువంటి పూర్తి బైబిల్ గ్రంథం యొక్క ఏడు మర్మములు, వాటిని కలిగి ఉన్నటువంటి ఈ ఏడు ముద్రలకు సమయం ఆసన్నమైనదని చెప్పి ఆయన నన్ను వెనకకు పంపించాడు. మరియు ఆ దారి గుండా ఆ సంఘకాల వర్తమానికులు దానిలోని కొంత భాగం మట్టుకు ఎట్లు తెరిచారు గదా. అయితే ఏడవ ఘడియలో ఏడవ వర్తమానికుని సమయంలో ఈ మర్మములన్నీ సమాప్తము చేయబడవలసి ఉన్నవి. చూశారా, ఆ ఏడవ భూలోక వర్తమానికుడు, చూడండి, ఆయన అప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుచున్నాడో ఆ దూత భూమి మీద ఉన్నాడు. ఒక దూత అనగా వర్తమానికుడు. మరియు పిదప దాని తర్వాత వేరొక దూత దిగివచ్చుటను ఆయన చూసి ఉన్నాడు. ఇక్కడ వర్తమానం ఇవ్వబడిన ఈ భూసంబంధమైన దూత కాదుగాని తనపై వర్షధనస్సు కలిగి ఉన్న బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుటను అతడు చూశాను. మరియు అతడు తన పాదమును సముద్రం మీదను మరియు నేల మీదను మోపి సమయం ఇక లేదు అని సజీవుడైన వాని తోడు ఒట్టు పెట్టుకొనెను. చూశారా, అయితే వారికి బయలుపరచుటకు ఆయన ఆ ఏడు ముద్రలను తెరవడానికి ముందు ఆయన అద్భుతంగా చూపించెను. ఆయన మొదటిగా దానిని ఆకాశంలో చూపించెను. ఆ దినమున దక్షిణ అమెరికా మరియు మెక్సికో ప్రాంతములన్నిటి నుండి వారు ఫోటోలు తీశారు. ఇప్పుడు అది అక్కడ ఆ లైఫ్ పత్రికలో వేలాడుచున్నది. అదింకను వారికి మర్మముగానే ఉన్నది. అయితే ఆయన భూమి మీద దానిని చేయుటకు ముందు దానిని ఆయన ఆకాశంలో ప్రకటించును. ఆయన ఎల్లప్పుడూ దానిని చేయును. ఆయన తన సూచనలను మొదటిగా ఆకాశమందు చూపించును. మరియు ఆ రాశి చక్రములు కూడా అది అట్లే ఉన్నది. నేను తిరిగి ఆ రాశి చక్రమును బోధించబోవడం లేదు. అయితే కేవలం ఆకాశము దానిని వెల్లడి చేస్తుందని నేను మీకు చూపించుచున్నాను. ఆ రాశి చక్రములో ఆ నక్షత్రముల సమూహములో, ఆ రాశి చక్రము యొక్క సమూహములో ఆయన బైబిల్ గ్రంథమంతటిని వెల్లడి చేసి ఉన్నాడని మనం కనుగొనగలము. ఆయన సరిగ్గా ఆ రాశి చక్రమును కన్యకా పటముతోనే ప్రారంభించుటను మనము కనుగొంటాము. మరియు రాశి చక్రములోని చివరి పటము సింహరాశి అనగా సింహమై ఉన్నది. యేసు మొదటిసారి భూమి మీదకు ఒక కన్యక ద్వారా వచ్చుననియు, ఆయన రెండవసారి యూదాగోత్రపు సింహముగా వచ్చుననియు అది చూపించుచున్నది. చూశారా, సరిగ్గా దానికి ముందు ఆయన మీనం రాశి గుండా వెళ్ళును, కర్కాటక రాశి మనమిప్పుడు జీవిస్తున్నదై ఉన్నది. మరియు ఆకాశమంతయు ఆయనను ప్రకటించుచున్నది అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ఇప్పుడు కొన్ని నెలల క్రితం ఆలయములో జరిగిన వరుస కూటములలో 7 సంఘకాలములను నేను బోధించాను. బహుశా మీరంతా వాటిని వినియుంటారు. మరియు ఆ 7 సంఘకాలములను నేను ఆ నల్ల బోర్డు పైన గీయడం ముగించగానే ఆ వెలుగు ఏ విధంగా లోపలికి వచ్చి మరియు ఏ విధంగా బయటికి వెళ్లింది కదా. మరియు బహుశా మీరు దానిని ఇక్కడే ఎక్కడో కలిగి ఉన్నారని నేను అనుకుంటున్నాను. అయితే ఎలాగైనను అది మన మధ్య ఉన్నదని మనం ఎరిగి ఉన్నాము. మరియు వింతైన కార్యం ఏదనగా, చివరి రోజు ఆ చివరి సంఘకాలం గీయబడినప్పుడు మన మధ్యనున్న ఈ గొప్ప అగ్నిస్తంభము వందలాది ప్రజల మధ్యకు దిగివచ్చను. మరియు దానికదే ఆలయం యొక్క వెనుక గోడ వద్దకు వెళ్ళాను. మరియు అక్కడ ఈ వందలాది జనుల ముందు ఆ సంఘకాలములను గీసెను. ఆ వెలుగు మరియు చీకటిని నింపుతూ సరిగ్గా నేను ఆ బోర్డు మీద గీసినట్లే గీసెను, మర్మయుక్తంగా. ఇప్పుడు ఒకరోజు మనమిప్పుడు కలిగి ఉన్న సంఘము యొక్క చారిత్రాత్మక సంఘటనలో బైబిల్ గ్రంథములో చంద్రుడు సంఘమును సూచిస్తుంది మరియు సూర్యుడు క్రీస్తును సూచిస్తుంది. ఏలైనగా ప్రకటన 12 అధ్యాయంలో సంఘమునకు సాదృశ్యంగానున్న స్త్రీని మనం కనుగొంటాము. ఆమె తన పాదముల క్రింద చంద్రుడిని మరియు తన శిరస్సున సూర్యుని ధరించుకుని తన కిరీటములో 12 నక్షత్రములతో కనుగొనబడినది. ఆ పురాతన సాంప్రదాయకమైన యూదా ధర్మశాస్త్రము ఆమె పాదముల క్రింద ఉండియున్నది. దానిని ఆమె దాటుకుని ఆ సూర్యుని యొక్క వెలుగులోనికి ప్రవేశించి ఉన్నది. 12 నక్షత్రములు అనగా ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు వర్తమానములు తీసుకువచ్చిన ఆ 12 అపొస్తలులై ఉన్నారు. ఇప్పుడు ఆకాశములోనున్న చంద్రుడు సూర్యుడు లేనప్పుడు ఆ సూర్యుని యొక్క వెలుగును ప్రతిబింబించుట కొరకేనని మనం కనుగొంటాము. అది మనకు అటు ఇటు తిరగడానికి వెలుగునిస్తుంది. అయితే అది ఎంతగా ప్రకాశించినా గాని అది కేవలం ప్రతిబింబిస్తుంది గనక అది పరిపూర్ణమైన వెలుగు కాదు. మరియు సూర్యుడు చంద్రుడిపై ప్రకాశిస్తాడు, మరియు సూర్యుడు లేనప్పుడు దాని వెలుగును చంద్రుడు ప్రతిబింబిస్తాడు. అయితే సూర్యుడు వచ్చినప్పుడు ఇక అప్పుడు చంద్రుని అవసరం ఎంత మాత్రమూ ఉండదు. మరియు ఈనాడు దేవుని కుమారుడు లేని సమయంలో సంఘము ఆయన యొక్క వెలుగును ప్రతిబింబించుచున్నది. సంఘము ఆ వెలుగు యొక్క ప్రతిబింబమై ఉన్నది. ఎందుకనగా ఆయన ఇట్లు చెప్పెను, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. ఏలయనగా నేను మీతోను మీలోను యుగ సమాప్తి వరకు సదాకాలము ఉన్నాను. నేను చేయు క్రియలను అనగా ఆయన ప్రత్యక్షపరిచిన ఆ వెలుగులు మరియు దేవుని యొక్క వాక్యము ద్వారా కాకుండా ఎటువంటి వెలుగు లేదు. అక్కడ ఆ సూర్యుడు దేవుని యొక్క వాక్యమై ఉన్నాడు. ఆదిలో దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను. మరియు ఆ ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము అనగా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడినప్పుడు అప్పుడు వెలుగు కలిగెను. మొదటిగా దేవుడు దానిని పలికెను. అది ప్రత్యక్షపరచబడని ఎడల అప్పుడు ఏమిటి, అప్పుడిక వెలుగు కలగదు. కాని ఆయన దానిని పలుకగా మరప్పుడది ప్రత్యక్షపరచబడి నిరూపించబడుతుంది. ఆయన యొక్క వాక్యము నిరూపించబడినప్పుడు వెలుగు ఉనికిలోనికి వస్తుంది. మరియు ఇప్పుడది జరుగు విధానము అది మాత్రమే అయి ఉన్నది. అదేదనగా వాక్యము నిరూపించబడినప్పుడే అయి ఉన్నది. దేవుని యొక్క వ్రాయబడిన వాక్యము నిరూపించబడినప్పుడు అది వెలుగును చూపిస్తుంది. అది ఒక భాగము వెలిగించబడి ప్రతి కాలమునకై ఉంచబడినది. దానిని మనం సంఘకాలములలో కనుగొంటాము. దానిని మనం ఆ పాత నిబంధన సంఘకాలములలో కనుగొంటాం. ప్రయాణంలోని ఒక ఫలానా విషయం ప్రత్యక్షపరచబడే సమయం వచ్చిన ప్రతిసారి భూమి మీదకు ఒక ప్రవక్త వచ్చి ఉండెను. మరియు ఆ వాక్యము ఆ ప్రవక్త వద్దకు వచ్చెను. మరియు ఆయన ఆ వాక్యమును జీవింపజేసెను. మరియు ఆ వాక్యము గుర్తించబడినప్పుడు అది దేవుడిని ప్రతిబింబించెను. మరదే ఆ కాలం యొక్క వెలుగై ఉన్నది. మరియు ఈనాడు వెలుగు వచ్చినది ఆ విధంగానే అయి ఉన్నది. ఇప్పుడు ఏ సంఘశాఖ ప్రజల పట్లనైనా నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. కానీ ఆ సిద్ధాంతములు తప్పయున్నవి గనక వాటికి వ్యతిరేకంగా నేను ఆలోచించుటకు నాకు ఎంతో ఉన్నది. మరియు మొట్టమొదటిసారిగా లేచిన సిద్ధాంతం ఏదనగా అది రోమన్ కేథలిక్ సంఘం యొక్క రోమన్ సిద్ధాంతమై ఉన్నది. రోమ్లోని నైసియా వద్ద సంస్థగా మారిన రోమన్ కేథలిక్ సంఘమే మొట్టమొదటి సంఘ సంస్థయై ఉన్నది. క్రీస్తు మరణానంతరం 325 సంవత్సరముల తర్వాత రోమన్ కేథలిక్ సంఘము స్థాపించబడినది. అది ప్రజలను సమకూర్చుకొని మరియు దానికి విరోధముగా ఉన్న దేనినైనా గాని రూపుమాపినది. అక్కడే వారు వారి యొక్క వింతైన సిద్ధాంతములను పొందుకొని మరియు వాక్యమునకు దూరముగా ఒక మత క్రమమును పాటించడం మొదలుపెట్టిరి. మరియు ఇప్పుడు ఆ సంఘము అప్పటి నుండి సరిగ్గా అంధకారమును ప్రతిబింబించినది. ఎందుకనగా ఆ కాలములో అంధకార యుగము అని మనం పిలిచినట్టు దాని గుండా మనం వెళ్లి ఉన్నాము. అది దాదాపు 1000 సంవత్సరములై ఉన్నది. చరిత్రకారులు మరియు బైబిల్ పండితులు మరియు మొదలగు వారందరూ దానిని చీకటి కాలంగా ఎరిగిన్నారు. అది రోమన్ సంఘము ప్రతి దానిని నియంత్రించినప్పుడై ఉన్నది. మరియు ఈ రోమన్ సంఘము వేశ్యలకు తల్లి అయి ఉన్నది. ప్రకటన 17 ఆమె ఒక వేశ్య మరియు వేశ్యలకు తల్లి అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. ఇప్పుడు ఒక స్త్రీ యొక్క అపవిత్రమైన జీవితం అది దుర్నీతి అయి ఉన్నది. ఈ రెండును ఒకటే అయి ఉన్నవి, రెండు ఒకటే. కావున వేశ్య అయినచో అది ఒక స్త్రీ అయి ఉండవలసి ఉన్నది. కావున తద్వారా మీరు గమనించండి, అది వేశ్య కాదు గాని వేశ్యలకు. చూశారా, అది ఆమె ఒక వేశ్య అని ఏకవచనంలో పిలువబడింది. పితప ఆ రోమను వేశ్య యొక్క పిల్లలు అంటే ఈ సంఘాలు వేశ్యలుగా పిలువబడెను. ఆమె వాటన్నిటికీ తల్లి అయి ఉన్నది, సంఘ సంస్థకు తల్లిగానున్నది. మరియు అదొక వింతైన విషయము కదా. ఈనాడు మనం వీటన్నిటినీ దాటుకుని వచ్చాము మరియు సంఘ సంస్థకు వ్యతిరేకంగా ఈ వర్తమానము భూమిని చుట్టివచ్చినది. ఎడాపెడా అది దానిని బ్రద్దలు చేసినది. 1933 నుండి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ ఆ దర్శనములను నాకు అనుగ్రహించి మరియు అంత్యకాలమును చూపించినప్పుడు 7 సంగతులు నేను చెప్పాను. మరియు ఇప్పటికే వాటిలో 5 సంపూర్ణముగా నెరవేరినవి. సరిగ్గా జర్మనీ మరియు ఇటలీ మరియు ఆ యుద్ధములు మరియు ఆ జాతీయ సంగతులు వంటివి జరిగినవి. నాతో అరుదుగా ఆ విషయములు మాట్లాడుచుందురు. అయితే అవి ఏ విధంగా జరుగుతాయని అని చెప్పాడో సరిగ్గా అట్లే అవి జరిగినవి. ముస్సోలిని ఇథియోపియా మీదికి ఎట్లు దండెత్తును మరియు అతని పాదముల వద్ద ఇథియోపియా ఎట్లు పడిపోవును మరియు చివరకు అతడు తన స్వజనుల చేత ఉమ్మివేయబడి ఎట్లు అవమానం పాలగును మరియు తాను కలిసి జీవించిన ఆ వేశ్యతో పాటు వీధిలో ఎట్లు తలక్రిందులుగా వేలాడదీయబడినో చెప్పబడెను. అమెరికా ఏ విధంగా జర్మనుతో యుద్ధమునకు వెళ్తుందనియు వారు ఆ కాంక్రీటు ప్రాకారమునున్న ఒక గొప్ప లైను అని పిలువబడే చోట ఎట్లు ఘోరంగా దెబ్బతింటారని చెప్పబడినది. దానిని సీక్ఫ్రెడ్ లైన్ అంటారని నేను నమ్ముచున్నాను. మరియు మ్యాజినో అని మరొకటి ఫ్రెంచ్ వారిదైయున్నదని నేను నమ్ముచున్నాను. అది నిజమేనా? మరియు ఆ సీక్ఫ్రెడ్ లైన్ జర్మను లైన్ అయి ఉన్నది. మరియు అది కట్టబడటకు 11 సంవత్సరాల ముందే దానిని చూచుటకు ప్రభువు నాకు అనుమతించెను. మరియు వారు దాదాపు సైన్యమునంతా ముంచివేసినా గాని ఆ చోట దెబ్బతిన్నారని అమెరికన్లు ఎంతమాత్రము ఒప్పుకొనరు. వారు అక్కడికి వెళ్లినప్పుడు జర్మనీ వారు తమ కవాతులు ఆ యుద్ధ నావల మీదుగా తుపాకులను గురిపెట్టి వారిని నేరుగా లోపలిదాకా రానిచ్చి మరియు దాదాపుగా దానిని ముంచివేసిరి. మరియు ఆ లైను అంటే ఆ సీక్ఫ్రీడ్ లైను కట్టుటకు కనీసం దాని పునాది అయినా లేదా అటువంటిదేదైనా వేయబడుటకు 11 సంవత్సరాలకు ముందే నేను దాన్ని చూశాను. ఇంకా ఈ యంత్రములు మరియు వాహనములు లాంటి ఇతర విషయములన్నింటినీ నేను చూశాను. మరియు ఈ దేశమును ఒక స్త్రీ పరిపాలించునన్నంత వరకు ప్రతిదీ ఆయన చెప్పినట్లే సరిగ్గా నెరవేరియున్నవి. బహుశా అది సంఘము కావచ్చును మరియు ఆ మీదట అంతము వచ్చును. ఇప్పుడు వీటన్నిటి మధ్య నేను ఎట్లు సంఘ సంస్థపై విరుచుకుపడ్డానో మనం కనుగొన్నాము. రోమ్ యొక్క పోపు తిరిగి యెరూషలేమునకు వెళ్ళుట కొరకు మొట్టమొదటిసారి రోమ్ని విడిచి వెళ్లటం అనేది ఒక వింతైన విషయం కాదా? మరియు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సంఘముగా యెరూషలేము పేరుగాంచినది. రాజులను సంహరించి వచ్చుచుండగా మెల్కీసెదకు అబ్రహామును కలిసినప్పుడు ఆయన యెరూషలేమునకు రాజు మరియు యాజకుడై ఉన్నాడు. ఆయన క్రీస్తే, ఆయన దేవుడై ఉన్నాడు. స్వయంగా క్రీస్తే లేదా స్వయంగా దేవుడు తప్ప వేరెవ్వరునూ మెల్కీసెదకై ఉండలేరు. చూడండి, స్వయంగా దేవుడే, ఎందుకంటే ఆయన తల్లి మరియు తండ్రి లేకుండా ఉండెను. చూశారా, యేసు తల్లిదండ్రులిద్దరినీ కలిగి ఉండెను. చూడండి, అయితే ఈ మనుషుడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉన్నాడు. మరియు ఆయన ఎవరైనాడో ఆయన ఇంకను జీవించుచున్నాడు. మరియు ఆ కాలములో ఆయన షాలెము రాజై ఉన్నాడు. దానికి సమాధానపు రాజు షాలోం అని అర్థమివ్వబడినది. యుద్ధము ముగిసిన పిదప అబ్రహామును కలిసి అతనికి రొట్టె మరియు ద్రాక్షారసమును ప్రభురాత్రి భోజనమును ఇచ్చినది ఆ యెరూషలేము యొక్క రాజై ఉన్నాడు. ఎంతో సుందరమైనటువంటి ఆ సాదృశ్యమును అచ్చట హెబ్రీ 7వ అధ్యాయములో దాన్ని మనం కనుగొంటాము. ఇప్పుడు ఆ యుద్ధం ముగిసిన తర్వాత అతనికి రొట్టె మరియు ద్రాక్షారసమునిచ్చెను. నూతన రాజ్యములోనికి మనము ప్రవేశించిన తర్వాత మనము మొట్టమొదట తీసుకునేది అదే అయి ఉన్నది. దానిని అనగా ఆ రొట్టె మరియు ద్రాక్షరసమును మనము తండ్రి రాజ్యములో ఆయనతో పాటు క్రొత్తదిగా తింటాము. నా తండ్రి రాజ్యములో నేను మీతో కూడా దీనిని క్రొత్తదిగా తీసుకుని వరకు ఇకను ఎన్నడూ నేను ఈ ద్రాక్షరసమును త్రాగను లేదా ఈ రొట్టెను తినను. ఇప్పుడు ఆ షాలేము రాజు ఆ పట్టణం నుండి వచ్చిన తర్వాత అప్పుడు మత సిద్ధాంతము దానిని స్వాధీనం చేసుకున్నట్టును మనం కనుగొంటాము. మరియు అది నిరంతరము ఒక మత సిద్ధాంతముగానే ఉండి ఉన్నది. అయితే అది ఆ పాత సంఘమును సూచిస్తుంది. మరియు క్రొత్త నిబంధనలో మనకు ఇది బోధించబడినది, దీన్ని పొందుకొనుటకు తప్పిపోకండి, మనం ఈ భూమి మీదనున్న ఈ యెరూషలేము పట్టణమునకు చెందిన వారం కాదు. అయితే మనం పైనున్న యెరూషలేమునకు చెందిన వారమని మనం క్రొత్త నిబంధనలో నేర్చుకున్నాము. కావున ఆ చంద్రుడు ఈ యెరూషలేమును సూచిస్తుంది కాని పైనున్న నూతన యెరూషలేమును కాదు. కావున చంద్రుడు భూ సంబంధమైన సంఘమును సూచిస్తుంది. మరియు సరిగ్గా పోపు యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళుటకు ముందు ఆయన ప్రయాణమవ్వడానికి కేవలం కొద్ది దినములకు ముందు ఆకాశములో చంద్రుడు పూర్తిగా నల్లబడ్డం అనేది ఆశ్చర్యంగా ఉంది కదా. అతను ఇక్కడికి కూడా వచ్చుచున్నాడని మీకు తెలియను. చూడండి, ఇప్పుడు అది ఎన్నడూ తెలియజేయబడలేదు. చూడండి, అయితే అది దేనిని చూపిస్తుంది? అతడు యెరూషలేమునకు వచ్చిన ఆ మరుసటి రోజు ఆ గ్రీకు సనాతన సంఘపు వారిని కలిసి ఉండగా అతడు సహవాసమును పొందుకొనుటకు దీనిని చేయుచున్నాడని అది చూపించుచున్నది. మరది దేనిని ప్రతిబింబిస్తుంది? సహవాసమును సూచిస్తుంది. ప్రొటెస్టెంట్లు మరియు కాథలిక్లు ఇరువురు కలవడాన్ని వారు కోరుకుంటున్నారు. వారు దాన్ని చేయుచున్నారు మరియు దాన్ని పూర్తిగా చేస్తారు. మరియు దేవుడు తన కృప కనికరముల ద్వారా చంద్రునిలో ఒక పూర్తి అంధకారముతో దీనిని మనకు సూచించాడు. చంద్రుని యొక్క ఫోటోలను తీసిన ఆ వార్తాపత్రికను మీరెవరైనా చూసారా? దానిని నేను ఇక్కడ కలిగి ఉన్నాను. అది ఇంకనూ కాదు కనుక ఆ 7వ కాలమును మినహాయించి అది సరిగ్గా పరిశుద్ధాత్మ ద్వారా నేను ఆ సంఘకాలములను గీసినట్లే అది ఒక పరిపూర్ణమైన పటము కాక మరేమిటి? ఆ 6 అచ్చట ఉండి ఉన్నవి, ఆ 7వది ఇంకనూ పూర్తి కాలేదు. మొదటి సంఘకాలములో అది ఎట్లు ప్రకాశవంతంగా ఉన్నదో ఆ 2, 3, 4, 5 మరియు 6వ కాలములు చీకటి పడుటను గూర్చి చంద్రుని యొక్క ఆ 6 దశలు సరిగ్గా పరిశుద్ధాత్మ ఆ బోర్డు మీద వాటిని గీయుటకు నాకు అనుమతించినట్లే ఉన్నవి. మరియు పిదప 2 సంవత్సరముల క్రితం ఆలయం యొక్క గోడ మీద స్వయంగా తనతో వాటిని గుర్తింపజేశాను. చంద్రుడు దానికదే ప్రతిబింబిస్తుంది. మరియు 7వ దూత కాలములో ఆ ముద్రలు తెరవబడి ప్రత్యక్షపరచబడటను గూర్చి ఆ వెలుగును వారు ఫోటో తీసి లైఫ్ పత్రికలో ప్రచురించినట్లే సంఘకాలములను గూర్చిన ఈ పటం కూడా సైన్స్ మరలా పట్టుకొనును. ఆ 7వ వర్తమానికుని యొక్క పరిచర్య దినములలోనే దేవుని యొక్క మర్మములు అనగా కాలములన్నిటిలోనున్న మర్మములన్నీ బయలుపరచబడి ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది. అది ఆ సమయంలోనే జరగవలసి ఉన్నది. మరియు ఆయన దానిని చేసి ఉన్నాడు. ఆయన మాటలు తప్పిపోవు. అది ఒక మర్మయుక్తమైన కార్యము కదా. వారు పట్టుకుని ఉన్న అదే విషయమును దేవుడు ఆకాశములో గీసి ఉన్నాడు. అదే దేవుడు నన్ను ఆ నల్ల బోర్డు మీద గీయుటకు అనుమతించాడు. మరియు పిదప స్వయంగా ఆయనే బయలుపరిచాడు. 3 సార్లు ఆయన దాన్ని పరిపూర్ణంగా గుర్తింపజేసి ఉన్నాడు. మరియు సరిగ్గా పోపు యెరూషలేముకు వెళ్ళుటకు ముందే అది జరిగినది. అదేదనగా అది సంగమై ఉన్నది. చంద్రుడు సంగమై ఉండెను అనగా సంగమును సూచిస్తుంది. మరియు సంగము ఎదుటి నుండి అనగా చంద్రుడిని లోకము యొక్క నీడ దాటి వెళ్తుంది. మరియు బైబిల్ యొక్క వెలుగంతటిని అంధకారము చేయుటకు లౌకిక వాదము యొక్క ఛాయ, ఈ లోకపు ఛాయ, ఈ లోక సంబంధమైన సంఘము యొక్క ఛాయ అంతటను వ్యాపించినది. ఈ లోకము ప్రతిబింబపు కాంతిలోనికి వచ్చి ఉన్నది. మీకు అర్థమగుచున్నదా? లోకము చంద్రుని యొక్క వెలుగును దాటుకుని వచ్చి సూర్యుని కనబడకుండా చేసింది. మరియు భూమికి వెలుగునివ్వవలసిన చంద్రుని యొక్క కాంతి నల్లబడెను. మరియు సరిగ్గా మునుపు చేసినట్లే అది జరగడానికి ముందే అది లోపలికి వచ్చి ఆత్మ ప్రేరేపణ ద్వారా ఆ పటములను గీసెను. ఇప్పుడది సహోదరి సింప్సన్, అది టూసాన్ పత్రిక అని నేను నమ్ముచున్నాను. సహోదరి సింప్సన్ కి అది తెలియనో లేదో నాకు తెలియదు. ఆమెకది అప్పుడు అర్థం కాలేదు. నేను మీ కొరకు ఆ పత్రిక నుండి కొన్ని పటములను, కొంత నోట్స్ ను కత్తిరించాను అని చెప్పి ఆమె దానిని నాకు అందించినది. మరియు నేనేదో వింతగా ఆలోచించి అక్కడ లోపలికి వెళ్లి మరియు దానిని తీసుకుని దాన్ని చూశాను. ఇదిగో అది ఇచ్చట ఉంది. సరిగ్గా అదే చూడండి. సరిగ్గా నేను దేని కొరకు వెతుకుచున్నానో అదే అయి ఉన్నది అని నేనన్నాను. మరియు అది ఆ పత్రికలో ఉండి ఉన్నది. దాని యొక్క ఒక ప్రతి మీకు కావాలనుకుంటే అది ఏ పత్రికలో ఉన్నదో సహోదరి సింప్సన్ మీకు చెప్పవచ్చును. మరియు ఏమన్నారు, డిసెంబర్ 28వ తేదీ యొక్క సాయంకాలపు ముద్రణయ్య ఉన్నది. చూడండి, అది కలిగి ఉన్న ఆ కాంతిని లేదా అది కలిగి ఉన్నటువంటి మార్గమును, ఆ సమయమును, దాని స్థానమును మరియు అది ప్రకాశించుటకు గల హక్కులను నిరోధించడానికి అతడు యెరూషలేమునకు వెళ్లడానికి ముందే ఇప్పుడది మొత్తానికే అంతమగుచు చివరి కాలమైన ఈ 7వ సంఘకాలములో అది పూర్తిగా అంధకారములోనికి వెలుచున్నది. మనకు ప్రభు ఎటువంటి ఒక గొప్ప విషయమును చెప్పుచున్నాడు గదా. ప్రతి విషయములోనూ అది ఎన్నడూ తప్పిపోలేదు. అయితే పరలోకపు దేవుడు దానిని ప్రకటించి మరియు దాని గురించి చెప్పి అది జరుగునట్లు చేసెను. మరియు ఇక్కడ దానిని గుర్తింపజేసి మరియు అది సంపూర్ణ సత్యమని దానిని నిరూపించెను. ఈ లవోదికియా సంఘకాలము అంధకారమైన వాక్యమైన యేసు ఈ లవోదికియా సంఘకాలములో సంఘమునకు వెలుపల ఉండి తలుపును తట్టుచు లోపలికి వచ్చుటకు ప్రయత్నించుచుండెను. అప్పుడు చీకటి, కటిక చీకటి జనములను కమ్మియున్నది. బైబిల్ గ్రంథము సత్యమేనా? లేఖనము యొక్క పరిపూర్ణతయే ఆయన గొప్ప నామమునకు మహిమకరమైనది. పోపు సందర్శించుట సంఘములు ఆయన యొక్క ప్రత్యక్షతను చీకటి పరుచుటకు ఒక సూచనగా ఉన్నది. లోకమునకు ప్రత్యక్షపరచబడిన వెలుగు బైబిల్ గ్రంథమే అయి ఉన్నది. తాను లోకమునకు వెలుగై ఉన్నాడని యేసు చెప్పెను. ఆయన వాక్యమై ఉన్నాడని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. మరియు ఆ ప్రత్యక్షపరచబడిన లేదా నిరూపించబడిన లేఖనమే వెలుగై ఉన్నది. ఇప్పుడది పట్టు బిగించినప్పుడు మీరు దానిని చేయుటకు అనుమతించబడరు. అయితే అది జరుగుటకు ముందే ప్రేరేపణ ద్వారా చెప్పబడినది. మరియు దానిని మనం ఛాయారూపంలో చూసి ఉన్నాము. చంద్రుని ద్వారా ఒక ఛాయగా అది జరుగుటను చూపించుచున్నది. మరియు ఇక్కడ అది సంభవించుచున్నది. ఆ చీకటి, ఆ కటిక చీకటి ఘడియ మన మీదికి వచ్చియున్నది. ఇప్పుడు ప్రజల మీదనున్నది ఆ కటిక చీకటియే అయ్యున్నది. వీటన్నిటి యొక్క భావం ఏమైనది? మనమెక్కడ నిలబడి ఉన్నాము? మనము ఏ ఘడియలో ఉండి ఉన్నాము? మనము రాకడకు ఎంత సమీపములో ఉన్నాము? సరే, వారందరూ ఒక ఉజ్జీవమును కలిగి ఉన్నప్పుడు అని మీరు చెప్పవచ్చును. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. అది సరియే. దాని యొక్క భావమేమిటి? దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేయని ఆరంభించాను. చూడండి, దానిని వెనుకకు నెట్టుచున్నాడు. ఒక నూతన దినము యొక్క సూర్యోదయమును చూపించుటకు ఆదియందు చేసినట్లే చేయుచున్నాడు. సంఘ కాలములు కాంతి విహీన మగుచున్నవి. సంఘ కాలములు కాంతి విహీన మగుచున్నవి. దేవుడు చీకటిని ఒక చోటుకు నెట్టుచున్నాడు. సంఘ సంస్థలను లోకమును కాంతి విహీనం చేయడానికి అట్లు చేయవలసి ఉండెను. లోకము ఆ విషయమును కమ్ముచున్నది, మరియు లోకత్వము సమస్తమును స్వాధీనం చేసుకున్నది. అటువంటప్పుడు దేవుడు చెప్పినది సరియే కదా? లోక సంబంధమైన కార్యముల చేత, లోక సంబంధమైన దుస్తుల చేత, మరియు లోక సంబంధమైన నటన, మరియు లోక సంబంధమైన జీవనము చేత అది ఏ లోకమై ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు లోక సంబంధులు కారు. మీరు పరలోకమునకు చెంది ఉన్నారు. ఇది మీ గృహము కాదు. వృద్ధులమైన మనము వెనుకకు చూసి మరలా యవనస్తులుగా మారుటకు ఎందుకు ప్రయత్నించాలి? మనం దానిని చేయలేము. అయితే మనం వెనుకకు చూచటలేదు, కాని ముందుకు చూచున్నాము. ఇక్కడ జరుగుతున్న దానిని చూస్తూ ఏమి జరగబోచున్నదన్న దానిని మనము తెలుసుకొనగోరుచున్నాము, మరియు మనం ఆ గడియ కొరకు ఎదురు చూస్తూ దాని కొరకు పరిగెడుచున్నాము. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు అని 2 తిమోతి 3 అధ్యాయములో చెప్పినట్లు, ఈనాడు చాలా మంది మంచి యథార్థవంతులైన ప్రజలు ఈ మత సిద్ధాంతములలో, ఈ సంఘములు మరియు సంఘ సంస్థలలో పట్టబడి ఉన్నారు. ఆ కటిక చీకటి ఇశ్రాయేలునకు గుడ్డితనము కలుగజేయుట, అన్యజనులకు వెలుగునిచ్చిన కొరకే అయి ఉన్నది. ఇప్పుడు అన్యజనుల యొక్క గుడ్డితనము ఇశ్రాయేలునకు వెలుగునిచ్చుటయ్యి ఉన్నది. అది సరిగ్గా పగలు మరియు రాత్రి వలె ఉన్నది. ఒకవైపు చీకటి, మరొక వైపు వెలుగు ఉండియున్నవి, మరియు పిదప ఆ వెలుగు మరొక వైపుకు వస్తుంది. కావున ఆ చంద్రుడు ఆ విధంగా కదిలిపోచుండెను, మరియు లోకపు అంధకారం యొక్క ప్రతిబింబము దాని కాంతిని మూసివేచున్నది. అది అన్య సంఘకాలం ముగించబడినదంటకు మనకు ఒక సూచనగా ఉన్నది. సంఘము తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. ఒక సమయం కొరకు తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. అది ఎత్తబడే సమయం కొరకై ఉన్నది. ఏలైనగా అన్యజనులను చీకటి కమ్ముచున్నది, మరియు త్వరలో యూదులకు సూర్యోదయం కానున్నది. సూర్యుడు తూర్పు నుండి పశ్చిమమునకు ప్రయాణం చేశాను, మరియు మనము పశ్చిమ తీరాన ఉండి ఉన్నాము. ఆ వెలుగు ఒకే ఒకటి చేయగలదు. అది మళ్లీ తిరిగి ఆవలి వైపునున్న తూర్పునకు వెళ్ళును. మీరు అర్థం చేసుకుంటున్నారా? అది ఎక్కడైతే తూర్పునున్న ఆ ఇశ్రాయేలు వద్ద ప్రారంభమైనదో, ఆ వెలుగు తిరిగి మళ్లీ అక్కడికి మాత్రమే వెళ్ళగలదు. దేవుడు కొంతకాలం వరకు వారికి గుడ్డితనం కలగజేశాను. అయితే ఇప్పుడు సమస్తమును కప్పివేసి ఆ చీకటి ఆ అన్య ప్రపంచమును కమ్మిన్నది. యేసు ఈ విధంగా చెప్పెను, అన్యజనుల కాలము సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును, మరియు ఇప్పుడు అది సమాప్తమాయను. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అదంతయు జరగకముందే ఆయన భూమి మీద దానిని చూపించినట్లే దేవుడు దానిని ఆకాశములో కూడా ప్రతిబింబింపజేయుచున్నాడు. మనము దానిలో ఉండి ఉన్నాము. చక్కని ప్రజలు, యథార్థవంతులు, మంచి ప్రజలు సైతం ఈ విషయములో పట్టబడి ఉన్నారు. మరియా యోసేపుల వలె వారు చాలా యథార్థవంతులై ఉన్నారు. చూడండి, ఆయన వారితో లేకున్నను ఆయన వారితో ఉన్నాడని తలంచుకొనిది. మీకు తెలుసు కదా, యేసు 12 ఏండ్లవాడై ఉన్నప్పుడు మరియా మరియు యోసేపులు వారు ఆ పండుగకు వెళ్లినప్పుడు ఆయన వారితో ఉన్నాడని వారు ఊహించుకొనిరి. అయితే ఆయన వారితో లేకుండెను. ఈనాడు మంచి ప్రజలు కూడా అట్లే తలంచుచున్నారు. ఈ సంఘముల సమైక్యలో సంస్థాగతమైన ఈ ప్రజలు, ఈ సంఘ సంస్థలలో ఉన్న ఈ ప్రజలు, వారు ఒక మంచి కార్యమును చేస్తున్నారని తలంచుచున్నారు. ఆయన వారితో లేకున్నను ఆయన వారితో ఉన్నాడని వారు ఊహించుకొనుచున్నారు. చూడండి, చాలా మంది ప్రజలు వారు బోధకునితో కరచాలనము చేసి మరియు పుస్తకములో వారి పేరు నమోదు చేసుకున్నప్పుడు ఆయన వారితో ఉన్నాడని తలంచుదురు. అయితే ఆయన వారితో లేకుండెను. చాలా మంది ప్రజలు వారు చిలకరించబడి, నిర్ధారించబడి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆయన వారితో ఉన్నాడని తలంచుచుండిరి. వారు మంచి ప్రజలే అయి ఉన్నారు. మరియా మరియు యోసేపులు కూడా మంచివారే అయి ఉన్నారు. కాని సత్యమేమిటంటే ఆయన వారితో లేకుండెను. దేనిని ఊహించుకొనవద్దు. వెలుగు అనగా ఏమిటి? నిరూపించబడిన దేవుని యొక్క పలకబడిన మాట అయి ఉన్నది. దానికి వెలుపల వెలుగనేది లేదు. చూశారా, మీరు టార్చీ లైట్లతో భూమిపై వెలుగును తీసుకురాలేరు. దానికి ఆ ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యము అనగా ఆ కుమారుడు అవసరమై ఉండెను. వారు మంచి ప్రజలే అయి ఉన్నారు. ఆయన వాక్యం యొక్క ఖచ్చితత్వము ఎంత పరిపూర్ణముగా ఉన్నదో గమనించండి. మరియ ఏమి చెప్పినదో మీరు గమనించారా? ఇప్పుడు ప్రియమైన కేథలిక్ ప్రజలారా, మీ పట్ల నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. మీకు విరోధముగా నాకు ఎటువంటిదీ లేదు. అయితే నీరు కలిగి ఉన్నటువంటి ఆ మత సిద్ధాంతములకు నేను వ్యతిరేకిని, మరియు ప్రొటెస్టెంట్ వారలారా మీ విషయం కూడా అంతే. ఆ మత సిద్ధాంతములే. మరియా దేవుని తల్లా, ఆమె సొంత కుమారుడుగానున్న ఆ 12 ఏండ్ల పిల్లవాడు ఆమెను క్రమపరచవలసి ఉండుటను కనుగొంటాము. యేసు మరియను తల్లి అని పిలిచిన సందర్భము బైబిల్ గ్రంథములో ఒక్కసారి అయినా లేదు. ఆమె ఆయన యొక్క తల్లి కాదు. ఆమె దేవునికి ఎట్లు ఒక తల్లి కాగలదు? భూమి మీద ఆ గర్భము ద్వారా ప్రత్యక్షపరచబడుటకు ఆమె కేవలం ఆయన భూమి మీదికి వచ్చుటకు ఉపయోగించుకుని ఒక గర్భమై ఉండెను. అంతకు మించి ఆమె విషయంలో ఏమీయూ లేదు. తల్లి అని చెప్పిన లేఖనం ఒక్కటియూ లేదు. మరియా ఎంత పొరపాటు చేసిందో గమనించండి. కాని ఆయన వాక్యము ఎంతో పరిపూర్ణమైనదై ఉన్నది. ఆమె ఆయనతో ఇట్లనెను, 12 సంవత్సరముల వయసులో ఆలయంలో ఆ వేద పండితులతో చర్చించుచుండగా ఆమె ఆయనను కనుగొన్నది. 12 ఏండ్ల బాలుడుగా ఉండగనే ఆయన వారిని విస్మయపరిచెను. కనీసం బడికి కూడా వెళ్లలేదు, లేదా ఒకవేళ వెళ్లాడనుకున్నా దానిని గూర్చిన దాఖలాలు ఏమీ లేవు. అయితే ఒక 12 ఏండ్ల పిల్లవాడు తన జ్ఞానము చేత ఆలయములోనున్న ఆ శాస్త్రులను ఆశ్చర్యచకితులను చేసెను. ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచున్నాము అని ఆమె అన్నది. నీ తండ్రి తనను తాను తల్లి అనుకునుచు, నీ తండ్రి అయిన యోసేపు మరియు నేను కన్నీళ్లతో నిన్ను వెదుకుచున్నాము అని అన్నది. ఆయన ఆమెతో ఏమి చెప్పెను? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని నీవెరుగరా? ఆయన ఒకవేళ యోసేపు యొక్క పనుల మీద ఉండిన ఎడల ఆయన ఇండ్లు కట్టుచు లేదా ఒక వడ్రంగి యొక్క దుకాణములో ఉండేవాడు. అయితే ఆయన యోసేపు యొక్క కుమారుడు కాదు. ఈ సంఘశాఖలు మరియు సిద్ధాంతములు మరియు నేను వినుచున్న ఈ సంగతులను సరిచేయుచు నేను నా తండ్రి పనుల మీద ఉండియున్నాను. చూశారా, నేను నా తండ్రి పనుల మీద ఉండియున్నాను. యోసేపు తన తండ్రి అని ఆయన ఎన్నడూ ఒప్పుకొనలేదు. అయితే మరియా అలాగన్నప్పుడు ఆయన వెనుదిరిగి ఆమెను సరిచేసెను. ఇదిగో నీ తండ్రియు నేనును నిన్ను వెదుకుచున్నాము అని ఆమె చెప్పెను. యోసేపు తన తండ్రి కాడని చూపిస్తూ నేను నా తండ్రి పనుల మీద ఉండియున్నాను అని ఆయన చెప్పెను. ఆయన మాటలు పరిపూర్ణమై ఉన్నవి. చూడండి, అయితే మరియా మరియు తదితరులు కేవలం అట్లు ఊహించుకొని చూడేది. సరి, అదేమిటో చూడండి. ఆమె విషమునకు ఎంతో దూరమైపోయినది. ఈ యాజకులు మరియు తదితరుల ముందు ఆమె ఆ రకమైన స్త్రీ కాదని చూపించుకొనగోరినది. మరియు ఆమె అట్లు చేయుట ద్వారా నీవు పురుషుని ఎరగకుండా ఒక కుమారుని గర్భమున ధరించుడు, కన్యకకు జన్మించిన కుమారుడిగా అతడు ఉండును అని దూత తన వద్దకు వచ్చి చెప్పెనని సాక్ష్యమిచ్చిన తర్వాత ఆ సాక్ష్యపు పునాదినే ఆమె విచ్ఛిన్నం చేసినది. మరియు ఇక్కడ ఆ గొప్ప సన్నిధిని సభ ఎదుట నీ తండ్రియగు యోసేపు మరియు నేను నీ కొరకు వెతుకుచున్నాము అని ఆమె చెప్పినది. మరియు ఆ 12 సంవత్సరముల బాలుడు నేను నా తండ్రి పనుల మీద ఉండవలసి ఉన్నది అని చెప్పాను. ఈయన నా తండ్రి కాదు అని ఆమెను గద్దించాడు. చూడండి, ఈనాటి సంఘము సంఘ సమైక్యల ద్వారా మరియు లోక సంబంధమైన విషయముల ద్వారా ఎంతో దూరమైపోయింది. ఇప్పుడు ఆమె అంధకారమైపోయినది. దేవుడు ఆమెను గద్దించుచున్నాడు. యేసు ఎన్నడు ఆమెను అమ్మా అని పిలవలేదు. ఒకనాడు తన కూటములలో ఇటువంటి ఒక గృహకూడికలో ఆమె ఆయనను కలుసుకున్నట్టుకు వచ్చెను. అప్పుడు నీ తల్లియు మరియు నీ సహోదరును నిన్ను చూడగోరి ద్వారము వెలుపల నిలిచియున్నారు అని ఎవరో వచ్చి చెప్పిరి. అందుకాయన, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు, ఎవరు వారు అని చెప్పి తన శిష్యుల వైపు చూసి ఇట్లనెను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే వారు మాత్రమే నా తల్లియు నా సహోదరుడును నా సహోదరి. మరియు ఆ శిలువ వద్ద ఆయన మరణించుచుండగా ఆయన యవన శిష్యుడైన యోహానుతో ఇట్లు చెప్పెను, ఇదిగో నీ తల్లి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి. చూడండి, ఆయన ఎన్నడూ చెప్పుకొనలేదు. ఆయన ఆమె కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడై ఉన్నాడు. ఆమె కేవలం ఒక గర్భము మాత్రమే అయి ఉన్నది. ఈ ఉదయము ఇది ఒక ఇల్లు మాత్రమే, కాని ఇది ఒక సంఘము కాదు. సంఘము మీలో ఉండి ఉన్నది, అది క్రీస్తే. ఇక్కడ కూర్చుని ఉన్న మర్త్యులైన వారి ఆత్మలు పరస్పరం పరలోక స్థలములలో కలుసుకుని ఉన్నవి. మరదే క్రీస్తై ఉండెను. ఇల్లు కాదు, ఇల్లు మంచిదే, అది దాని యొక్క పనిని నిర్వర్తించుచున్నది. అయితే అది ఒక కూడుకునే స్థలముగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఆయన తనను తాను ప్రజల మధ్యలో గుర్తింపచేసుకున్నట్టుకు భూమి మీదకు రావడానికి మరియ కేవలం ఆయన ఉపయోగించుకునే ఒక గర్భము మాత్రమే అయ్యున్నది. దేవుని యొక్క తల్లి కాదండి. ఈ ఇల్లు దేవుని యొక్క సంగముగా ఎలాగు ఉన్నదో కేవలం అంతే అయ్యున్నది. అది కేవలం దాని కొరకు ఉపయోగించబడినది. అవునండి, ఇప్పుడు చాలా మంది స్నేహితులు, మంచి ప్రజలు మరియా మరియు యోసేపు వల్లనే ఆలోచించుదురు. అట్లు చేయడంలో ఆయన తమతో ఉన్నాడని అనుకుందురు. అయితే అప్పుడు వారు చేసినట్లే ఇప్పుడు వీరును చేయుచున్నారు, పొరబడుచున్నారు. వారు ఆయనతో లేరు కాని ఆయనతో ఉన్నామని అనుకున్నారు. అయితే ప్రజలు బాప్తిస్మం పొందినప్పుడు వారిట్లు అనుకునియుందురు, ఓ నేను ఆయనను స్వీకరించి మరియు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నేనాయనను పొందుకున్నాను. అది కాదండి. పలకబడిన మాట దానికతే ప్రతిబింబించినంత వరకు అది అంతే. అయితే ఏర్పరచబడిన వార్లారా, ఇప్పుడా వెలుగు సంగతి ఏమిటి? నేను చీకటి గురించి చాలాసేపు మాట్లాడుచుంటిని మరియు నా సగం సమయం అయిపోయినది, 11:30 అయినది. ఇప్పుడు మరలా దాని వైపు త్రిపెదము. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. మరిప్పుడు ఆ వెలుగు సంగతి ఏమిటి? కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే అక్కడ వెలుగు ఉంటుంది అని ఆయన చెప్పెను. లెమ్ము మరియు తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. వెలుగు మరియు చీకటి అక్కడ ఎలాగ ఉండును? అది వేరు చేయబడవలసి ఉన్నది. మరియు ఒకే ఒక్కటి వాటిని వేరు చేస్తుంది. ప్రత్యక్షపరచబడిన వాక్యము దానిని వేరు చేసి దానిని మరొక ప్రక్కకు నెట్టివేస్తుంది. ఇక్కడ భూమి మీద చీకటి కమ్మియున్నది. అయితే ప్రత్యక్షపరచబడిన దేవుని వాక్యము అనగా వాక్యము ద్వారా ఉనికిలోనికి పలకబడిన ఆ సూర్యుడు దానికదే ప్రకాశించినప్పుడు ఆ చీకటి మరొక ప్రక్కకు పరిగెత్తును. మరియు ఇప్పుడు జరుగుచున్నది అదే అయ్యున్నది. చీకటి దానికదే ఆ వెలుగు నుండి వేరగుచున్నది. ఇప్పుడు ఈ చీకటి గడియలో ఏర్పరచబడిన సంగమునకు మనము దానిమీద కొన్ని గంటల తరబడి మాట్లాడుకునవచ్చును. కాని కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని నేను చెప్పినప్పుడు ఆ లేఖనము యొక్క భావము ఏమైనదో మీకు అర్థమగుటకు సరిపడనంత నేను చెప్పానని నేను తలంచుచున్నాను. ఇప్పుడు సంగమునకు నేను షాలోం, దేవుని యొక్క సమాధానము అని చెప్పుచున్నాను. సమాధానం నిజమైన ప్రతి హిబ్రీయుడు మరొకరిని కలిసినప్పుడు షలోం అని చెప్పును. మరొక మాటలో చెప్పాలంటే శుభోదయం, దేవుడు మీతో ఉండునుగాక, దేవుని సమాధానం మీతో వచ్చునుగాక అని దాని భావమై ఉన్నది. శుభోదయం, మీరెలా ఉన్నారు అని దాని అర్థం. సంగమ అది ఒక నూతనోదయమై ఉన్నది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కాని సంగమునకైతే అది శుభోదయం. క్రీస్తు మన మధ్య ప్రత్యక్షమగుచున్నాడు. షలోం, సమాధానము, హల్లెలూయా, షాలోం. సరిగ్గా పగలు అవ్వడానికి ముందు చీకటి తొలగిపోవుటను మనం చూచినప్పుడు ఆ సూర్యుణ్ణి పరిచయం చేయుటకు ఆ ఉదయ నక్షత్రం అక్కడ దూరాన వ్రేలాడుచున్నదని మనం ఎరిగిన్నాము. ఉదయ నక్షత్రము ప్రకాశించినది అప్పుడే అయ్యున్నది. అది మధ్యవర్తి అయ్యున్నది. పగలు అవ్వడానికి సరిగ్గా కొద్ది నిమిషాల ముందు అది ఎప్పుడు చిమ్మ చీకటిగా ఉంటుంది. అది అంధకారమవుతుంది. చంద్రుడు ప్రకాశించుటను కోల్పోతాడు. ఆ వెలుగు చీకటిని నెట్టివేయుచున్నది. కనుక పగటికి ముందు చిమ్మ చీకటిగా ఉంటుంది. కాని ఉదయ నక్షత్రం వచ్చి మరియు శుభోదయం, షాలోం అని చెప్పును. ఆయన వాక్యము గుర్తించబడుటను బట్టి మన మధ్యనున్నది ఆయనే అయి ఉన్నాడు. షాలోం, ఆ గొప్ప దినము ఉదయించనై ఉన్నది. ప్రకాశవంతముగా మరియు నిర్మలంగా నిత్యత్వములోనికి అది ఉదయించినప్పుడు ఆయన ప్రియులు ఆకాశము యొక్క ఆవల వారి గృహమునద్దా కూడుకున్నప్పుడు, ఆ వరుస పిలువబడినప్పుడు నేనక్కడ ఉంటాను. మన పేర్లు ఆయన గ్రంథములో ఉన్నవి గనక మనమక్కడ ఉండేదము. షలోం, శుభోదయం, మీకు సమాధానం కలుగునుగాక. ఆ చీకటి దానికదే వెలుగు నుండి వేరగుచున్నది. దేవుడే దానిని కలుగజేయుచున్నాడు. ఆ వెలుగు దానిని చేయుచున్నది. చూడండి, ఆ చీకటి ఒక్కచోట పోగవ్వవలసినంతగా వెలుగు దానికదే నెట్టుకొనుచున్నది. దానిని అంగీకరించుటకు వారికి ఒక అవకాశముండెను. అయితే వారు దానిని చేయరు. కావున దానికదే కుదించుకుపోయెను. మరియు సంగములను సమకూర్చుతూ సంగముల సభైక్య ద్వారా మరియు దానిని అన్యత్వపు చీకటితో ఐక్యపరచుట ద్వారా వారు దానిని చేయుచున్నారు. వారు ఒకరితో ఒకరు ఎంతో దృఢమైన అసమ్మతిని కలిగిన్నారు. అయినప్పటికీ ఆ ప్రజల మీదికి రాత్రి కమ్మునట్లు చేయడానికి వారు ఒకరితో ఒకరు కలిసి వెళ్లవలసి ఉన్నది. యెషయా 61 ఇట్లు చెప్పుచున్నది, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము మరియు తేజరిల్లుము, వెలుగు వచ్చియున్నది. వాక్యమనే ఆ వెలుగు మరలా నిరూపించబడినది. వెలుగు మరలా దేవుని యొక్క వాక్యమును నిరూపించినది. తద్వారా దేవుడు ఈ దినపు వెలుగు యొక్క వాగ్దానములో లేదా ఈ కాలమునకు ఇవ్వబడిన వాక్యములో ప్రత్యక్షపరుచుకున్నటను మీరు చూడగలరు. ఈ దినమునకు చేయబడిన ఈ వాగ్దానములను ప్రవక్తల ద్వారా మరియు స్వయంగా యేసు ద్వారా చెప్పబడిన ఈ వాగ్దానములను చూడండి. ఈ దినమున దేవుడు నానా సమయములలోను హెబ్రీ 1 పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా వారి పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మాట్లాడుచున్నాడు. చూశారా, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని మోషే ఐగుప్తుని విడిచిపోయాను. అరణ్యములో వేలాడినటువంటి ఆ గొప్ప వెలుగు ఏదైతే ఉన్నదో అదే వెలుగు సౌలును దమస్కు మార్గమున కలుసుకునెను. ఒక గొప్ప వెలుగు అతని ముందు వేలాడెను. అదే వెలుగు, అదే అగ్నిస్తంభమై ఉండెను. సౌలు ఒక హెబ్రియుడై ఉండి తాను కలిగి ఉన్న స్థానమును బట్టి ఏ ఆత్మను గాని లేదా మరి దేనినైనా గాని ఎన్నడూ ఆరాధించడు లేదా ప్రభువు అని దానిని పిలవడు. అయితే అతడు, ప్రభువా నీవెవరవు అని అడిగాను. నేను యేసును అని ఆయన చెప్పెను. యేసు ఇట్లు చెప్పెను, నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, తిరిగి నేను దేవుని యొద్దకు వెళ్ళుదును. అదే వెలుగు వచ్చియున్నది. దేని కొరకు? ప్రత్యక్షపరచుట కొరకు. ఈ దినమునకై ఆయన చేసిన వాగ్దానములను, ఈ దినమునకై ప్రత్యక్షపరచబడిన వెలుగును ప్రజలకు తెలియజేయుట కొరకు వచ్చెను. చీకటి మరింత అంధకారమాయను. ఆయన వచ్చినప్పుడు ఆయన ఆ దినమునకు వెలుగయుండెను. ఒక మెస్సియా రావలసి ఉండెను. మరియు ఆయన ఎట్లు వచ్చునని దేవుడు చెప్పెనో సరిగ్గా అలాగే ఆయన వచ్చెను. మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమైండెను? ఆ దినపు వెలుగై ఉండెను. మరియు అది ఆ చీకటిని ఆయనకు ఎంతో వ్యతిరేకంగా తీసుకువచ్చాను. అది నిజమేనా? ఆ వెలుగు కొనసాగునట్లు అది ప్రకాశించుటకు గాను ఆయన తన ప్రాణమును ఇవ్వవలసి వచ్చెను. ఆయనే ఆ దినపు వెలుగై ఉండెను. అయితే ఎందువలన ఆయన ఆ దినపు వెలుగయుండెను? ఆయన పలుకబడి ప్రత్యక్షపరచబడి నిరూపించబడిన వాక్యమై ఉన్నాడు. వెలుగనేది లేకుండా ఉన్న ఈ చీకటి అంధకారపు భయంకరమైన గందరగోళ ప్రపంచం మీదుగా దేవుడిట్లు పలికెను, వెలుగు కలుగునుగాక అని ఆయన అన్నాడు. మరియు ఆ వాక్యము ప్రత్యక్షపరచబడే వరకు వెలుగు కలగలేదు. పిదప వెలుగు కలిగెను, ఒక రక్షకుడు, ఒక మెస్సియా వచ్చును అని ఆయన చెప్పెను. ఆ వాగ్దానమును నెరవేర్చుటకు ఆయన వచ్చేంత వరకు అది ఇంకనూ ప్రత్యక్షపరచబడలేదు. మరియు ఆయన ఆ వాగ్దానమును నిరూపించినప్పుడు లేఖనములను పరిశోధించడి వాటిలో నిత్య జీవము కలదని మీరు తలంచుదురు గదా, మరి అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అని ఆయన చెప్పెను. నీవెక్కడ నుండి వచ్చితువో మేమెరుగము, మేము మోషే శిష్యులము అని వారు చెప్పిరి. మీరు మోషే శిష్యులైన ఎడల మీరు నన్ను ఎరిగిందురు, ఎందుకనగా మోషే నన్ను గూర్చి వ్రాసెను అని ఆయన చెప్పెను. చూశారా, ఆయనే ఆ నెరవేర్పై ఉండెను. ఆయన మోషే ద్వారా పలకబడిన దేవుని వాక్యం యొక్క నిరూపణ అయి ఉండెను. మరియు మనము జీవించుచున్న ఈ దినమున తన వాగ్దానములను నిరూపించి మరియు రుజువు చేయుట కొరకు దేవుడు రంగం మీదికి వచ్చాడు. కావున అది ఈ ఘడియ యొక్క వెలుగై ఉన్నది. కనుక మనము లేచి మరియు తేజరిల్లగలము. మరలా ఈ దినమున ఆ వెలుగు మనపై ప్రకాశించుచున్నది. వాక్యము ప్రత్యక్షపరచబడుచున్నది. అది వెలుగై ఉన్నది. ఈ ఉదయాన సరిగ్గా ఆ వెలుగు, అనగా ఆ సూర్యుని వెలుగు అక్కడ ప్రకాశిస్తున్నట్లే అది ఉన్నది. అది దేవుని యొక్క పలకబడిన మాటయై ఉన్నది. దాని వలె వెలిగిచ్చినటువంటిది మరేదియూ లేదు. దానిని ఏదియూ చేయలేదు. కృత్రిమమైన వెలుగు ఏదైనా, బల్బులైనా, మరేదైనా గాని కొంతసేపటిలోనే కాలిపోతుంది. కాని అది ఎన్నడూ విఫలమవ్వదు. ఎందుకనగా అది ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క పలకబడిన మాటయై ఉన్నది. చిన్న సంఘ సంస్థ యొక్క సిద్ధాంతములు ఒక బల్బును విఫలపరిచి మరియు ఒక బల్బు పేలిపోవునట్లు చేసి మరియు ఆ ఫ్యూజును కొట్టివేసి మరియు ప్రతిదీ చేయును. అయితే దేవుని యొక్క వాక్యము ఎన్నటికీ తప్పిపోదు. అది ఏమైనదో అట్లే ఎల్లప్పుడూ వాక్యముగానే నిలిచి ఉంటుంది. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ సమయం పడుతుందేమో అని నేను భయపడుతున్నాను. లేదా ఇలాగే కొనసాగించి మరియు ఈ వర్తమానాన్ని ముగించితే సరిపోతుంది కదా? సరియే, లెమ్ము మరియు తేజరిల్లుము, వెలుగు నీ యొద్దకు వచ్చి ఉన్నది. ఆ వాక్యము, అనగా ఆ వెలుగు నిరూపించబడి ఉన్నది. ఒకే ఒక విధానం ఏమిటనగా, దేవుడు యేసుక్రీస్తు పలకబడిన దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అయ్యుండి ఆ ఘడియ యొక్క వెలుగయున్నట్లే బాప్తిస్మమిచ్చి యోహాను ఆ ఘడియ యొక్క వెలుగై ఉన్నాడు. యేసు వెలుగుగా ఉండుటకు ముందు అతను వెలుగుగా ఉండెను. ప్రవక్త అయిన యెషయా ఇట్లు చెప్పెను, ఆలకించుడి అరణ్యములో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా యెహోవాకు మార్గము సిద్ధపరచుము మరియు మా దేవుని రాజమార్గము సరళము చేయుము. అది దేవుని యొక్క పలకబడిన మాట అయి ఉన్నది. అది అక్కడ పడి ఉన్నది. అది ఇంకనూ జీవమును పొందుకొనలేదు. అది జరుగుటకు 400 సంవత్సరముల ముందు చివరి ప్రవక్త అయిన మలాకి అతడిట్లు చెప్పెను, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అంతటా ఒక సంఘశాఖ గాని మత సిద్ధాంతము గాని ఎటువంటి గుర్తింపు గాని లేకుండా అరణ్యంలో నుండి ఒకడు వచ్చెను. కాని అతని వెలుగే అతడిని గుర్తింపజేసెను, వాక్యము ఆయనను గుర్తింపజేసెను. నీవు మెస్సియావా అని వారు అడిగిరి. నేను కాదు, అయితే నేను యెహోవాకు మార్గము సరళము చేయడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక స్వరమై ఉన్నాను అని అతడు చెప్పెను. యేసు ఇట్లు చెప్పెను, మీరు అతని వెలుగులో నడిచి ఉన్నారు. అతడు కొంతకాలం వరకు మండుచూ ప్రకాశించుచున్న వెలుగై ఉండెను. ఎందువలన ఆ మార్గము సిద్ధపరచబడు వరకే గాని తరువాత అతని యొక్క వెలుగు ఆరిపోయెను. బాప్టిస్టు వారలారా, మీరు ఆ వెలుగులో నడవలేరు. ఇదే ఈ ఘడియ యొక్క వెలుగై ఉన్నది. వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము. వాక్యపు వెలుగు. వాక్యము అనగా ఆ ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క వాక్యము గుర్తించబడినప్పుడు అది వెలుగై ఉన్నది. మరిప్పుడు మనము ఎదుర్కొనుచున్న నూతన సంవత్సరం యొక్క సంగతేమిటి? ఈ చీకటి నుండి వెలుగునకు మధ్యలో దానిపై అనగా వచ్చుచున్న ఆ వెలుగు యొక్క పరిచయాన్ని గురించి మనము చెప్పుకొనుటకు ఎంతో ఉంది. కాని ఇప్పుడు మనము నేరుగా నూతన సంవత్సరములోనికి వెళ్లగోరుచున్నాము. అది సరియే. నూతన సంవత్సరము, నూతన సంవత్సరము, దాని సంగతేమిటి? నూతన నిరీక్షణను తీసుకుని వచ్చును. మనం ఒక సంవత్సరము దగ్గరబడినాము. నిన్నటి కంటే ఒక రోజు మనం దగ్గరబడినాము. 10:45 నేను ప్రారంభించినప్పటి కంటే మనం ఒక గంట దగ్గరబడినాము. ఇప్పుడు 11:45 మనం ఒక గంట చేరువయ్యాము. మనము వెనకకు చూడటం లేదు, కాని మనము ముందుకు చూచుచున్నాము. చూశారా? ఓ అవునండి. కొత్త సంవత్సరము అంటే ఒక కొత్త పేజీని తిప్పుట కాదు. కాదండి. ఒక ఉదయమున ఒక వ్యక్తి గురించి నేను విన్నదాని వలె అది ఉంది. ఒక వ్యక్తి ఉదయమునే లేచి బయటకు వెళ్లి ఒక వార్తాపత్రికను తీసుకుని తిరిగి వచ్చాను. మరియు కూర్చొని తన పాదములు దివానా బల్ల మీద పెట్టుకుని తన యొక్క కళ్ళజోడు ధరించి వార్తాపత్రికను చదువటం మొదలుపెట్టాను. అల్పాహారమును సిద్ధపరుస్తున్న అతని భార్య, "జాన్, కొత్తగా ఏమైనా ఉన్నదా?" అని అన్నది. "లేదు, అవే పాత సంగతులు, కాకపోతే కొత్త ప్రజలు" అని అతడు చెప్పాను. అవును, అది వాస్తవం. హత్యలు, మానభంగాలు మరియు ప్రతిదీ వేరెవరో వాటిని చేశారు. చూడండి, అది నిజం. ఒక క్రొత్త పేజీని తిప్పడం కాదు, వాక్యం వైపునకు తిరిగి ఈ దినమునకై వాక్యము దేనిని వాగ్దానం చేసినదో చూచుటయై ఉన్నది. ఈ దినము యొక్క వెలుగు ఏమై ఉండవలసినదో చూచుటయై ఉన్నది. మనము ఈ సంవత్సరం చేయవలసింది ఏమిటంటే మత సిద్ధాంతములు మరియు అట్టి కార్యముల వైపుకు తిరిగి వెల్లుట కాదుగాని, మన పాత సంఘశాఖల వైపుకు తిరిగి వెల్లుట కాదుగాని, వాక్యము వైపునకు తిరిగి ఈనాడు ఏ విధమైన వెలుగు ప్రకాశించవలసినదో చూడవలసి ఉన్నది. ఓ సంగమా, వాక్యము వైపునకు తిరుగుము. తిరిగి వాక్యము వద్దకు రమ్ము. సరి అయిన మీట నొక్కుము. చూడండి, మానవ కల్పిత కృత్రిమ విద్యుత్ దీపాలను వెలిగించటం ఆపివేయండి. ఆయన వాక్యము వైపునకు తిరిగి మరియు ఈ దినము యొక్క వాగ్దానమును చూడండి. మరియు పిదప వాగ్దానము ఏమైనదో చూసి మరియు అది గుర్తించబడుట కొరకు కనిపెట్టండి. అది రుజువు చేయబడినప్పుడు అప్పుడు మీరు వెలుగులో ఉన్నారా లేదా అన్నది మీకు తెలుస్తుంది. వాగ్దానం ఏమిటో చూడండి. పేజీలను త్రిపడం లేదా క్యాలెండర్లను మార్చడం కాలమును మార్చదు. చాలా మంది ప్రజలు ఇట్లా అంటారు, "సరే, పాత సంవత్సరం గతించినది, ఇప్పుడు ఆ పాత డిసెంబర్ క్యాలెండర్ పారవేయండి మరియు వేరొక దానిని అనగా కొత్త సంవత్సరముది పెట్టండి." అది వారికి నూతన సంవత్సరములంటే అంతే అయి ఉన్నది. నా మట్టుకైతే ఈ దినమునకై ఏమి వాగ్దానము చేయబడినదో నేను చూడగోరుచున్నాను. ఈ ఘడియ యొక్క వెలుగు ఏమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. తద్వారా దానిలో ఎట్లు నడవవలను నేను తెలుసుకొనగలుగుతాను. నేనెక్కడ జీవిస్తున్నాననియు, నేను ఏ కాలములో ఉన్నాననియు, మార్గములో నేనెంతవరకు వచ్చాననియు నేను తెలుసుకొనగోరుచున్నాను. పౌలు చెప్పినట్లు మరలా నేను నిలబడి చెప్పగలను, "వెనుకున్నవి మరచి ఇప్పుడు ఆ ఉన్నత పిలుపును బట్టి నేను గురియొద్దకు పరిగెత్తుచున్నాను." ఆ సంపూర్ణ గుర్తింపునకు యేసు వచ్చినప్పుడు కాలమంతా నిత్యత్వంలోనికి కలిసిపోవునట్టి దాని వైపుకు పరిగెత్తుచున్నాను. దావీదు చేసినట్లు చేయండి. మీ భవిష్యత్తును ఆయన చేతిలో పెట్టండి. మరి దేనివైపు చూడకండి. దావీదు ఇక్కడిట్లన్నాడు, అతడు ఇట్లు చెప్పెను, "నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి." దానిని ఎక్కడైతే మనం చదివి ఉన్నామో ఆ 62వ కీర్తనను ఇక్కడ గమనించండి. "నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి, ఆయనే నా బండ." ఆయన ఏమైనాడు? ఆయన నాకు బయలుపరచబడినాడు. ఆయన బయలుపరచబడిన సత్యమై ఉన్నాడు. నా కాలగతులు ఆయన వశములో ఉన్నవి. ఆమేన్. ఓ మై, అది విషయమై ఉన్నది. నా సమయము ఆయనకు చెంది ఉన్నది. నేను ఆయన వాడను. ఆయన కాలమును పట్టుకుని ఉన్నాడు. కనుక నేను ఆయన చేతిలో ఉండి ఉన్నాను. భవిష్యత్తు ఏమైనదో నేనెరుగను, కాని భవిష్యత్తును ఆయన పట్టుకుని ఉన్నాడని నేనెరుగుదును. కావున ఆ భవిష్యత్తును పట్టుకున్నవాడే నన్ను పట్టుకుని ఉన్నాడు. కావున ఈ నూతన సంవత్సరం కొరకు దీనిని దానిని ఆ మరొక దానిని క్రమపరుచుటను గూర్చి నేనెందుకొరకు ఆలోచించాలి? నేను కేవలం నన్ను నేను ఆయన చేతులకు అప్పగించుకొని దేవుడే ఆ భవిష్యత్తును పట్టుకుని ఉండెనని ఎరిగియున్నవాడనై దావీదు వలె నడిచిపోవుదును. నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి. భవిష్యత్తు ఏమైనదో దావీదు ఎరుగకుండెను, కాని ఆ భవిష్యత్తు దేవుడి చేతుల్లో ఉన్నదని అతడు ఎరిగియున్నాడు. భవిష్యత్తు ఏమైనదో నాకు తెలియదు, మనలో ఎవరికీ తెలియదు. అయితే ఆ భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నదని మనం ఎరిగియున్నాము. సహనము, సహనము. మనలో కొందరు అలా అవుతారు. మనలో కొందరు చాలా తొందరపాటులో ఉంటారు. చాలా మంది మంచివారు కూడా ఆ విధంగా చేశారని నేను అనుకుంటున్నాను. చాలా తొందరపడుతుంటారు. మీరు దానిని చూడగోరుదు. మీ అంతట మీరే దానిని చేయగోరుదురు. మరియు సేవక సహోదరులారా, నేను ఎప్పటి నుండి మాట్లాడుచున్నానో ఈ టేపును వినిచున్న మీకు తెలియను. ఇక్కడున్న ఈ చిన్న సంఘముతో మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగానున్న ప్రజలతో నేను మాట్లాడుచున్నాను. చాలా మంది పురుషులు అసహనంతో బయటకు వెళ్తారు. అయితే సమయం సమీపించున్నదని నమ్ముచు ఏదో ఒకటి చేయుటకు మీ అంతట మీరు ప్రయత్నం చేస్తారు. ప్రభుపై వేచి ఉండండి. సహనం ఒక మంచి గుణలక్షణమై ఉన్నది. మీరు సహనాన్ని కలిగి ఉండగలిగితే, మీరు సహనాన్ని కలిగి ఉండగలిగితే అదొక సద్గుణమై ఉన్నది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. యెహోవాను దాటిపోవుటకు ప్రయత్నించువారు కాదు. ప్రభువా, నేను దీనిని చేయాలని నీవు కోరుచున్నావని నేనెరుగుదును, మరియు దేవునికి మహిమ నేను అని యెహోవాకు చెప్పుటకు ప్రయత్నించువారు కాదు. అలాగు చేయకండి. ప్రభు కొరకు వేచి ఉండండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు అని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. రాబో రక్షకుని గూర్చిన తన వాగ్దానమును నెరవేర్చుటకు దేవుడు కొన్ని వేల సంవత్సరములు తీసుకున్నాడు. అయితే గుర్తుంచుకోనండి, అది ఎప్పుడు జరుగునన్నది ఆయనకు అన్ని వేళలా తెలియను. చాలా మంది ప్రజలు లేచి మెస్సియా వలె ఉండుటకు ప్రయత్నం చేశారు. మెస్సియాలను ఉత్పత్తి చేయుటకు అనేక సంఘాలు ప్రయత్నం చేసినవి. అయితే దేవుడు తన మెస్సియా కొరకు ఒక సమయమును నిర్ణయించి పెట్టెను. ఆయన ఎటువంటి తొందరపాటులో లేడు. చూశారా? మరియు ఈ కాల వ్యవధిలో ఆయన మెస్సియా గూర్చి అనేక సాదృశ్యములను చూపించెను. ఆయన ఆదాము మొదలుకొని మెస్సియా వరకు దానిని చూపించెను. అనగా మొదటి ఆదాము నుండి కడపటి ఆదాము వరకు వారిలో ఒకరు లోకము నుండి, మరొకరు పరలోకము నుండి. ఒకరు భూసంబంధి మరియు మరొకరు పరలోక సంబంధి అయి ఉండెను. ఒకరు పరలోకము నుండి వచ్చెను మరియు మరొకరు భూమి మీద నుండి వచ్చెను. అయితే ఒక మెస్సియాను వాగ్దానము చేశెను. మరి ఆయన దానిని నెరవేర్చుటకు కొన్ని వేల సంవత్సరములు తీసుకునెను. ఆయన ఏమైండెనో సరిగ్గా యోసేపులో చూపించెను. యోసేపు ఆయనను ప్రతిబింబించెను. దావీదు ఆయనను ప్రతిబింబించెను. దావీదు ఒక త్రోసివేయబడిన రాజుగా ఉండినప్పుడు కొండ శిఖరముపైకి ఎక్కి మరియు వెనుకకు తిరిగి ఒక త్రోసివేయబడిన రాజుగా యెరూషలేమును చూసి ఏడ్చినప్పుడు దావీదులో ఉన్నది యేసే అయి ఉండెను. 800 సంవత్సరముల తర్వాత ఒక త్రోసివేయబడిన రాజుగా ఆ యెరూషలేముపై నిలబడి, యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో అలాగే నేను నిన్ను ఎన్నో మార్లు చేర్చుకునవల్లని ఉంటిని, కాని మీరు వల్లకపోతిరి అని ఆయన చెప్పెను. యోసేపును చూడండి, తన సహోదరుల మధ్య జన్మించినాడు. ఆ మూల పితరులు చివరివాడు కాదు, చివరివాని కంటే ముందువాడు. బెన్యామిను చివరివాడు, అయితే చివరివాని కంటే ముందువాడు. చూడండి, సరిగ్గా అతని కంటే ముందువాడై ఉండెను. అతడు తన సహోదరుల చేత ద్వేషించబడెను, తన తండ్రి చేత ప్రేమించబడెను. అతనొక ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అయి ఉండెను, గనుక అతడు ద్వేషించబడెను. అతడు కలలకు అర్థం చెప్పగలడు, అవి అక్షరాలా వాస్తవమై ఉండును. అతడు దర్శనములను చూడగలడు, సంభవింపబో సంగతులను ముందుగానే చెప్పగలడు, మరియు వారతన్ని ద్వేషించిరి. అతడు 30 వెండి నాణములకు అమ్మివేయబడినాడు. వారు యేసును ఎందుకు ద్వేషించిరి? వారాయనను బయల్జెబుబు అని పిలిచిరి. ఎందుకనగా ఆయన వాక్యమై ఉండెను, మరియు ఆ వాక్యము హృదయములలోని తలంపులను వివేచించగలదు. వారాయనను ద్వేషించిరి, మరియు 30 వెండి నాణములకు వారాయనను అమ్మివేసిరి. అతను ఒక గోతిలోనికి త్రోయబడెను. యోసేపు చనిపోయిన వానిగా పరిగణించబడెను. ఆయన మరణమును గుర్తింపజేయుటకు తాను ధరించిన అంగి, అనగా శిలువ మీద నుండి తీయబడిన యేసు యొక్క రక్తపు వస్త్రము వలనే ఈయన యొక్క రక్తపు అంగి కూడా విడిచిపెట్టబడినది. అయితే దేవుడు యోసేపుకి ఏమి చేశాను? ఆయన అతనిని ఆ గోతి నుండి బయటకు తీసుకుని వచ్చి ఫరో యొక్క కుడిపార్శ్వమున కూర్చుండబెట్టెను. మరియు ఏ మనుష్యుడైనను ఫరోను చూడలేరు, కాని యోసేపును మాత్రమే చూచెదరు. మరియు యోసేపు రాజభవనమును విడిచి వెళ్ళినప్పుడు బూరలు మ్రోగుతూ, మరియు యోసేపు వచ్చుచున్నాడు గనక ప్రతి మోకాలు వంగవలెను అని ఒక ప్రకటన బయలువెళ్ళును. యేసు విషయం కూడా అంతే అయి ఉన్నది. గోతి నుండి అనగా ఆయన చనిపోయిన చోటు నుండి తీయబడెను, మరియు తిరిగి లేచి మహోన్నతిని కుడిపార్శ్వమున కూర్చునియుండెను. తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు తప్ప ఏ మనుషుడును దేవుడును ఎన్నడూ చూచియుండలేదు. మరియు ఆయన అక్కడి నుండి బయలుదేరినప్పుడు బూరలు మ్రోగును, మరియు ప్రతి మోకాలు వంగును, మరియు ప్రతి నాలుక ఒప్పుకొనును. చూడండి, ఆయన ఫలింపజేయు రాజయి ఉన్నాడు. అప్పుడు ఐగుప్తు ఏమి చేసినో చూడండి. ఒక కరువు రాగా అది ప్రపంచమంతటిని కాపాడెను. కావున ఆ ప్రకారమే మనుష్య కుమారుని రాకడలో ఉండును. మోకాలు ప్రతి మోకాలు వంగును, మరియు ప్రతి నాలుక ఆయనను ఒప్పుకొనును. ఆయన పూర్తిగా సాదృశ్యములలో చూపించబడెను. అయితే ఖచ్చితంగా ఆయన ఎప్పుడు వచ్చునన్నది దేవుడు ఎరిగిన్నాడు. తాను సరిగ్గా ఎప్పుడు వచ్చునన్నది ఆయన ఎరిగిండెను. అంతకుముందు వారెంతమందిని కలిగిన్నా లెక్కలేదు గాని ఆయన తన మెస్సియాను కలిగిన్నాడు. రాబోవు దానిని ఆయన వారికి సాదృశ్యంగా చూపించెను. ఏమి సంభవించనున్నదని ఆయన ఆ ఏడు సంఘకాలములను మనకు చూపించినట్లే అది ఉన్నది. ప్రపంచమునకు చూపించడానికి దాని యొక్క ప్రత్యక్షతలో ఆయన అక్కడ ఆ వెలుగును పెట్టినప్పుడు ఏమి సంభవించునని ఆయన చూపించెనో సరిగ్గా అట్లే ఉన్నది. ఆ కాలము గుండా అక్కడున్న ఆ ఏడుగురు వర్తమానికులను బయలుపరచుటకు ఆయన ఆ ఏడు దూతలను పంపి, మరియు ఆ వదిలిపెట్టబడిన వాటిని చూపించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దూత వచ్చి, మరియు లూథర్ వదిలిపెట్టిన వాటిని, వెస్లీ వదిలిపెట్టిన వాటిని, మరియు పెంతుకోస్తు వదిలిపెట్టిన వాటిని బయలుపరచుచున్నప్పుడు అదంతయు అక్కడ ప్రదర్శించబడినది. మరియు సరిగ్గా ఈ గొప్ప షాలోం యొక్క ఛాయ మరియు మాదిరిలోనే అయి ఉన్నది. యెహోవా యావే చూశారా? ఖచ్చితంగా దానిని ఆకాశంలోకి విసిరెను, మరియు అదిగో యాంత్రిక నేత్రము దాని పటమును తీయడం జరిగినది. చూశారా? ప్రభువునకు ధన్యవాదములు. షలోం సమాధానము, అలసిపోకుడి యేసు ఇచ్చట ఉన్నాడు. ఆయన యొక్క గొప్ప వెలుగు మన యొద్దకు వచ్చెను, మరియు దానికై అనగా ఆయన యొక్క వాక్యమునకై ఆ గొప్ప మర్మమునకై మనము కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. అవునండి, అప్పుడు చేసినట్లే అదే కార్యమును చేయుచు ఈనాడు తనను తాను ప్రత్యక్షపరచుకొనుచు ఆయన ఇచ్చట ఉండియున్నాడు. సరిగ్గా అట్లే చేయుచు అదే కార్యమును చేయుచున్నాడు. మనము కాలపు జీవులమై ఉన్నాము. ఆయన నిత్యుడైన దేవుడై ఉన్నాడు. మనము మనకు మనమే తొందరపడుతుంటాము. ఏదైనా భిన్నంగా చేయుటకు మనం ప్రయత్నిస్తుంటాము. ఓ, దీనిని చేయవలసి ఉన్నది, గుర్తుంచుకోనండి. దాని గూర్చి ఆయనకు అంతా తెలియను. అది ఎలాగైనా జరుగుతుంది. ఆయననే దానిని చేయనివ్వండి. కేవలం మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోనండి. పైకి చూడండి, మరియు ప్రభు యొక్క ఆనందముతో ప్రకాశించండి. ఈ దినమును చూచుటకు మీ కన్నులు తెరవబడినందుకు మీరు భాగ్యవంతులైన ప్రజలై ఉన్నారని తెలుసుకునండి. భవిష్యత్తు విషయమై ఆయన యందు నమ్మకయించండి. గడిచిన దినములలో ఆయన తన వాక్యమును నిర్ధారించుటను మీరు చూసియున్నారు. గతంలో తన వాక్యమును నిర్ధారించి, మరియు ఈ ఇతర కార్యములన్నీ సరిగ్గా మనము జీవిస్తున్న ఈ గడియకు, ఈ ఏడవ దూత వర్తమానం వరకు ప్రతిదీ ఖచ్చితంగా జరిగినట్టు చేసి భూమి మీదను ఆకాశములోను వాటిని చూపించి, మరియు ఎలాంటి త్రొట్టుబాటు కలగకుండానట్లు దానిని మూడు విధములుగా తెలియజేయబడినట్లు చేసిన ఆయనే. గుర్తుంచుకోనండి, తాను మరలా వస్తాడని ఆయన వాగ్దానం చేసియున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యము తప్పకుండా నిరూపించబడుతుంది. 2000 సంవత్సరాల ఎదురు చూపుతో దేవుని యొక్క వాగ్దాన వాక్యం ఉన్నది. ఆయన సమయానికి వచ్చేస్తాడు. అలసిపోకుడి, ఆయన ఇచ్చట ఉంటాడు. ప్రతి కాలములో ఆయన తన వాక్యమును నిరూపించినట్లే ఆ సంఘకాలములు, మరియు ఏడవ వర్తమానము ద్వారా మన ప్రభువు బయలుపరచబడుట మరియు మొదలగునవి అదే విషయమును చూపించుచున్నవి. దేవుడు దానిని బయలుపరిచి, దానిని ప్రత్యక్షపరిచి, మరియు దానిని నిరూపించున్నాడు. మరియు ఈనాడు మన మధ్యలో ఆయన ఇక్కడ మనతో తనను తాను చూపించుకుని, మరియు ఆయన వాక్యమును నిరూపించి మరియు నిర్ధారించను. ఆయన అలాగే చేయును. ఒక 1000 ఏళ్ల పరిపాలన ఉండును. అక్కడ వృద్ధులు సదా యవనస్తులుగా ఉందురు. వ్యాధి గతించిపోను, మరియు మరణము ఇకను ఉండదు. వారు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు. వారు ద్రాక్ష తోటలు నాటుకుని మరియు వాటి ఫలములను అనుభవించురు. వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవించరు. అతని కుమారుడు దాన్ని తీసుకొనును. అతని కుమారుడు తన యొద్దనే జీవించును. అతడు నాటిన దానిని వేరొకరు తీసుకునరు. చనిపోగా వేరొకరు దానిని తీసుకునరు, కాని అతనే అక్కడ జీవించును. ఆమేన్. తోడేలు మరియు గొర్రెపిల్ల కలిసి మేయును, మరియు సింహము ఎద్దువలే గడ్డి తినును, మరియు ఒక బాలుడు వాటిని తోలును. అక్కడ నిర్దోషత్వముండును. అక్కడ హాని చేయునది ఏదియూ అక్కడ ఉండదు. మనమిప్పుడు ఏమై ఉన్నామో దాని నుండి దేవుని అమర్త్యుడైన కుమారుని యొక్క ఆ మహిమకరమైన రూపములోనికి మనము మార్పు చెందుతాము. సంవత్సరములు ఆయనను ఎన్నడూ తాకలేవు, వయస్సు ఆయనను ఏమీ చేయలేదు. అతడు దేవుని యొక్క అమర్త్యుడైన కుమారుడు. కావున మనము అంత్యకాలములో ఉన్నామని మనం ఎరిగి ఉన్నాము. మనము కూడలి వద్ద ఉండి ఉన్నాము. ఈ కార్యములన్నీ పరిపూర్ణంగా గుర్తించబడినాయి. ఆ ప్రకారమే అది మరలా గుర్తించబడుతుంది. ఇప్పుడు భవిష్యత్తు ఆయన చేతిలో ఉన్నది. ఆయన ఎప్పుడు వచ్చునన్నది నాకెట్లు తెలియను. ఆయన ఎప్పుడు వచ్చును నాకు తెలియదు, కాని ఆయన ఇచ్చట ఉంటాడు, అది నిజం. ఫలానా మరియు ఫలానవి ఆయన ఎప్పుడు చేయును, శాపము భూమిని ఎప్పుడు వదిలిపోవును. దేవుని ప్రేమ యొక్క ఈ ధన్యకరమైన ప్రతిబింబాలైన ఈ చెట్లు మరియు పువ్వులు మరియు మొదలగునవి అమర్త్యంగా ఎప్పుడు పెరుగును నాకు తెలియదు, కాని అవి పెరుగును. మనుషుల హృదయముల యొక్క ప్రతిబింబములన్నీ జీవించవాలన్న కోరికతో ఉండుటయు, మరియు వైద్యశాలలు, వైద్యులు మరియు శస్త్రచికిత్సలు, ఏడుపులు మరియు దుఃఖము ఇవన్నీ ఆగిపోయి యేసుతో 1000 షాలోం సంవత్సరముల ఒక మహిమకరమైన పరిపాలన ఎప్పుడు జరుగును, అది ఎప్పుడు జరుగును నాకు తెలియదు. అది అక్కడ ఉండునని ఆయన చెప్పెను. ఆయన దానిని ఎట్లు చేయబోచున్నాడో నేను ఎరుగను. అయితే నీతి సూర్యుడు తన స్వస్థత రెక్కలతో ఉదయించినప్పుడు ఆయన యొక్క పలకబడిన మాట నిరూపించబడుతుంది. మరియు ఆ స్వస్థత విషయమైతే ఎవరికైనా ఒక వ్యాధి వచ్చి మరియు అది వారి యొద్ద నుండి తీసివేయబడుతుందని మీరు అనుకున్నట్లు ఒక భౌతిక సంబంధమైన స్వస్థత ఉండదు. ఆయన ఇప్పుడు సాదృశ్యంగా చేయుచున్నది అదే అయి ఉన్నది. అయితే జీవ ప్రాణి అంతయు మార్చబడుతుంది. ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. ఈ వృద్ధాప్యము యవనములోనికి దూకుతుంది. ఆమేన్. సరి, అది ఎట్లుండును నాకు తెలియదు, కాని అది అక్కడ ఉండును. నేను వృద్ధుడనగుచున్నాను. ఈ 1వ తారీఖును చూచుటకు ప్రభువు నాకు అనుమతించిన ఎడల అప్పుడు నేను ఈ సంవత్సరం 55 ఏండ్ల వృద్ధుడనగుదును. అయితే నేను మరలా ఒక బాలుడుగా అవడానికి వెనకకు వెళ్లగోరడం లేదు. నేను ఏ ఉద్దేశం కొరకైతే వచ్చానో ఆ గురియొద్దకే నేను పరిగెత్తగోరుచున్నాను. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాలుగా నేను ఈ ప్రసంగ వేదిక వెనక నిలబడ్డాను. 20 సంవత్సరాలు, దాదాపు 21-22 సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుండి నేను ఈ వర్తమానమును ప్రకటించుటకు ప్రయత్నించాను. మరియు నా శక్తినంతయు దానికై దారపోశాను. నా భుజములు వంగిపోయినను మరియు నా జుట్టు తెల్లబడి రాలిపోచునను. నేను తిరిగి దానివైపు చూడను. నేను మరలా వాటిని పొందేదను. నీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశించిపోదు మరియు అంత్యదినములలో నేను మరలా వాటిని లేపెదను అని ఎక్కడైతే దేవుని యొక్క నిరూపించబడిన వాక్యం చెబుతుందో ఆ విలీనమున్న అట్టి దినము కొరకు నేను ఎదురుచూచున్నాను. ఆయన దానిని ఎట్లు చేయబోచున్నాడు నాకు తెలియదు, కాని నేను నమ్ముదును. ఈ నూతన సంవత్సరము అది దేనిని పట్టుకుని ఉన్నదో నేనెరుగను, కాని ఆయన దానిని పట్టుకున్నాడని నేనెరుగుదును. అదే ఈ నూతన సంవత్సరమునకు నా నిరీక్షణయై ఉన్నది. ఆయన వచ్చుచున్న ఎడల ఆమేన్, ఆయన రాని ఎడల నన్ను బ్రతకనిస్తే నేనింకనూ పని చేయిచూనే ఉందును. భవిష్యత్తు గురించి నేను కేవలం ఆయన యందే నమ్మికయించెదను. అదేమయున్నదో నేనెరుగను, దాని కొరకు నేను కేవలం ఆయన యందే నమ్మికయించెదను. ఆయన తన వాక్యమును నిరూపించుటను మీరు చూసియున్నారు, కనుక అది నెరవేర్చబడనై ఉన్నదని మీరెరిగియున్నారు. ఆయన వాక్యము బ్రహ్మ సహోదరుడా, దానిని నీ వెట్లు పొందెదవు అని మీరు అనవచ్చును. మంచిది, ఒక నిమిషము సరిగ్గా ఇక్కడ మీకొక ఆలోచనను ఇవ్వనియండి. ఒక స్వర సమ్మేళనము అనగా ఏమిటో మీకు తెలియనా? మీకు తెలియనని నేనెరుగుదును. అది ఒక సంగీతము, అది ఒక నాటిక. చూడండి, వారు దానిని ప్రదర్శించెదరు. చిన్నపిల్లలైన మీరు ఇప్పుడు మీరు దానిని అర్థం చేసుకునెదరు. మీకు జ్ఞాపకమున్నదా, పాఠశాలలో మీరు దీనిని కలిగి ఉంటారని నేను నమ్ముచున్నాను. ఈ చిన్న రష్యన్ సింఫోనీ కొన్నిసార్లు వారు డ్రమ్ములపై ప్రదర్శించుదురు. దానిని ఏమని పిలుస్తారో మీరెరుగుదురు. అది అడవుల్లో ఉన్న ఆ చిన్న వడ్రంగి పిట్టను గుర్చే కదా. మరియు వారు అటూ ఇటూ తిరుగుచు ఆ డ్రమ్ములను మరియు వాటిని వాయించుచుందురు. మరియు వారు దానిని వాయించుచుండగా ఆ స్వర సమ్మేళనము ద్వారా వాటన్నిటినీ మీరు వింటారు. నేను దాని యొక్క పేరును మర్చిపోయాను, పీటర్ అండ్ ద వుల్ఫ్. అది సరియే, పీటర్ అండ్ ద వుల్ఫ్. ఇప్పుడు అదొక రష్యన్ వారి స్వర సమ్మేళనమై ఉన్నది. చూడండి, వారు వారికి చిన్న ఆ చిన్న పక్షులు అక్కడ శబ్దం చేయుచూ ఎగరవు గాని వారే ఆ డ్రమ్ముల మీద వాయించెదరు. మరియు ఆ డ్రమ్ముల మీద వాయించుచు మరియు ఆ శబ్దములను మరియు మొదలగునవి చేయుదురు. అది వాయించబడుతుంది, అది ప్రదర్శించబడుతుంది. తద్వారా సహోదరుడు బ్రెన్హాం దేనిని చెప్పుటకు ప్రయత్నించుచున్నాడో మీకు అర్థమవుతుంది. చూశారా, ఇప్పుడు పెద్దలైన మీకు చెప్పుచున్నాను, లేఖనము దేవుని యొక్క స్వర సమ్మేళనమై ఉన్నది. అవును, హల్లెలూయా. కేవలం ఆ స్వరకర్తకి మాత్రమే వాస్తవంగా దాని అర్థమేమిటన్నది తెలియను. మరియు వినుచున్న వారికి అనగా ఆ నాటిక ఏమైనదని తెలుసుకున్నట్టుకు ఆసక్తి కలిగి ఉన్న వారికి ఆయన దానిని బయలుపరచును. అయితే మీరు మొదటిగా ఒక స్వర సమ్మేళనమును గురించి తెలుసుకునవలసి ఉన్నది. చూడండి, అది కేవలం మీరు ఏదో చూచినటువంటిది కాదు. అది ఆ వాక్యము సంగీతం యొక్క కూడలిలు మారుటయ్యి ఉన్నది. అది విసిరివేస్తుంది. కొంత సమయము అది కాసేపటి వరకు ఈ ప్రక్కగా వెళ్తుంది. ఒక ఫలానా తాళం వేయబడుతుంది. కొద్దిసేపటి తర్వాత అది మొత్తం మారిపోతుంది. అదేమైనది? దానిని అర్థం చేసుకోలేని లేదా దాని గురించి అసలేమీ తెలియని వారై దాని యందు ఆసక్తి లేనివారైన మీకు అది కేవలం ఒక పెద్ద ధ్వనిగాను ఒక గలిబిలిగాను ఉంటుంది. కానీ దాని గూర్చి తెలిసిన వారికైతే వారు దాని కొరకు కనిపెట్టుచున్నారు, అది వచ్చుచున్నదని వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. కావున దేవుని వాక్యపు స్వర సమ్మేళనం యొక్క ఈ స్వర సమ్మేళనపు సమయాలను మనం కలిగి ఉంటాము. తద్వారా ఆ నాటిక మొత్తం మారుతుంది. మీరు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో ఆ మార్పు కొరకు వినండి. అది సమీపించుచున్నదని మీరు ఎరుగుదురు. ఆ డ్రమ్ములు ఏ విధంగా మ్రోగుచున్నవో మీరు వినుచున్నారు. ఆమేన్. ఏదో సంభవించుటను కోరుచున్నారు. ఇది ఒక మార్పు అని మీరు ఎరిగి ఉన్నారు. చూడండి, అది కొన్ని నిమిషాలలో ఒక ప్రేలుడులోనికి బద్దలవ్వబోచున్నది. చూశారా? మరియు మీరు దాని కొరకు కనిపెట్టుచున్నారు గనక ఆ డ్రమ్ములు ఏ తాళములో మ్రోగుచున్నవో మీరు చెప్పగలరు. ఓ దేవా, ఇప్పుడు ఆ డ్రమ్ముల యొక్క ముగింపును మీరు వినగలిగినట్లయితే మరియు అంత్య దినములలో ఈలాగున సంభవించును అని పరలోక వాక్యపు సంగీతము యొక్క ప్రతిధ్వని దానికదే పాడుటను మీరు వినగలిగితే బాగుండును. దేవుడు ప్రదర్శించుచున్న తన గొప్ప నాటిక యొక్క స్వర సమ్మేళనము, కూడలి వద్ద ఆయన యొక్క స్వర సమ్మేళనము ఆయనను మార్చివేస్తుంది. ఆ స్వరకర్త మరియు ఆసక్తి కలిగి ఉన్నవారు ఆ మార్పు కొరకు వింటారు. మనకు ఈ విషయమంతా దాని కొరకే అయి ఉన్నది. మనం వినుచున్నాం, మనం కనిపెట్టుచున్నాం. ఆయన ప్రత్యక్షమైన ప్రతిసారి ఏదో జరుగుతుంది. సమయం సమీపించడాన్ని మనం చూస్తున్నాము. ఇటీవల కాలములో ఆ సంఘకాలములు గీయబడినప్పుడు కూడా మనం చూశాము. మనము వినియున్నాము. అది సరిగ్గా వాక్యముతో ఉండుటను, ఆ వాక్యముతో తాళం వేయబడుటను మనం చూసి ఉన్నాము. కొద్దిసేపటి తర్వాత ఏమి జరిగినది? స్వయంగా ఆయనే వచ్చి మరియు దానిని నిరూపించెను. ఏడవ దూత పలుకు దినములలో అని వాక్యము చెప్పుటను మనం వినియున్నాము. సంఘ కాలములో ఏడవ దూత యొక్క వర్తమానము చివరి వర్తమానంగా ఉంటుంది అని ఆయన చెప్పెను. మరియు పిదప ఓ ఇచ్చట ప్రకటన 10లో మనమిట్లు కనుగొంటాము. ఏడవ దూత యొక్క వర్తమాన దినములలో దేవుని మర్మములు సమాప్తమగును. ఆ ఏడవ ముద్ర దాని స్థానమునకు తీసుకురాబడుతుంది. అది అచ్చట ఉండవలసి ఉన్నది. పిదప ఒక్కసారిగా అది జరుగుచున్నప్పుడు ఒక దర్శనము తెరవబడి ఇట్లు చెప్పబడినది, టూసాన్కు వెళ్ళుము, ఈ సమయమున ఒక గొప్ప శబ్దము సంభవించును, తద్వారా నీవు స్థిరముగా గ్రహించుచు మరియు అది పంపబడినదని ఎరుగుదు. అది దాదాపు భూమిని కుదిపివేయును. దాని గూర్చి మీరందరూ ఎరిగి ఉన్నారు. అది జరుగుటకు కొన్ని నెలల ముందే అది టేపులో రికార్డు చేయబడినది. పిదప అది సంభవించినది. తర్వాత ఆకాశములో అది ప్రత్యక్షమైనది. షలోం. అదేమైనది? అది ఆ స్వర సమ్మేళనం యొక్క తాళమును మార్చుటయ్యి ఉన్నది. పిదప ఒకసారి ఆయన మూడవ ఈడ్పును గూర్చి ఈ ఒక్క విధానము ద్వారా అది ఎట్లు వచ్చుననియు పిదప హృదయమును తెలుసుకున్నట ద్వారా మరియు తరువాత ఆ పలుకబడిన మాట ద్వారా అది ఎట్లు వచ్చునని ఆయన చెప్పెను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక మీరు ఇంతకంటే గొప్ప కార్యములు చేయుదురు అని యేసు చెప్పెను. యోహాను 14, నేను చేయు క్రియలు మీరును చేయుదురు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక మీరు వాటికంటే మరి గొప్పవియు చేయుదురు. సరిగ్గా కొద్దిసేపటి క్రితం చెప్పినట్లే మరియా ఆయనను యోసేపు కుమారునిగా గుర్తింపచేయుటకు ప్రయత్నించినప్పుడు ఆయన ఆమెను సరిచేసెను. ఆయన మాటలు తప్పిపోజాలవు. ఆయనట్లు చెప్పెను, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఎంత మాత్రమును గతింపవు. ఆ స్వర సమ్మేళనం యొక్క తాళమును మారుటను మారబోటను మనం వినుచున్నప్పుడు అది ఒక కూడలి సమయమై ఉన్నది. ఆయన తాళము వేయడం మొదలు పెట్టగా మనము గమనించి ఉన్నాము. మరియు నేను చేయు క్రియలను మీరును చేయుదురు, మరి గొప్పవియు చేయుదురు అని మనము చూసి ఉన్నాము. మరి గొప్పవి ఆయన దానిని వాగ్దానము చేసి ఉన్నాడు. అది ఎట్లుండునా అని మనము ఆశ్చర్యపోయాము. అయితే మీరు గమనించారా, ఆయన తన మొదటి అద్భుతమును చేసినప్పుడు ఆయన నీటిని తీసుకుని మరియు దానిని ద్రాక్షరసముగా మార్చెను. అది సరియేనా? ఆయన నీటిని తీసుకొనెను మరియు అది ఏదో ఒక రోజు ద్రాక్షరసముగా మారుటకు సామర్థ్యతను కలిగి ఉండవచ్చును. అయితే అది మొదట నీరై ఉన్నది. మరియు ఆయన 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆయన ఏమి చేశాను? ఆయన నీటిలాగానే ఆయన దేనినో తీసుకుని ఒక గుడ్డు నుండి పుట్టినదై మరియు ఒకనొక సమయములో ఈదినటువంటి ఒక చేపను ఆయన తీసుకొనెను. మరియు ఆయన దానిని విరిచెను. మరప్పుడు అసలైన సృష్టి అయిన దాని మీదుగా మరొక చేప ఎదిగెను. ఒక విత్తనమై ఉండి మరియు ఒకనొక సమయములో గోధుమయ్యి ఉన్నటువంటి ఆ రొట్టెను ఆయన తీసుకున్నాడు. మరియు ఆయన విరువగా ఆ రొట్టె నుండి కేవలం ఆ సృష్టము అధికమయ్యెను. అయితే ఆ అడవులలో ఒక ఉడుతను చేయుటకు అచ్చట ఏమీ లేకున్నెను. దానిని కలగజేయుటకు ఏదీ లేకున్నానే కలుగునుగాక అని పలుకగా అవి కలిగెను. అదేమిటి? అదే యేసుక్రీస్తు. చూశారా, నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక మీరు ఇంతకంటే గొప్ప కార్యములు చేయుదురు. సృష్టించబడిన దేనినైనా తీసుకుని దాని నుండి దేనినో బయటకు తీసి మరియు ఒక సృష్టిని అధికము చేయుట కాదుగాని ఖచ్చితంగా సృష్టించుటయే అయ్యున్నది. ఆయన ఆ వెనుక నిలబడి మరియు కలుగునుగాక అని పలికి మరియు కలగజేసిన అదే యెహోవా అయి ఉన్నాడని అది చూపించుచున్నది. ఆయన వాక్యము ప్రత్యక్షపరచబడి ఉన్నది. ఆయన భూమి మీద శరీరధారి అయినప్పుడు ఆయన తన అసలైన సృష్టిని తీసుకుని దానిని విరిచి మరియు దానిని విస్తరింపజేశాను. అయితే ఇప్పుడు ఈ అంత్య దినములలో ఆయన మరలా మన మధ్యకు వచ్చినప్పుడు క్రిందకు వచ్చిన అదే వెలుగు ఇట్లు చెప్పెను, వెలుగు కలుగునుగాక. చూడండి, ఆయన కేవలం సృష్టిని ఉనికిలోనికి పలికెను. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక ఇంతకంటే మరి గొప్పవియు మీరు చేయుదురు. గుర్తించుకొనుడి, మనమిట్టి సమయములయందు ఉండి ఉన్నాము. అది ఒక పనికిమాళ్ల గుంపు అని వారందరూ, కనుక లోకము దానిని గ్రహించదు. వారు మెథడిస్టులు కారు గనక మెథడిస్టులు దానిని అర్థం చేసుకోలేరు. వారు బ్యాప్టిస్టులు కారు గనక బ్యాప్టిస్టులు దాన్ని అర్థం చేసుకోలేరు. అది క్యాథలిక్ కాదు గనక క్యాథలిక్ వారు దానిని గ్రహించరు. అది పెంతుకోస్తు కాదు గనక పెంతుకోస్తు వారు దానిని గ్రహించరు. అయితే యెహోవా కొరకు ఎదురుచూచువారు ఎవరైతే ఎదురుచూచుచున్నారో వారు దాటిపోయిన ఆ నక్షత్రమును గూర్చి ఎరిగినట్టి ఏ ఒక్క మనుష్యుని చరిత్రను ఏ పరిశోధన శాల నుండైనా మనం కలిగిలేము. అయితే ఆ జ్ఞానులు కొన్ని వందల మైళ్ల దూరం 2 సంవత్సరాల వరకు దానిని వెంబడించినారు. వారు దానిని గమనించి మరియు దానిని వెంబడించిరి. నా భావమును గ్రహించుచున్నారా? ఆ స్వర సమ్మేళనం వినేవారి కొరకై ఉన్నది. గుర్తుంచుకోండి, ఆ సంగీత దర్శకుడు ఆరంభము నుండే అంతమును ఎరిగియున్నాడు. దాని గురించి ఆయనకు అంతా తెలియను. ఆ కారణము చేతనే ఆయన దానిని ఇచ్చట సరిగ్గా వ్రాసించగలిగెను. ఇప్పుడు మీరు ఆయనతో ప్రారంభించవలెను. మీరు ప్రారంభించవలెను. మీరు గనక ఒక స్వర సమ్మేళనం వినగోరిన ఎడల ఆ స్వర సమ్మేళనంలోని సంగీతము వలనే మీరు ఆయనతో ప్రారంభించుడి. మీరు వినండి, అదేమి చెప్తుందో మీరెరుగుదురు. ఆ స్వర సమ్మేళనం ఏమైనదో అది అదే అయి ఉండబోతుంది. పితప మీరు ఆ సంగీతమును వినటం మొదలు పెడతారు మరియు అదేమైనదో మీరెరుగుదురు. కావున ఇచ్చటనే ఫలానా ఫలానా కార్యములు సంభవించును, ఇప్పుడది మారవలసి ఉన్నది అని సరిగ్గా మీరెరుగుదురు. ఇప్పుడు అదేమిటో అస్సలు తెలియకుండా ఊరకే లోపలికి వచ్చి మరియు కూర్చున్న వారెవరికైనా అది కేవలం ఒక బుద్ధిహీనపు గుంపు వలె గలగలమనే గోలవలె అనిపిస్తుంది. అయితే అదేమిటో తెలిసిన వారికి మాత్రం అది ఆ సంగీతమును వాయించినట్లుగాను ఆ నోట్స్ ప్రకారముగా డ్రమ్మును మ్రోగించినట్లుగాను అది బూరలతో ఊదబడినట్లుగాను తంబుర మీద మీటబడినట్లుగాను ఫిడేలుతో వాయించబడినట్లుగాను అది ఆ బేసు డ్రమ్ము మీద వాయించినట్లుగాను బూరల చేత మ్రోగించబడినట్లుగాను అది ఉంటుంది. ఆ సమస్తమును కలిసి తాళములో ఉంటుంది. ఆ నాటికను మీ కళ్ళు మూసుకొని మరియు మీరందులో జీవించగలుగునట్లు చేస్తుంది. హల్లెలూయా. మనమిప్పుడు జీవించుచు మారుచున్నటువంటి ఈ గొప్ప స్వర సమ్మేళనములో ఆయన వాక్యము తాళం వేయబడ్డను మీరు చూసినప్పుడు మానవుడు భూసంబంధమైన దృష్టికి తన మర్త్యమైన నేత్రములను మూసివేసి మరియు యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో జీవించగలడు. మీరు ఆ స్వర సమ్మేళనములో ప్రారంభించవలసి ఉన్నది. మీరు ఆ స్వర సమ్మేళనములో ఉన్న ఎడల మీరు చేయగలిగిన ఒకే ఒక విషయం ఏదనగా మీరు ప్రారంభించినప్పుడు మీరు ఆ తాళములోనికి వెళ్లనారంభించదరు. మీరు దేవుని విషయములో కూడా చేయవలసింది అదే. మీరు దూరంగా నిలబడి మరియు దానిని చూచుట కాదుగాని మీరు ఆ తాళములోనికి ప్రవేశించండి. మీరు దానిలోనికి ఎట్లు ప్రవేశించుదురు? మీరు ఆ వాక్యములో భాగమైనప్పుడు దానిలోనికి అనగా ఆ వాక్యం యొక్క తాళములోనికి జన్మించదరు. నాట్యములోనికి మీరు వెళ్లాలంటే మీరు ఆ నాట్యములో భాగమై ఉండవలసి ఉన్నది. మీరు ఆసక్తి కలిగి ఉన్న దేనిలోకైనా ఒక బంతి ఆటలోనికి మీరు వెళ్లాలంటే మీరు ఆ బంతి ఆటలో భాగమై ఉండవలసి ఉన్నది. దేవుని యొక్క స్వర సమ్మేళనమును తెలుసుకున్నటకు మీరు ఆయన వాక్యములో భాగమై ఉండవలసి ఉన్నది. ఆయన యొక్క స్వర సమ్మేళనం మ్రోగుచున్నప్పుడు కాలము యొక్క తాళములో మీరు నడిచిపోచున్నారని మీరు గ్రహించదరు. ఈ అంత్య దినములలో మీరు దాని కొరకు వేచి చూస్తున్నారు. నేను చేయు క్రియలు మీరును చేయుదురు, వాటికంటే గొప్పవియు చేయుదురు. ఓ మై కాలము యొక్క గొప్ప మార్పు. మనము ఆ తాళములోనికి, వాక్యం యొక్క తాళములోనికి ప్రవేశించుదాము. మనము జీవించుచున్న ఈ గడియలో ఆయన యొక్క ఉద్దేశమును కనుగొనండి. ఏ విధంగా ఆయన దానిని ఎట్లు చేయిచున్నాడు, దాని యొక్క తాళములోనికి ప్రవేశించండి. మీరు వాక్యములోనికి ప్రవేశించిన ఎడల ఆయన దానిని ఆరంభములో ఎట్లు చేసెనో మీరు కనుగొనెదరు. అప్పుడు ఆయన దానిని అన్ని వేళలా ఎట్లు చేయిచున్నాడో మీరు తెలుసుకునెదరు. మొదటిసారిగా ఆయన తన వర్తమానమును ఎట్లు పంపెను, ఆయన ఏమి చేసెను, ఆయన మత సంస్థలతో వ్యవహరించడు, ఆయన ఎన్నడూ చేయలేదు. కావున ఇప్పుడును ఆయన అట్లు చేయడు. మరి అందుచేతనే ఆ సంఘ సమైక్యల యొక్క తాళమును మీరు వినుచున్నట్లయితే మీరు చీకటిలో ఉన్నట్లయి ఉన్నది. అయితే మీరు వాక్యం యొక్క తాళమును వినుచున్నట్లయితే, వారు యేసును ఎందుకొరకు చంపారు, నీవు మనుషుడవయుండి నిన్ను నీవు దేవునిగా చేసుకొనుచున్నావు. మూడు రకాల విశ్వాసుల మీద నా వర్తమానమును మీరు కలిగియున్నారు. ఎట్లయితే ఒకడు అచ్చట అక్కడ వేషధారులు ఉండియున్నారు, వారు నమ్మినట్లే నటించుచు కొంతకాలం వరకు వెంబడించిరి. మరియు ఒక దినమున యేసు వారితో ఇట్లనెను, పరలోకము నుండి వచ్చిన మనుష్య కుమారుడే తిరిగి పరలోకమునకు ఎక్కుటను మీరు చూచిన ఎడల మీరేమి తలంచుదురు, నేను పరలోకము నుండి వచ్చియున్నాను, తిరిగి పరలోకమునకు వెళ్ళుచున్నాను, అంతేకాదు ఇది కఠినమైన మాట అని చెప్పుచు అనేకులు ఆయనను విడిచిపోయిరి. పిదప ఆయనతో నడుచుచున్న ఆ 70 మంది వేషధారులు అక్కడికి వచ్చిరి. వారేదైనా కఠినమైన దానిని ఎదుర్కొన్నప్పుడు అది ఫలానా అని వారు చూడలేకపోయిరి. వారికి ఆ స్వర సమ్మేళనం తెలియదు. ఈ బాలుడే ఆ యెహోవా అను ఆ వాగ్దానమును వారు ఎరగకుండిరి. ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి, బలవంతుడైన దేవుడు అని అతనికి పేరు పెట్టబడును. మరియు నేను ఎక్కడి నుండి వచ్చానో ఆ పరలోకమునకు నేను ఆరోహణమైనప్పుడు అని ఆయన చెప్పినప్పుడు, సరే వారిట్లన్నారు, ఇది కఠినమైన మాట, దీనిని ఎవడు గ్రహించగలడు, నీవు కేవలం మానవుడు అని మాకు తెలుసు, మేము నీతో కలిసి తింటాము, నీతో కలిసి పడుకుంటాము, నీతో పాటు అడవుల్లో ఉన్నాము, నీతో పాటు జలముల వద్ద ఉన్నాము. సరే నీవు కేవలం ఒక మానవ మాత్రుడవైండి, మరియు మనుష్య కుమారుడు తానెక్కడి నుండి వచ్చను, తిరిగి అక్కడికి వెళ్ళును అని అనుచున్నావా? నీవేమి చెప్పుచున్నావు? ఇది ఒక కఠినమైన మాట. చూడండి, వారు ఆ తాళమును ఎరుగక ఉన్నారు. ఆయన ఆ గడియ యొక్క నిరూపించబడిన వాక్యపు వెలుగైనాడు గనక ఆయన శరీరధారి అయిన దేవుడని, ఆ దేవుని వాక్యపు స్వర సమ్మేళనము యొక్క తాళమును వారు ఎరుగకపోయిరి. వారు దానిని గ్రహింపకయుండిరి. ఇది కఠినమైన మాట, దీనిని గ్రహించగలవాడు ఎవడు అని వారన్నారు. మరియు వారు మరలిపోయారు. వారు ఆ తాళమును ఎరుగక ఉన్నారు. చూడండి, పిదప అతడొక తప్పిదమును కనుగొన వరకు వేచియున్న ఆ వేషధారి లేదా అవిశ్వాసి అయిన యూదా అచ్చటుండుటను మనం మరలా గమనించదము. పిదప ఆయన శిష్యుల వైపు తిరిగెను, కేవలం 12 మరియు యూదా వారిలో ఒకడై ఉన్నాడు. మీరు కూడా వెళ్లిపోవన్నని ఉన్నారా అని ఆయన అనెను. అప్పుడు పేతురు ఇట్లన్నాడు, ప్రభువా, మేము ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే ఆ స్వరకర్తవై ఉన్నావు. ఆమేన్. అది ఎట్లు జరుగుచున్నదో నీకే తెలియను. నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. మేము ఎటువైపు తిరగగలము? ఒక పరిసయ్యునిగా ఉండుటకు, లేదా ఒక సద్దూకయ్యునిగా, లేదా ఒక హేరోదీయునిగా ఉండుటకు మేము తిరిగి వెళ్లలేము, లేదా ఇంకే విధముగానైనా ఉండుటకు మేము వెళ్లలేము. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. మేము వెళ్లడానికి వేరే ఏ స్థలము మాకు లేదు. మేము మాకు మేముగా ఈ గొప్ప సంగీత కచేరీలో చేరియున్నాము. మేమిచ్చట ఉండియున్నాము, మేము వినుచున్నాము, మరియు మేము తాళములో ఉండియున్నాము. నీవే దేవుని కుమారుడవని, శరీరధారి అయిన యెహోవాయని మేము నమ్ముచున్నాము. మేము దీని విషయమై నిశ్చయత కలిగియున్నాము. ఈ గొప్ప పరీక్షలు మరియు శ్రమలు మరియు ఇబ్బందులు మరియు మొదలగు సంగతులేమిటో మాకు తెలియదు. మరియు నీవేమో నీవు అర్పించబడుటకు వెళ్ళుచున్నావని, మరియు దీనంతటినీ దానినంతటినీ ఇతర విషయములను మరియు మూడవ రోజున అని ఈ విషయములన్నిటినీ చెప్పుచున్నావు. మేము దానిని గ్రహింపకున్నాము. అయితే మేము దేవుని యొక్క స్వర సమ్మేళనం వినుచు లోపల ఉన్నాము. మేము దానిలో ఒక భాగమై ఉన్నాము. మరియు తర్వాత ఏమి జరుగునో చూచుటకు మేము వేచియున్నాము. మరియు మేము నిన్ను అత్యంత సమీపముగా వెంబడించుచున్నాము. ఓ మై, నేను దానినే చేయగోరుచున్నాను. వాగ్దానము ఆయన ఎట్లు ప్రారంభించను, సరిగ్గా ఆరంభములో ఆయన చేసినట్లే చేశాను. చూశారా, ఆయన ఎన్నడూ తన యొక్క వర్తమానమును ఒక మత సంస్థకు పంపలేదు. ఆయన ఎన్నడూను తన గుంపుకు ఒక వర్తమానమును పంపలేదు. ఆయన ఒక మనిషిని పంపెను. నోవాహు దినములలో అది నోవాహై ఉన్నాడు. మోషే దినములలో అది మోషే అయి ఉన్నాడు. ఒకసారి ఇతరులు ఇట్లు తలంచి వారు ఇట్లన్నారు, సరి సమాజంలో నీ ఒక్కడివే పరిశుద్ధులు అన్నట్లు చేసుకొనిచున్నావు. దేవుడు దానిని చూశాను. మోషే ప్రభు యొద్దకు వెళ్లి, నేను దీనిని చేసి ఉన్నాను, నేనేమి చేయవలను? అందుకు ఆయన ఇట్లు చెప్పాను, వారి నుండి నీవు వేరగుము, ఆ మిగతా విషయమును నేను చూసుకుందును. నేను నిన్ను పంపియున్నాను, అది నా బాధ్యత అయి ఉన్నది. మరియు ఆయన భూమిని తెరవగా అది కోరహును మరియు ఆ గుంపంతటిని మింగివేశను. ఎల్లప్పుడూ అంతే. యోహాను మరియు యేసు ఒకే సమయంలో ఉండవలసిన వారు కారు. యేసు యోహాను పైకి చూసినప్పుడు అతడిట్లా, నేను ఇప్పుడు నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయనే నిర్ధారించబడిన ఆ వెలుగయ్యున్నాడు. ఆ విధంగానే పరిపూర్ణమైన నిర్ధారణ వచ్చుటను అతడు కనుగొను వరకు ఈ వెలుగు కూడా అట్లే కొనసాగును. అది సరి, అది నిజము. ఆయన ఆరంభమున ఉన్నట్లుగానే ఉన్నాడు. మీరు ఆరంభించేది, దేవుడేమయ్యున్నాడని మీరు నేర్చుకున్నటను ఆరంభించేది ఆ విధంగానే అయి ఉన్నది. ఆయన ఇచ్చట భూమి మీద ఉన్నప్పుడు ఏమి చేశాను? ఆయన ఎటువంటి జీవితమును జీవించను? ఆయన ఏకీభవించాడా? ఆయన రాజీపడ్డాడా? ఆయన మత సంస్థలకు వెళ్లాడా? ఆయన తనను తాను ఎట్లు గుర్తింపజేసుకొనెను? లేఖనములను పరిశోధించుడి. మీరు వాటి యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచున్నారు గదా, మరి అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. చూడండి, ఈ రోజైనా లేదా ఏ కాలమందైనా అది ఆ విధంగానే ఉండి ఉన్నది. మీకు వెలుగు కావాలంటే ఈ ఘడియ యొక్క లేఖనము ఏమి చెప్పుచున్నదో చూడండి, అది సరియే. అటువంటప్పుడు మీరెక్కడ ప్రారంభించదరు? ఇక్కడ ఒక పాపి ఉన్నట్లయితే ఆయనతో పాటు మీరెక్కడైతే మీకు మీరుగా మరణించారని పరిగణించదరో అక్కడ ఆ శిలువ యొద్ద ప్రారంభించుడి. అప్పుడు మీరు ఆ గొప్ప నాటికలోనికి ప్రవేశించి ఉన్నారు. మీరు వినుచున్నారు, పిదప దానిని మీ చేతితో పట్టుకుని ఉండగా మీ కాగితమును మీరు గమనించుతున్నారు. ఆ స్వర సమ్మేళనం ఈ సంగతులను చెప్పునటువంటి ఒక కాగితమును మీరు మీ చేతిలో కలిగి ఉన్నారు. అట్లు ప్రదర్శించబడినట్లు ఆ సంగీతములో ఆ మార్పులు ఎక్కడ ప్రారంభమవుతాయో అది మీకు చెప్తుంది. అప్పుడు ఆ ప్రదర్శన ఏమిటో మీరు చూచెదరు. దేవుని ఆత్మ ప్రజల మీద కుమ్మరించబడి మరియు ఒక ఫలానా విషయమును చేయడం మీరు చూసినప్పుడు మీరు వెనుకకు చూసి మరియు అదెచ్చట ఉండి ఉన్నదో చూచెదరు. అది అదేనేమో చూడండి. ఈ దినమునకు అది అదే విషయమో కాదో చూడండి. అంతెందుకు, యేసు వచ్చినప్పుడు వారు ఆ స్వర సమ్మేళనం యొక్క కాగితమును వారి చేతిలో కలిగిన్నారు. నిశ్చయంగా వారు కలిగిన్నారు. నేను ఆ పదమును సరిగ్గా పలుకుచున్నానా? సింఫోనియా, సింపతియా, నేను సరిగ్గా పలుకుతున్నానని ఆశిస్తున్నాను. ఆహా, అయితే అప్పుడు నేనట్లు దాని గురించి ఆలోచించడం జరిగినది. సింఫోనీ, సింఫోనీ, అది సరియేనా? మంచిది. ఇప్పుడు వారి చేతిలో వారొక కాగితమును కలిగి ఉన్నారు. అయితే వారేమి చేదురు? ఇదివరకే ప్రదర్శించబడిన ఒక భాగం వైపుకు ఆ వెనుకటి తాళం వైపు చూచుటకు ప్రయత్నించుచుండిరి. ఈనాడు సంగములు చేసేది అదే అయి ఉన్నది. వారు వెనుకకు చూస్తారు. లూథరు ఏ భాగమును వాయించాడో చూస్తారు. ఆ లూథరన్లు దాన్ని చేస్తారు. ఆ సంగీతములోని మార్పును వారెరుగరు. దేవుడు ఈ సంగతులను చేయిచుండగా ఈ దినమున ఆయన ఏమి చేయిచున్నాడన్నది ఆ లూథరన్లు ఎరుగరు. పెంతుకొస్తు వారు ఇట్లందురు, ఓ, మేము దాన్ని కలిగిన్నాము. 50 సంవత్సరాల క్రితం ప్రదర్శించబడిన కాగితమును మీరు కలిగిన్నారు. చూశారా? నిశ్చయంగా మనమైతే కేవలం ఈ వాక్యమును మన చేతుల్లో ఉంచుకుని మరియు ఆ మార్పులు ఎప్పుడు సంభవించునో గమనించుదము. అప్పుడు మనమేమి చేయిచున్నామో మనకు తెలియను. ఇప్పుడు ఆ శిలువ వద్ద ఆయనతో ప్రారంభించుడి. మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి. మరియు మీరు ఆ సంగీతమును ఆ ఆదేశమును మీరు పొందుకుంటారు. చూడండి, ఆయన వాక్యము ఆ వాక్యమును ప్రత్యక్షపరచునట్టి ఆ పరిశుద్ధాత్మను పొందుకునేదరు. పిదప ఆ వాక్యం యొక్క తాళముతో దాని గుండా వెంబడించండి. ఆ ఘడియకు ఆ సంగీతము ఏ తాళము వేసినప్పటికీ దానితో తాళం వేయండి. చూశారా? చాలా మంది ప్రజలు ఎందుకు అని అడిగారు. వారు అడిగారు. కొన్నిసార్లు నన్ను వారిట్లు అడుగుతారు, ఎందుకు ఈ సంగతులు ఎందుకు సంభవించాలి? ఏమిటి ఎందుకు? నాకెందుకు ఇది జరిగినది? నేను ఎందుకు ప్రారంభించానో మరియు ఇది జరిగినది? నేనిచ్చట ఈ శ్రమను కలిగి ఉన్నాను మరియు ఇది నన్నిక్కడ నిరాశపరిచినది మరియు నేను దీనిని ఇక్కడ కోల్పోయాను. కొన్నిసార్లు ఎందుకు అని నేను కూడా అడిగాను. కేవలం ఒక యవ్వన సేవకుడిగా ఉండగానే మొదట ఆరంభించినప్పుడు ఎందుకని దేవుడు నా భార్యను నా యొద్ద నుండి తీసుకొనెను, నా కుమార్తెను నా వద్ద నుండి నేరుగా నా హృదయములో నుండి తీసుకొనెను, ఆయన దానిని ఎందుకు చేశాను? నాకు తెలియలేదు. ఇప్పుడు తెలియను. నేను కేవలం నా చేతిని ఆయన చేతిలో ఉంచి మరియు నమ్ముచుంటిని. ఆయన ప్రతి కూడలిని ఎరిగిన్నాడు. ఆ తాళమును ఆ తాళము ఎప్పుడు సంభవించవలనో ఆయన ఎరిగిన్నాడు. మిమ్మల్ని మలుచుటకు ఏమి అవసరమో ఆయన ఎరిగిన్నాడు. ఆయన ఎటువంటి పదార్థమును వాడనయ్యున్నాడో ఆయన ఎరిగిన్నాడు. చూశారా? దేవుడు నీతిమంతులైన వ్యక్తులను సాధువులుగాను మరియు ప్రవక్తులుగాను మలుచినది కొన్నిసార్లు ఆ ఎడారి యొక్క ఆవలి భాగమునే అయి ఉన్నది. చూశారా? చూశారా? మరక్కడే మనుషులు కొట్టబడేది. మనుషులు వాక్యములో కొట్టబడెదరు. వారు ఆ సిద్ధాంతమును మరియు ఆ చెత్తంతటిని వారిలో కలిగి ఉన్నప్పుడు వారిని వాక్యమునొద్దకు రానీయుడి. మరియు దేవుడు దానంతటిని నేరుగా వారిలో నుండి కొట్టును. సరిగ్గా దీనిలోనికి, అనగా ఆయన వాక్యం యొక్క ఆ గొప్ప స్వర సమ్మేళనంలోనికి మలచును. చూశారా? మరప్పుడు ఆ వాక్యము ముందుకు సాగిపోవటను వారు చూచెదరు. దాని యొక్క తాళము ఎప్పుడు మారవలసినదో దేవుడు ఎరిగిన్నాడు. ఆ తాళం ఎట్లు కొనసాగునో ఆయన ఎరిగిన్నాడు. అదెట్లుండునో నాకు తెలియదు, కాని ఆయన ఎరిగిన్నాడు. అదెట్లు వేయబడునో ఆయనకు తెలుసుగాని నాకు తెలియదు. అయితే నేను దానిని అక్కడ చూసి మరియు సరి అది వచ్చుచున్నది అని నేను చెప్పుదును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుండి దేవుడు వారిని విడిపించును. చూశారా, తన వాక్యమును అదే తాళములో ఉంచుతూ ప్రతి కాలములోనూ ఆయన వాక్యపు వాగ్దానము యొక్క తాళముతో చరిత్ర గుండా దేవుడు కదిలివచ్చెను. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు చరిత్ర గుండా కదిలివచ్చినది ఆ ప్రకారమే అయి ఉన్నది. ఆయన తన వాక్యముతోనే చరిత్ర గుండా కదిలివచ్చెను, అది వాస్తవం. ఎన్నుకొనబడిన వారికి ఆయన తన వాక్యమును నిరూపించుచు పరిశుద్ధాత్మ శక్తి యొక్క తాళముతోనే వచ్చెను. గుర్తించుకోనండి, ఆయన సంఘము వెలుపటి వారిని ఎన్నడూ తాకలేదు, అది కేవలం ఎన్నుకొనబడిన వారే అయి ఉన్నారు. ఆ యాజకుల వైపు చూడండి, ఈ మనుషులు బయల్జెబూబు, అతడు సోద చెప్పువాడు. అంతెందుకు? అతడు వారి మనస్సులను చదువుచున్నాడు అని అన్నారు. దేవుని వాక్యము రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడి అయినదై హృదయములోని తలంపులను వివేచించును అని వారసలు ఎరుగకుండిరి. మరియు ఆయనే ఆ వాక్యమై ఉన్నాడు. అయితే ఆ దినమున ఒక బకెట్టు నీళ్లు తెచ్చుకోవడానికి ఆ బావినొద్ద నిలబడిన ఈ వేశ్య మాత్రము నీ ఒక ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. మెస్సయా రానున్నాడని మేము ఎరుగున్నాము. కొన్ని వందల సంవత్సరాలు మాకు ప్రవక్తలు లేరు, కాని మెస్సయా రానున్నాడని మేము ఎరుగున్నాము. మరియు ఆయన వచ్చినప్పుడు ఆయన అదే అయి ఉండబోచున్నాడని ఆమె చెప్పినది. నేనే ఆయనను అని ఆయన చెప్పెను. అంతే చాలును. ఎందువలన? ఆ తాళము మ్రోగినది. ఆమె ఆ మార్పు కొరకు, అనగా ఒక సంఘ సంస్థ నుండి ఒక నిర్ధారించబడిన మెస్సయా కోసం ఆమె ఎదురుచూచున్నది. మరియు ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీలో నుండి లేపును అని మోషే చేత పలకబడిన ఆ మెస్సయా ఇచ్చట నిలబడి ఉండెను. ఆయన అచ్చట ఉండి ఉన్నాడు. ఆ తాళము మారిపోయినది. నిర్ధారించబడిన ఆ విత్తనము దానిని గుర్తించినది. మరియు నిర్ధారించబడిన ఆ విత్తనము మీద దేవుని యొక్క నిజమైన వాక్యము పడినప్పుడు మరియు వాక్యం యొక్క నిరూపణను వారు చూసినప్పుడు వారు దానిని గుర్తించెదరు. వారు వాక్యం వైపు చూస్తున్నారు. వారు ఆ కూడలిని ఎరిగి ఉన్నారు. వారు కాలమును ఎరిగి ఉన్నారు. వారు ఆ మార్పును ఎరిగి ఉన్నారు. ఆ గడియలో ఉండవలసిన తాళమును వారు ఎరిగి ఉన్నారు. హల్లెలూయా! వారికి ఆ తాళము తెలిసియున్నది. వారికి ఆ సమయము తెలిసియున్నది. అది ఎట్లు ఉండవలసి ఉన్నదో వారు ఎరిగియున్నారు. చూడండి, ఎన్నుకొనబడిన వారు మాత్రమే దానిని ఎరిగియున్నారు. ఫిలిప్పు దానిని చూసినప్పుడు అతడికి ఎంత మాత్రము నిలువలేకపోయాను, అది మెస్సయానే అని అతడు ఎరిగియుండెను. కావున అతడు తనతో కలిసి బైబిలు అధ్యయనం చేసే ఒక వ్యక్తి వద్దకు వెళ్లెను, నతనియేలు. అతడిట్లనెను, వచ్చి ఆ మనుష్యుని చూడుము, మేము ఏమి కనుగొన్నామో వచ్చి చూడుము. మేము నజరేయుడైన యేసుని కనుగొన్నాము. నజరేయుడైన యేసుని మేము కనుగొన్నాము. తాను వస్తాడని మోషే చెప్పిన ఆ ప్రవక్త ఆయనే అయి ఉన్నాడు. మేము ఆయనను కనుగొన్నాము. అదెట్లు సాధ్యము? ఆయన ఎచ్చట ఉన్నాడు అని అతడనెను. చూడండి, అతడు ఆ తాళమును సరిగ్గా ఎరుగక ఉండెను. వారు అధ్యయనం చేయుచున్నారు. అయితే తాను అక్కడికి వచ్చినప్పుడు ఆయన అతనికి చెప్పెను. అతడిని ఆ వాక్యమునకు పరిచయం చేశాను. మరియు అతను అక్కడికి వచ్చినప్పుడు యేసు ఇట్లనెను, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు. వెంటనే ఆ తాళం వేయబడటం ఆరంభమయ్యను. ఆ వేదిక మీద లేదా ఆ నేలపైన ఆ దినమున అచ్చట ఆ గొప్ప నాటిక ప్రదర్శించబడుచుండెను. బహుశా యేసు ఒక బండపై నిలబడి ఆ ప్రజలతో మాట్లాడుచుండెను. మరియు ఫిలిప్పు నతానియేలును వెంటబెట్టుకుని వచ్చినప్పుడు ఆయన అతన్ని చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు అని చెప్పెను. రబ్బీ, అసలు నన్ను నీవెప్పుడు ఎరిగిన్నావు అని అతడన్నాడు. ఫిలిప్పు, నిన్ను పిలవకముందే నీవా అంజూరపు చెట్టు కిందనున్నప్పుడే నేను నిన్ను చూసియున్నాను అని ఆయన చెప్పెను. ఓ మై, అతడు దానిలో భాగమయ్యున్నాడు. నీవు దేవుని కుమారుడవు, నీవు ఇశ్రాయేలు రాజువు అని అతడన్నాడు. లోకము యొక్క ఆ తాళములు ఏమైనప్పటికీ లెక్కలేదు. ఆ సంఘ సంస్థల యొక్క వారి సంబరాలన్నీ అవి దేవుని యొక్క స్వర సమ్మేళనం కావు. ఆమేన్. అతడిట్లన్నాడు, నీవు ఇశ్రాయేలు రాజువు, నీవు అదే అయ్యున్నావు. నేను దానిని చూచుచున్నాను, నేను దానిని ఎరిగియున్నాను. ఎందువల్ల? అతడు ఎన్నుకనబడి ఉన్నాడు. ఆ ఏర్పరచబడిన విత్తనము దానిని ఎరుగును. అది ఎల్లప్పుడూ ప్రతి కాలములో వారు దానిని ఎరిగియున్నారు. మీరిట్లు అనవచ్చును, కాని బ్రెన్హామ్ సహోదరుడా, మా అమ్మ మరియు నాన్న విషయం ఏమిటి? నా జనుల విషయం ఏమిటి? నా సంఘశాఖ విషయం ఏమిటి? ఏమిటి, వారేమి చేయుదురు? వారు నన్ను బయటికి వెళ్లగొట్టుదురు. నీవు ముందుకు చూడలేని ఎడల పైకి చూడుము. ఏలాగునను నీవు ముందుకు చూడ ప్రయత్నించకు. నీ చేయి ఆయన చేతిలో ఉంచుము. ఆయనే నిన్ను నడిపించనీయము. ముందుకు చూడకు కాని పైకి చూడుము. నీవంటావు ఎందుకు? అంతేందుకు నా పొడవైన జుట్టు గురించి మరియు నేను పొట్టి దుస్తులు తీసివేయుట గురించి మరియు నేను సంగమును విడిచిపెట్టుట గురించి ఇతరులు నన్ను ఎగతాళి చేదురు. ఓ, ఆయన నామము నిమిత్తము శ్రమపడుట ఎన్నది ఆయన యొక్క కృపలో ఎదుగుదల నొప్పులై ఉన్నవి. అవునండి, ఆయన వాక్యము నిమిత్తము శ్రమపడుట, చూడండి, అది ఆయన కృపలో ఎదుగుదలకు నొప్పులై ఉన్నవి. అవునయ్యా, కేవలం గుర్తించుకోరండి, మీకు ఇవ్వబడినది దేవుని యొక్క కృపయై ఉన్నది. ఓ మై, తనకు ఇబ్బంది కలిగించే శరీర బలహీనతను తాను కలిగి ఉన్నాడని పౌలు చెప్పినట్లే అది ఉన్నది. హల్లెలూయా. అతనికి అపవాది దెబ్బ మీద దెబ్బ వేయిచు అతడిని నలగొట్టుచుండెను మరియు దానిని తన యొద్ద నుండి తీసివేయమని అతడు ముమ్మారు ప్రభువును వేడుకొనెను. ఇది నాకు వద్దు ప్రభువా, దీనిని నా నుండి తీసివేయము అని చెప్పెను. మరియు పిదప ఒక రాత్రి ప్రభు అతనితో మాట్లాడెను, సౌలా లేదా పౌలు, నా కృప నీకు చాలును అని చెప్పెను. అట్లయినచో నా బలహీనతలయందే నేను సంతోషించదను, దానియందు నేను సంతోషించదను. నీవు స్వస్థపరచువాడవని నేనెరుగుదును. నీవు రోగులను స్వస్థపరచుటను, మృతులను లేపుటను, దయ్యములను వెళ్లగొట్టుటను మరియు గ్రుడ్డివారి కన్నులు తెరుచుటను నేను చూసియున్నాను. కాని నేను నిన్ను వేడుకుంటే నీ కృప నాకు చాలునని నీవు నాతో చెప్పియున్నావు. అటువంటప్పుడు నన్ను బాధించే ఈ అపవాది అది నీ కృపలో ఎదుగుదల నొప్పులై ఉన్నవి. కాబట్టి నేను నా బలహీనతలయందే సంతోషించెదను. ఎందువల్ల? నాకు కలిగిన ప్రత్యక్షత వలన నేను అత్యధికంగా హెచ్చించిపోకుండా నిమిత్తము అది ఉంచబడినది అని అతడనెను. చూశారా? చూడండి, అతడు ఇతర శిష్యులు కలిగిలేని దేనినో అతడు కలిగిన్నాడు. అతడు ఆయనను మరణము, సమాధి, పునరుత్థానము మరియు ఆరోహణమైన తర్వాత చూశాను. అతడు ఆయనను చూశాను. వారిలో కొందరిట్లన్నారు, సరే నేను ఆయనతో నడిచాను, ఆ వీధిలో అందరూ అట్లే చేసిరి, అయితే ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి మరియు ఆరోహణమై ఒక అగ్నిస్తంభం రూపంలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన పౌలుతో మాట్లాడాను. ఆ మిగతా వారెవరూ కలిగిన్న దానికన్నా ఇది గొప్పదై ఉన్నది. ఆమేన్. నేను హెచ్చించుకొని మరియు గొప్ప సెమినరీలు మరియు అటువంటి వాటిని మరియు గొప్ప ఇతరమైన వాటిని నిర్మించకుండునట్లు నేను ఈ ప్రత్యక్షత వలన అత్యధికంగా హెచ్చింపకుండునట్లు నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతకు దేవుడు అనుమతించెను అని అతడు చెప్పెను. అతడింకా ఇట్లన్నాడు, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలవంతుడను. ఆమేన్, ఆమేన్. కృప యొక్క ఎదుగుదల నొప్పులు, ఆమేన్. గంట 45 నిమిషాలు గడిచినది కాని మనము చాలాసేపు దానిమీద మాట్లాడుకునగలము మరియు మనము ఆయన కృప యొక్క నొప్పులను భరించుచున్నాము. ఓ, ఆయన ఆ క్లిష్టమైన పరిస్థితులను అనుమతించవచ్చును. ఆయన సేవ కొరకు మనలను సంపూర్ణులుగా చేయునట్లు మనలను పరీక్షించుటకై ఈ క్లిష్ట పరిస్థితులను ఆయన అనుమతించవచ్చును. ఇక్కడున్న సంగమా మరియు టేపును వినుచున్న వారలారా, ఆయన ఇప్పుడే దానిని అనుమతించవచ్చును. మన ఈ కూటమునకు కూడా క్లిష్ట పరిస్థితి కలుగునట్లు ఆయన అనుమతించవచ్చును. ఆయన దానియేలుకు చేసినట్లే అయ్యున్నది. ఆయన ఒక దినమున దానియేలుకు ఒక చిన్న క్లిష్ట పరిస్థితిని కలగజేశాను. అతడు బబులోన్లో ఒక గొప్ప వ్యక్తి అని మీకు తెలియను. ఆయన రాజును అతనికి వ్యతిరేకంగా మార్చి మరియు అతనిని సింహపు బోన్లో పడవేయినట్లు చేశాను. అది కేవలం ఆయనను పరిపూర్ణుడిగా చేశాను, నిశ్చయముగా చేశాను. మండుచున్న అగ్నిగుండములోనికి హెబ్రీ పిల్లలు వెళ్లునట్లు అనుమతించాను. వారాయన వాక్యము కొరకు నిలబడుటకు తీర్మానించుకొనిరి. ఆయన వంకర మాటలను అనుమతించవచ్చు. పొడవైన జుట్టును కలిగినందుకు మిమ్మల్ని చూసి వారిని నవ్వనీయండి. మీరు ఒక పరిశుద్ధ గుండ్రాయిగా లేదా ఇంకా అట్లు ఎందుకు మారని చెప్పినందుకు మిమ్మల్ని చూసి వారిని నవ్వనీయండి. అది బహుశా వారు బహుశా మిమ్మల్ని నవ్వులు పాలు చేసెదరు. దాన్ని బట్టి వారు మిమ్మల్ని చూసి నవ్వవచ్చును. అది మంచిదే. అది ఒక క్లిష్టమైన పరిస్థితి అయి ఉన్నది. అది ఒక చిన్న కూడలి అయి ఉన్నది. అది దేనినో రుజువు చేయుటకై ఉన్నది. చూడండి, ఆ క్లిష్టమైన పరిస్థితి వాక్యంపై నిలబడి ఉన్న ఆ హెబ్రీ పిల్లలకు చేసిన ఒకే ఒక్క విషయం ఏదనగా అది కేవలం వారి కాళ్ళకి మరియు వారి చేతులకు ఉన్న కట్ల నుండి వారిని విడిపించెను. మరియు కొన్నిసార్లు లోకము యొక్క బంధకాలను మన నుండి బ్రద్దలు చేయడానికి కఠినమైన శ్రమలు అవసరమైనను మీకు తెలియనా? కొన్నిసార్లు లోకము నుండి మిమ్మల్ని బయటకు తీయడానికి దేవుడు ఒక చిన్న శ్రమను అనుమతించి మనమేమి చేయుదుమా అని చూచును. లేదా ఇంకో మాటలో చెప్పాలంటే మీకొక చిన్న శ్రమను అనుమతించి ఆ మత సంస్థ నుండి మరియు మెథడిస్టు వారు మాత్రమే, బ్యాప్టిస్టు వారు లేదా పెంతుకోస్తు వారు లేదా ఆ గుంపు వారు మాత్రమే దానిని కలిగి ఉన్నారు, దానిని మా సంఘం నమ్మినట్లు నమ్మకపోతే మీరసలు దానిని నమ్మనట్లే అనే ఆ ఆలోచన నుండి మిమ్మల్ని బయటకు వెలగొడతాడు. కొన్నిసార్లు ఆయన ఒక చిన్న శ్రమ కలుగుటకు అనుమతిస్తాడు. బహుశా ఒక వ్యాధిగ్రస్తురాలైన బిడ్డను మీరు కలిగి ఉండవచ్చును. సరిగ్గా మరణము సమయములో ఏదో సంభవించవచ్చును. బహుశా మీ యొద్ద నుండి ఎవరైనా తీసివేయబడుట లేదా అటువంటిదేదో జరగవచ్చును. అది ఏమి చేయుటకై ఉన్నది? మిమ్మల్ని బయటకు విడిపించి మీ కళ్ళు తెరిచి మీకు దేనినో చూపించుటకై ఉన్నది. కొన్నిసార్లు బహుశా నీవు విమర్శించడానికి వచ్చి ఉండవచ్చును. బహుశా ఈ టేపును నీవు కేవలం విమర్శించడానికే వినుచుండవచ్చును. మిమ్మల్ని బంధించి ఉంచిన ఈ లోకపు కట్ల నుండి మిమ్మల్ని విడిపించటానికే బహుశా దేవుడట్లు చేయుచుండవచ్చును. నదిలో మునుగుచున్న ఒక వ్యక్తి వలె అది ఉన్నది. ఆ మనిషిలో నుండి మీరు నీళ్లు బయటకు తీయగలుగుటకు ముందు మీరు ఆ వ్యక్తిని ఆ నదిలో నుండి బయటకు తీయవలసి ఉన్నది. అది వాస్తవం. మొదటిగా మీరు అతనిని ఆ నదిలో నుండి బయటకు తీయవలసి ఉన్నది. పిదప అతనిలో నుండి నీళ్లను బయటకు తీయగలరు. కొన్నిసార్లు దేవుడు ఆ విధంగానే చేయవలసి ఉంటుంది. దానిని చేయుటకు ఆయన కూడలీలను, క్లిష్ట పరిస్థితులను అనుమతిస్తాడు. ఆయన యొక్క వాగ్దానములపై, వాక్యముపై నిలిచినుడి, ఏనగా అవి ఎన్నటికీ తప్పిపోవు. భవిష్యత్తు అనేది ఆయన చేతిలో ఉన్నది. వారు చేసినట్లే నిలబడండి, అస్సలు వదిలివేకండి. అబ్రహాము తన క్లిష్ట పరిస్థితులలో ఎచ్చట నుండైతే అతనిని పొందుకున్నాడో అట్టి మృతులలో నుండి తన కుమారుడిని దేవుడు లేపగలడని ఎరిగిన్నాడు. అబ్రహాము తన యొక్క క్లిష్ట పరిస్థితికి వచ్చిండెను. మరియు అతడు దేవుని నమ్మి మరియు దేవుని యొక్క అద్భుతములన్నీ చూసిన తర్వాత 25 సంవత్సరములు ఒక పిల్లవాని కొరకు, ఒక వాగ్దాన కుమారుని కొరకు అతడు వేచియుండెను. మరియు పిదప అతడు దేని కొరకైతే వేచియుండెనో దానినే వెళ్లి బలిగా అర్పించమని దేవుడతనితో చెప్పెను. మాయ్, ఓ మాయ్, అది ఎటువంటి సమయము! అయితే అబ్రహాము సందేహపడ్డా? రోమాపత్రిక 4వ అధ్యాయం చదవండి. అతడు రూఢిగా విశ్వసించెను అని చెప్పబడినది. ఆమేన్. దేవుడు దేనిని వాగ్దానం చేసెనో దానిని చేయుటకు దేవుడు సమర్థవంతుడని అతడు రూఢిగా విశ్వసించెను. ఆమేన్. ఆయన ఆ క్లిష్ట పరిస్థితిని అనుమతించెను. చూడండి, ఆయన మృతులను లేపగలడని అబ్రహాము ద్వారా మనకు చూపించుచుండెను. మృతులలో నుండి ఒకనిని పొందుకున్నట్లు నేను అతనిని పొందెదను అని అబ్రహాము అనెను. షారా యొక్క గర్భము మృతమైనది, షారా గర్భము మృతతుల్యమైనది, మరియు అతను అతని శరీరము మృతతుల్యమైనది. అతను ఒక వృద్ధుడు. బిడ్డకు ఆహారమిచ్చుటకు ఆమెకు పాల నరములు కూడా లేకుండెను. మరియు సరి అచట ఏమీయూ లేకుండెను. మరియు అతడు స్వయంగా మృతతుల్యుడిగా ఉండెను. మరియు ఆమె గొడ్రాలై ఉండెను. చూశారా, అసలక్కడ మార్గమే లేకుండెను. మరియు మృతులలో నుండి ఒకరిని పొందినట్లు ఆయన అతడిని పొందుకొనెను. అతడికి చెప్పెను, దేవుడు దానిని చేయగలిగిన ఎడలా దేవుడు ఇతన్ని మృతుల్లో నుండి కూడా లేపగలడు. ఎట్లనగా, అదే దేవుడు బిడ్డ పుడతాడని నాకు చెప్పగా నేను నిలబడి తిని, మరియు అది జరిగినది. మరి ఆయనే మృతులలో నుండి అతన్ని లేపగలడు. ఏలైనగా ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకు ఆయన సమస్తమును సమకూడి జరిగించును. ఆమేన్. అంత్యదినములలో ఈ సంగతులు జరుగునని దేవుడు వాగ్దానము చేయగా అది జరుగుటను మనం చూశాము. ఆయన ఒక కుమారుని వాగ్దానము చేస్తే మరి ఆ కుమారుడు వచ్చెను. లేఖనము ద్వారా మనము చూస్తున్న ఈ కార్యములన్నిటినీ ఆయన వాగ్దానము చేసిన ఎడలా మరది నెరవేరగా దాని యొక్క తాళములోనికి మనం ప్రవేశించుదుము. అంత్యదినములలో ఈ సంగతులు జరుగునని ఆయన వాగ్దానము చేశాను, మరియు మనము దానిని చూచుచున్నాము. ఆయన యేసును పంపుదునని వాగ్దానము చేశాను. హల్లెలూయా. ఒక 1000 పారను ఉండును, ఒక నూతన దినము ఉండును. సూర్యుడు ఇకను అస్తమించినటువంటి ఒక దినము ఉండబోచున్నది. ఏలైనగా మనకిక దానితో ఎంత మాత్రమూ అవసరముండదు. ఎందుకనగా మనము వెలుచున్నటువంటి ఆ పట్టణమునకు గొర్రెపిల్లయే వెలుగై ఉన్నది. ఆమేన్. ఒక నూతన దినము ఉదయించుచున్నది. ఇప్పుడు దానిని నా మీదంతటను నేను అనుభూతి చెందుచున్నాను. ఒక నూతన దినము యొక్క వెలుగు. అక్కడ రాత్రి లేదు, చీకటి ఛాయలు లేవు, మబ్బులు లేవు, మసక చీకటి మబ్బులు లేవు, అర్ధరాత్రులు లేవు, సమాధులు లేవు, కొండ ప్రాంతములలో పువ్వులు లేవు, సమాధి కార్యక్రమములు లేవు, వైద్యులు లేరు, శవపేటికీయు లేదు. అది అటువంటి ఒక దినపు వెలుగై ఉన్నది. ఆమేన్. నేను నా అంతరాత్మ మీదుగా ఆయన యొక్క ఆ కాంతి కిరణములు ప్రకాశించుటలు నేను అనుభూతి చెందుచున్నాను. నూతన దినము, పాతది తొలగిపోచున్నది. నా శరీరము గుండా ఈ మర్త్యమైన రక్తము ప్రవహించుటను నేను అనుభూతి చెందుచున్నట్లే దాని వెనుకనే లెమ్ము తేజరిల్లుము అని పరిశుద్ధాత్మ యొక్క ఉప్పెన వచ్చుటను నేను అనుభూతి చెందుచున్నాను. ఏదో ఇట్లు చెప్పెను, బిల్లీ బ్రెనహాం, నీవు వృద్ధుడు వగుచున్నావు, నీవు బలహీనుడు వగుచున్నావు, నీ భుజములు వంగిపోచున్నవి, నీ తల వెంట్రుకలు తెల్లబడుచున్నవి మరియు రాలిపోచున్నవి. అది నిజము. మరియు భూమిని చీకటి మరియు కటిక చీకటి కమ్మియున్నది. కాని లెమ్ము మరియు తేజరిల్లుము. ఆయనలో నన్ను నూతన సృష్టిగా చేసినటువంటి యేసు క్రీస్తు యొక్క మహిమకరమగు సువార్త వెలుగు యొక్క ఆ ఉప్పెన అచ్చట పడుటను నేను అనుభూతి చెందుచున్నాను. నేను ఆ దినము కొరకు, అనగా ఆ నూతన దినము కొరకు చూచుచున్నాను. ఆమేన్. భవిష్యత్తు ఏమిటో నేనెరుగను. అది ఏమి పట్టుకుని ఉన్నదో, 1964 నా కొరకు ఏమి పట్టుకుని ఉన్నదో, లేదా ఇంకేమో నాకు తెలియదు. కానీ నిత్యుడయుండి నిత్యత్వమును పట్టుకుని ఉన్న ఆయన చేతిని నేను పట్టుకుని ఉన్నాను. ఆమేన్. దేవుడు అతనిని మరలా లేపగలడని అబ్రహాము ఎరిగియున్నాడు. కావున అతడు ఆయనను నమ్మెను. కావున ఈ నూతన సంవత్సరము కొరకు ఇతర కాలములలో వారు ఏర్పరచబడిన వారు చేసినట్లే ఆయన వాక్యముతోనూ మరియు అది వాగ్దానము చేసిన దానితోనూ నిలబడుటకు నిశ్చయించుకొనుడి. ఈ అంత్య దినములలో మీ పైన ప్రకాశించుచున్న ఆయన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షత అయ్యున్న యేసు క్రీస్తు యొక్క ఆ వెలుగును మీరు చూసినారనే అనుభూతిని మీరు కలిగి ఉన్నట్లయితే మరి గుర్తించుకోనండి, గుర్తించుకోనండి. ఆయన చేసిన దాంతో నిలబడండి. మీరు ఏర్పరచబడిన వారిలో ఒకరయ్యున్నారు. మరియు అతను అనగా ఇతర కాలములో ఏర్పరచబడిన వారిలో అబ్రహాము వలనే అతడు దానిని చూసినప్పుడు అది శాస్త్రీయ రుజువంతటికి వ్యతిరేకముగా ఉండెను. నోవహు దానిని చూసెను, మరది శాస్త్రీయ రుజువంతటికి వ్యతిరేకముగా ఉండెను. మోషే దానిని చూసెను, మరది శాస్త్రీయ రుజువంతటికి వ్యతిరేకముగా ఉండెను. గడిచిపోయిన ఈ తెలివైన యుగములలో దానిని చూసిన ఏర్పరచబడిన వారు మాత్రం స్థిరముగా నిలబడిరి. ఆమేన్. మరియు భవిష్యత్తు కొరకు మనము వాగ్దానముపై స్థిరముగా నిలబడదాం. దేవుడే దానిని చేసెను, కనుక దానిని చూసుకొనుట దేవుని వంతయున్నది. నేను కేవలం ఆ తాళమును వెంబడించుచున్నాను. అది కాలమును తట్టి ఇది భూమి మీద విలియం బ్రెన్హామ్ యొక్క ముగింపైనది అని చెప్పినట్లయితే అప్పుడు నేను ఆ తాళముతో వెలుగును. పిదప మరలా నేను ఆ తాళముతో లేచెదను. హల్లెలూయా. దానిని లోపలికి తట్టువాడు దానిని బయటకు తట్టును, మరలా దానిని లోపలికి తట్టును. అది దేవుని యొక్క తాళమైనది. అంత్య దినములలో నేను వారిని లేపుదును. నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. మరియు వాడు ఎన్నడూ తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు. నేను ఆ వాక్యం యొక్క తాళమును వెంబడించుదును. ఆమేన్. నా హృదయం యొక్క తాళమును కాదండి, ఆ వాక్యం యొక్క తాళమును. అదేమయున్నా గాని నా హృదయం వాక్యముతో తాళం వేయబడనట్లయితే అప్పుడు నా హృదయం తప్పయున్నది. ఆమేన్. ఎట్లనగా ఆయనే ఆ వాక్యమయున్నాడు. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము దానిని మనకు చెప్పుచున్నది. కాసేపటి క్రితం ఒక కార్యక్రమం వచ్చుచుండగా బిల్లీ మరియు నేను వినిచుంటిమి. మరియు అది ఈ బైబిలు ఆ గడియ ప్రవచనమని పిలువబడుతుంది. ఆ గడియ యొక్క దానిని ఏమని పిలుస్తారు, ఏదో ప్రవచనం గురించి ఉంటుంది, వాయిస్ ఆఫ్ ప్రాఫసీ. నిజంగా అది సెవెంత్ డే అడ్వెంటిస్టులై ఉన్నారు. వారికి 4 లేదా 5 భిన్నమైన పేర్లు కలవు. వారు ప్రారంభించినప్పుడు మిలెరైట్స్ అనే పేరు కలిగి ఉన్నారు. నేను యేసుక్రీస్తునని చెప్పుకొనుచున్నాననియు, ఆ పరిశుద్ధులకు తండ్రి, ఆ అగ్నిస్తంభం నాపై ఉన్నదనియు, మరియు నేను యేసుక్రీస్తునని చెప్పుకొనుచున్నానని అచ్చట ఒక కూటములో చెప్పినది వారే అయ్యున్నారు. వారి చిన్న కూటములలో నా స్నేహితుడొకడు అచ్చట నిలబడి ఉండటం జరిగినది. అతడు పైకి లేచి మరియు ఇట్లన్నాడు, మీరు దానిని రుజువు చేయవలసి ఉన్నది, ఎందుకనగా నేను సరిగ్గా ఆయనను ఇక్కడికి పిలుస్తాను. ఆయన ఒక్కసారైనా దానిని ఒప్పుకుంటాడా అని మీరు చూడవలనని నేను కోరుచున్నాను. చూడండి, మరి ఆ విధంగా జరిగినది. అతడు భూమి మీదనున్న భిన్నమైన సిద్ధాంతములు మరియు అట్టి సంగతులు గూర్చి మాట్లాడుచుండెను. వారికి తెలియను. ఒకసారి ఈ సబ్బాతు ప్రశ్న మీద వారితో నాకు ముడిపడినది. వారు గతించిపోయిన ఆ పాత దినమును పాటిస్తున్నారు. పరిశుద్ధాత్మయే మన సబ్బాతు. పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా చెప్పెను, ప్రయాసపడి భారం మోసుకుంచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు సబ్బాతును కలగజేతును. ఒక దినము కాదు. పౌలు ఇట్లు చెప్పెను, దినములను ఆచరించుచున్న వారలారా, మిమ్మును గూర్చి నేను భయపడుచున్నాను. చూడండి, అది నిజము. అవునండి, ఒక విశ్రాంతి అనేది నిలిచియున్నది. ఎబ్రిపత్రిక 4, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచియున్నది. ఏలైనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన మనము కూడా మన కార్యములను ముగించియున్నాము. అయితే కాసేపటి క్రితం వారి యొక్క ప్రసంగికుడు, అది మంచి కార్యక్రమమే, వారికి వ్యతిరేకంగా నాకేమీ లేదు, వారికి సహాయం చేయుట కొరకు నేను చేయగలిగిన దేనినైనా చేయుదును, వారట్లన్నందుకు నేను నిరభ్యంతరంగా క్షమించదను, ఎందుకనగా వాస్తవం కాని దానిని వారు చెప్పియున్నారు. అయితే అది సరియే. వారి సిద్ధాంతము సరిగ్గా యెహోవా సాక్షులు మరియు క్రిస్టియన్ సైన్స్ మరియు ఈ ఇతర సిద్ధాంతముల వల్లే ఉన్నది. మీరు చూడండి, అదే విషయం. అయితే గమనించండి, వారు కేవలం ఇతర సంఘ సంస్థల వల్లే ఉన్నారు. తక్కిన వారికంటే వీరిది తప్పేమీ కాదని నేను అనుకుంటున్నాను. వాక్యం ఎల్లప్పుడూ వాస్తవమై ఉన్నది. చూడండి, అది సత్యమని దానికది రుజువు చేసుకుంటుంది. ఆ వ్యక్తి తాను మాట్లాడుచూ ఇట్లు చెప్పెను, మనము ఈ సంవత్సరపు పుస్తకమును కలిగి ఉన్నాము. ఈ రచయిత ఓ అతని పేరేమిటి, దాని యొక్క ప్రసంగికుడు ఖచ్చితంగా అతని పేరేమిటో నేను ఇప్పుడు మర్చిపోయాను. అతడు ఇటీవల కాలంలో సియటిల్ లోని వరల్డ్స్ ఫెయిర్ వద్ద క్రైస్తవ వ్యాపారవేత్తల తరపున మాట్లాడాను. మరియు అతడు ఈ మనుష్యుడు ఈ పుస్తకమును వ్రాసి ఉన్నాడు, ఈ సంవత్సరంలో అదొక అసాధారణమైన పుస్తకమై ఉన్నది అని ఆ వ్యాఖ్యాత చెప్పాను. నేను దానిని అంగీకరించను. ఈ సంవత్సరం కొరకైన పుస్తకం బైబిల్ గ్రంథమై ఉన్నది. అది లోకమునకు వెలుగైనది. అది స్వయంగా దేవుడే. మన బుక్ ఆఫ్ ద ఇయర్ అనగా ఈ సంవత్సరం యొక్క పుస్తకం బైబిల్ గ్రంథమైనది. ఈ 1964 కొరకు మన పుస్తకము బైబిల్ గ్రంథమే అయి ఉన్నది. మరియు ఆ రానున్న మిగతా సంవత్సరములన్నిటిలో మన పుస్తకం బైబిల్ గ్రంథమే అయి ఉన్నది. గడిచిన సంవత్సరములన్నిటిలోనూ అది గడిచిన సంవత్సరములకు పుస్తకమై ఉన్నది, రానున్న సంవత్సరముల యొక్క పుస్తకమై ఉన్నది, మరియు అది నిత్యత్వపు పుస్తకమై ఉన్నది. అది దేవుడే అని అది బయలుపరుచుచున్నది. అవును, అది దేవుడిని బయలుపరుచును. రానున్న ప్రతి సంవత్సరమునకు అది ఆ సంవత్సరపు పుస్తకమై ఉన్నది. ఎప్పుడైనా బైబిల్ గ్రంథము దేనినైనా చెప్పుటను మీరు విన్నప్పుడల్లా దాని యొక్క వాగ్దానము నిరూపించబడుతుంది. ఏదో ఒక దినమున ఒక నిత్యుడైన వాడు వస్తాడు. యేసు వచ్చినటువంటి ఒక దినము కలదని బైబిల్ గ్రంథము చెప్పుటను మీరు విన్నప్పుడు మనకు ఈ వాగ్దానమునిచ్చినది బైబిల్ గ్రంథమే అయ్యున్నది. మరియు ఇప్పుడు నేను ఈ రోజు చెప్పినట్లుగా నేను ముగించవలసి ఉన్నది. ఎందుకనగా నేను దాదాపు 2 గంటల పాటు ఇచ్చిన ఉండి ఉన్నాను. సరిగ్గా దాని వైపు చూడండి. చూడండి, రాబోవు ఈ సంగతుల గురించి బైబిల్ గ్రంథం మనకు చెప్పిన ఎడల అది మనం దాటి వచ్చిన ఈ గడియలన్నిటి గూర్చి చెప్పును. నోవహు దినములను గురించి ముందుగానే చెప్పబడినది. ఈ ఇతరుల దినములన్నిటి గురించి లేఖనం ముందుగానే చెప్పినది. మార్టిన్ లూథర్ యొక్క దినముల గురించి ముందుగానే చెప్పబడినది. వెస్లీ దినముల గురించి, పెంతుకోస్తు దినముల గురించి, మనం జీవిస్తున్న ఈ గడియ గురించి ముందుగానే చెప్పబడినది. అది చెప్పబడినట్టుగానే ప్రతిదీ సరిగ్గా అట్లే జరిగెను. మరప్పుడు అదేమైనది? అది దేవుని చేత నిర్ధారించబడిన, దేవుని యొక్క పలకబడిన మాటయే ఉన్నది. మరది దానిని ఆ గడియ యొక్క వెలుగుగా చేయుచున్నది. చూడండి, సూర్యుని వల్లనే అది ఉన్నది. వాక్యము ఎప్పుడైతే నిరూపించబడుతుందో అప్పుడు స్వయంగా ఆ వాక్యమే అది చెందియున్న కాలమునకు వెలుగవుతుంది. చూడండి, అది నిరూపించబడినప్పుడు అది ఆ గడియ యొక్క వెలుగవుతుంది. యోహాను వెలుగై ఉండెను. అతడు ఏలియా మరియు ఇతరులు కలిగిన దానికంటే అతడు ఎక్కువ వెలుగై ఉండెను. అతడు ఏలియా యొక్క వెలుగు కాదు గాని అతడు మరొక రూపములో ఉన్న ఏలియా అయి ఉండి ఒక నిర్ధారించబడిన వెలుగై ఉన్నాడు. చూడండి, అతడు అదే అయి ఉండెను. మరియు యేసు వచ్చినప్పుడు ఆయన ఇట్లు చెప్పెను, అతడు కొంతకాలం మట్టుకు మండుచూ ప్రకాశించుచున్న వెలుగై ఉండెను. మీరాయన వెలుగులో నడుచుటకు ఇష్టపడితిరి. చూశారా, మరియు యోహాను ఇట్లు చెప్పెను, ఇప్పుడు నేను తగ్గవలసి ఉన్నది, ఇప్పుడు నేను వెళ్లవలసి ఉన్నది, నా వెలుగు ప్రకాశించడం ముగిసినది, నేను వెళ్లవలను. ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయనే వెలుగై ఉన్నాడు. ఆయన ఇట్లు చెప్పెను, నేను లోకమునకు వెలుగైన్నాను. ఆమేన్. అది నిజము. ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. మరియు ఆయన ఇంకను లోకమునకు వెలుగై ఉన్నాడు. మరియు ఆయన ఏమైనాడు? ఆదియందు వాక్యముండెను, మరియు ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎందువలన ఆయన లోకమునకు వెలుగైనాడు? ఆయన వచ్చి తాను మెస్సియానని చెప్పుకొని, మరియు మెస్సియా ఏమి చేయనని బైబిల్ గ్రంథము చెప్పెనో ఆయన ఆ ప్రకారము చేయని ఎడల అప్పుడు ఆయన లోకమునకు వెలుగు కాదు. చూడండి, దానిని లోకమునకు వెలుగుగా చేయునది ఆ నిరూపించబడిన వాక్యమే అయి ఉన్నది. మరియు మనమిప్పుడు జీవించుచున్న ఈ గడియలో ఈ గడియ యొక్క నిర్ధారించబడిన వాక్యం పెంతుకోస్వార్లారా, మీరు అది భాషలతో మాట్లాడయ్యున్నది మరియు అటువంటిది అని చెప్తారు. అది పెంతుకోస్తు దినమై ఉన్నది. అప్పుడది ఆ గడియ యొక్క వెలుగై ఉన్నది. చూడండి, ఇది వేరొక దినము. ఈనాడు ఈ గడియ యొక్క వెలుగు ఆయనే అయి ఉన్నాడు. క్రీస్తుని వెలుపల ఉంచి ఆ 7వ సంఘకాలము పూర్తిగా కమ్మివేయబడినది. చంద్రుడు దానిని తెలియజేయుచున్నాడు. భూమి మీదకు చీకటి అంతయు వ్యాపించుచున్నది. ఇప్పుడు వెలుగు లోపలికి చొచ్చుకుని వచ్చుచున్నది. జరగబోవు దానిని చూపించుటను మొదలుపెట్టినది. ఆ విషయము నశింపజేయబడును, మరియు వెలుగు లోపలికి వచ్చి దానిని నాశనం చేయును. మరియు పరిశుద్ధులు భూమిని స్వతంత్రించుకుందురు, సాత్వికులు భూమిని స్వతంత్రించుకుందురు. భూమి, చంద్రుడు, చీకటి తొలగించబడును. రాత్రి యొక్క చీకటి వారి మరణపు సిద్ధాంతములు మరియు దేవుని యొక్క వాక్యమునకు వెలుపల వారు చెప్పుచున్న వంకర సంగతులు అనే ఆ చీకటి గతించిపోవును. మరియు ఆ వెలుగు దినముపై ప్రకాశించును. మరియు గుర్తుంచుకోనండి, ఎప్పుడైతే బైబిల్ గ్రంథమంతయు ముగింపులో వినండి, ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథమంతయు స్థిరముగా నిరూపించబడుతుందో అప్పుడు ఒక నిత్యమైన షాలోం, నిత్యమైన సమాధానముండును. చూశారా, ఆయన వచ్చెను, మరియు ఆయనే భూమి మీద శాంతియు మనుషులకు సమాధానము అయ్యున్నాడని చెప్పాను, కాని లోకము దానిని స్వీకరించలేదు. చూశారా, చూశారా, ఆయన వద్దకు సమాధానం కొరకు వచ్చువారందరికీ ఆయన సమాధానమై ఉన్నాడు. చూశారా, భూమి మీద శాంతియు మనుషులకు సమాధానం కలుగునుగాక. ఈ నూతన సంవత్సర ఆరంభంలో ఆయనే సమాధానమై ఉన్నాడు. దేవుని యొక్క నూతన దినం దేని కొరకు? ఆయనే ఆ దినము యొక్క ఒక నిరూపించబడిన వెలుగై ఉన్నాడు. చూశారా, నిరూపించబడవలసిన వాక్యము ఇంకా ఎంతో ఉన్నది. ఆయన ఇంకా చాలా వాక్యము నిరూపించవలసి ఉన్నది. మరియు చివరి వాక్యము నిరూపించబడవలసినప్పుడు లేదా నిరూపించబడినప్పుడు, అప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును, మరియు క్రీస్తునందు మృతులు లేతురు, వెయ్యండ్ల పాలన ఆరంభమగును. అదొక గొప్ప సమాధానముగా ఉండును. షాలోం సహోదరి సహోదరుడా, ఆ దినము కొరకు అనగా ఆ ఒక్క గొప్ప షాలోం కొరకు మనం జీవించదము. గుర్తుంచుకోనండి, బైబిల్ గ్రంథము సమస్త జ్ఞానము యొక్క ఊటయై ఉన్నది, మరియు భవిష్యత్తు యొక్క నిరీక్షణ అంతటినీ కలిగి ఉన్నది. సంగమునకు షాలోం. మనము ప్రార్థించుకుందాం. ఇప్పుడున్న ఈ చిన్న గుంపు వారలారా, నేను 2 గంటల పాటు ఈ చిన్న నూతన సంవత్సర వర్తమానంపై మాట్లాడాను. మీరు చాలా ఓపికతో ఉండి ఉన్నారు. మీరు మరియు దేవుని యొక్క వాక్యము ఏకమైనప్పుడు ఆ గుర్తించబడిన దేవుని యొక్క వాక్యము పలికినటువంటి ఆ సమాధానము లేనటువంటి వారు ఈ ఉదయము లేదా ఈ మధ్యాహ్నము ఎవరైనా ఇచ్చట ఉన్నారా? బైబిల్ ఒక విషయమును చెప్పినప్పుడు లేదు అది నిజమని నేను అస్సలు నమ్మలేను అని మీరు చెప్పినట్లయితే, అప్పుడు మీరు షాలోంను కలిగిలేరు. మీరు దేవునితో సమాధానం కలిగిలేరు. ఎందుకనగా ఆయన వాక్యము ఒక విషయమును చెప్పెను, మరియు మీరు దానితో విభేదించుచున్నారు. మరియు వాక్యము షాలోం సమాధానం అని చెప్పినప్పుడు, మరియు మీరు ఆ సమాధానమును కలిగి ఉన్న ఎడల దేవుడు చెప్పుచున్న ప్రతి మాటకు మీరు ఆమేన్ అని చెప్పుదురు, మరియు దానిని మీరు నమ్ముదురు, మరియు అది నిరూపించబడుటను మీరు చూసినప్పుడు ఆమేన్, అది వాక్యమయున్నది అని మీరు చెప్పుదురు. లోకము దానిని చీకటిమయం చేయుటకు ప్రతిబింబించబడుచున్న ఆ వెలుగు యొక్క నీడలో తిరుగుచున్నది. అయితే ఒక సిద్ధాంతము, ఒక వెలుగు అనగా ఒక తప్పుడు వెలుగు, ఏదో సిద్ధాంతము లేదు, అది వేరే దేని కొరకు అని నేను అనుకునుచున్నాను, దాని భావం సరిగ్గా అది కాదు అని చెప్పినట్లయితే, మరి ఇంకను వాక్యము దానినే చెప్పుచుండిన ఎడల మీరు ఆ ఛాయను వెంబడించుచున్నారా, లేక మీరు ఆ వెలుగుతో ప్రత్యక్షమగుచున్నారా? ఇచ్చట మరియు ఆ టేపులో దానిని వినుచున్న ఎవరైనా గాని ఒక క్షణము దానిని ఆలోచించండి. మరియు ఇక్కడ ఎవరైనా ఆ వెలుగును కలిగిలేని వారు ఇక్కడ ఒకరైనా ఉన్న ఎడల ఈరోజే ఆ వెలుగులో నడుచుటకు మీరు సిద్ధముగానున్నారని తెలియజేయబడినట్లు మీ చెయ్యి పైకెత్తుదురా. మరియు ఈ టేపు వెళ్ళుచున్న ప్రాంతంలో దానిని కలిగి లేకుండా ఒకరైనా ఉన్న ఎడల మీరు మీ చెయ్యిని దేవుని తట్టు ఎత్తుదురా. మనం ప్రార్థించుచుండగా ఒక క్షణము మీ టేపు రికార్డింగులు ఆపివేయండి. మీ మోకాళ్లపై ఉండి మరియు ఇట్లు చెప్పండి, ప్రభు అయిన దేవా, నేను సందేహించాను, నేను దీనిని చేశాను. సరే, ఈ సంగతులు జరగవని సంఘము చెప్పినది గనుక ఇది జరగదు అని నేను తలంచాను. మరియు కాని అది బైబిల్లో వాగ్దానం చేయబడుటను నేను చూశాను. మరియు ఇంకా అనేక సంగతులను నేను చూశాను. స్వయంగా ఆకాశము దానిని వెల్లడి చేశాను. మరియు చెప్పబడిన ఈ సంగతులు సరిగ్గా అట్లే జరుగుచున్నవి. మరియు పరలోకమందున్న దేవుడు అదే విషయమును వెల్లడి చేయుచున్నాడు. కావున ఇప్పుడు నేను దానిని పొందుకొనగోరుచున్నాను. దేవుని వాక్యమును నాలోనికి రానిమ్ము, మరియు నన్ను ఆ తాళములోనికి, సంగము లేదా ఆ ప్రసంగికుడు చెప్పుచున్న దానిని వినే తాళములోనికి కాదుగాని వాక్యం యొక్క తాళములోనికి నన్ను ప్రవేశింపనియ్యుము, మరియు అది ఏమి చెప్పుచున్నదో చూడనిమ్ము. మరియు దేవుని యొక్క ఈ గొప్ప స్వర సమ్మేళనంలో ఆయన చిత్తమే నా జీవితములో తాళము వేయబడునట్టి విషయాన్ని అది నాకు తీసుకుని రానిమ్ము. మా పరలోకపు తండ్రి, ప్రతి చోట పైకెత్తబడిన ప్రతి చెయ్యిని మేమిప్పుడు నీ వద్దకు తీసుకువచ్చుచున్నాము. మరియు ఇప్పుడు వారు దేవుని యొక్క కుమారులుగా మరియు కుమార్తెలుగా మలచబడినట్లు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాక్యము మరియు దాని సత్యం యొక్క తాళమును వారి యొద్దకు తెచ్చునుగాక. మరియు భూమి మీద దేవుని యొక్క వెలుగును ప్రతిబింబించువారుగా వారుందురుగాక. యేసు జీవించిన విధానములో స్త్రీలు మరియు పురుషులు జీవించునట్లు వారు దేవుని యొక్క ప్రత్యక్షపరచబడిన వాక్యముగా ఉందురుగాక. మరియు ఆయన చేసినట్లే దేవుని యొక్క ప్రతి వాక్యమును నమ్మి దానివలన జీవించుదురుగాక. ఏలైనగా ఆయన ఇట్లు చెప్పెను, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. కేవలం కొన్ని మాటలే కాదు, వాక్యములో కొంత భాగం కాదు, కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. మోషే కాలము యొక్క వాక్యము యేసు దినములలో పనిచేయలేదు, ఆ అపోస్తుల దినములలోని ఆ వాక్యము ఈ దినమున పనిచేయదు. అది ఈ దినమునకు వాగ్దానము చేయబడిన వాక్యమై ఉండవలసి ఉన్నది. అంత్య దినములలో ఏమి జరుగునని వారు స్వయంగా పరిశుద్ధాత్మ వలన దానిని పలికిరి. సంగములు ఎట్లు మూర్ఖులుగాను గర్వాంధులుగాను మారుదురనియు, మహావేశ ఎట్లు లేచుననియు, మరియు ఆ వేశ్యలు సరిగ్గా ఆమెతో ఉందురనియు, వారెట్లు భూమిని చీకటి పరిచెదరనియు చెప్పబడినది. మరియు చివరి సంఘకాలమైన లవోదికేయలో యేసు పూర్తిగా సంగము నుండి తొలగించబడును. ఓ ప్రభువా, ఆయనతో ఆ వాక్యముతో నన్ను ఉండనిమ్ము. మరియు ఈ నూతన సంవత్సరంలో మేము ఒక నిశ్చయతతో ప్రారంభించుచుండగా మా అందరి ద్వారా ఆయన యొక్క వెలుగును ప్రత్యక్షపరచబడనిమ్ము. ఈ నూతన సంవత్సరము దేనిని పట్టుకునునో తెలియదు గాని ఆది నుండి అంతము వరకు ఆ స్వర సమ్మేళనమునంతటినీ ఎరిగియున్న ఆయనను, అనగా ఆ వాక్యమును మేం పట్టుకొనియున్నాము. ఆయనకు ప్రతి కదలిక మరియు ప్రతి కూడలి తెలియను. మరియు ప్రభువా, మేము మా కన్నులను ఆయనపై ఆ వాక్యముపై నిలిపించి మరియు కేవలం ఆయనను గమనించుచున్నాము. పితప, ఈ సంగతులు ప్రత్యక్షమగుటను మేము చూచినప్పుడు మేము సరిగ్గా ఆ వాక్యం యొక్క తాళములోనే ఉన్నామని మేము ఎరిగియున్నాము. దానిని అనుగ్రహించండి ప్రభువా. తప్పిపోయిన ప్రతి ఆత్మను మరియు ఈ టేపును వినే ప్రతి ఒక్కరిని రక్షించండి. నీ రాజ్యము నిమిత్తము యేసుక్రీస్తు నామములు మేము వారిని నీకు అప్పగించుచున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ ఉదయం మీ అందరితో ఉండుట సంతోషంగా ఉంది. కావున సరిగ్గా ప్రారంభించినప్పటి నుండి 10:45 నుండి 12:45 వరకు సరిగ్గా 2 గంటల పాటు నేను మాట్లాడాను. మేడాతో నేను 1:30 కల్లా తిరిగి వస్తానని నేను చెప్పాను. ఇప్పుడు వేగము యొక్క చట్టములను దాటిపోవుటయందు మనము నమ్మికయుంచము. అట్లు చేయాలని మనం తలంచము. మీరు చూడండి, దానిని చేయాలనుకోము. ఇప్పుడు మేము మీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. ఇప్పుడు నేను చెప్పగోరినది, ఆ టేపు బయటకు వెళ్తుంది గనక టెర్రీ తన టేపును ఆపివేశాడు. మీరు ఇంకను టేపు కొనసాగించుచున్నారని నేను అనుకుంటున్నాను. అది సరియే. చూడండి, ఎందుకనగా నేను సంగముతో మాట్లాడబోచున్నాను. నిశ్చయంగా ఇక్కడున్న మీ అందరినీ నేను అభినందించుచున్నాను. ఎడారి వెనుక భాగము అని నేను పిలుచున్నట్టి ఈ స్థలమునకు రావడం, ఎడారి గుండా ఇక్కడికి వచ్చి మరియు చుట్టూ చూసి సరిగ్గా ఈ నది ప్రక్కన ఇక్కడ చెట్ల కింద ఈ చిన్న గుంపును చూడటం, ఇది నాకొక విశ్రాంతి చోటు వలె ఉన్నదని నేను ఎన్నోసార్లు తలంచాను. మరియు ఇప్పుడు మనము ఈ నదికి తూర్పు వైపున ఉన్నాము. మరియు నేను దేవుడు మిమ్మును ప్రతి ఒక్కరిని దీవించునని నేను నమ్ముచున్నాను. దేవుడు షాలోం మీతో ఉండునుగాక. అది ఆయన యొక్క సమాధానము. మరియు నిజంగా మిమ్మల్ని ఈ విధంగా ఉంచినందుకు నన్ను మన్నించండి. అయితే ఇప్పుడు కేవలం దీనిని టేపు చేయుటకై ఉన్నది. ప్రభు చిత్తమైతే ఆదివారం మధ్యాహ్నమున ఫినిక్స్ వద్ద నేను మాట్లాడబోవున్నది ఇదే అయి ఉన్నది. పిదప, సోమవారమున నేను చిన్న చిన్న కూడికలు మరియు అటువంటి వాటికి వెళ్ళుదును. ప్రభు చిత్తమైతే నేను కేవలం ఈ ప్రక్క నుండి ఆ ప్రక్కకు కత్తిరించి మరియు చీల్చివేయాలని ఈ సంవత్సరము నా హృదయములో నేను నిశ్చయించుకున్నాను. చూశారా? మరియు అది గుర్తింపు అని మనందరికీ తెలియను. ఆ మూడవ ఈడుపు ఏమైనదో మనము ఎరిగియున్నాము. మనమందరము దానిని మనమంతా గ్రహించియున్నాము. ఇప్పుడు మీరు కలిగియున్నారు. ఆ టేపును మీరందరూ కలిగియున్నారు. చూశారా? మరియు ఆ గొప్ప హింస గడియ వచ్చు వరకు ఇది కొద్దిసేపు ఊరకయుండునని నేను అనుకుంటున్నాను. అది వచ్చినప్పుడు అది మాట్లాడును. సరిగ్గా ఆ 5 సూచనల వల్లే తప్పిపోకుండా పరిపూర్ణంగా అది ప్రత్యక్షపరచబడును. మరియు ఇప్పుడు అది ఏమి చేసినో చూచుటకు కేవలం వేచియుండు అని నేను తలంచున్నాను. చూడండి, ఇప్పుడు నేను దానినే పూర్తిగా కనుగొనుటకు తిరిగి వెళ్ళుచున్నాను. ప్రతి రాత్రి త్వరగా ముగించునట్లు నేను చిన్న కూటములను కలిగియుండుటకు ప్రయత్నించబోచున్నాను. కేవలం 1:30 తీసుకుని మరియు దైవిక స్వస్థత లేదా అటువంటి దానిపై మాట్లాడుదును. మరియు మరలా ఒక టేపు రికార్డింగు చేయుటకు నేను సిద్ధపడినప్పుడల్లా నేను ఈ ఎడారి వెనుకకైనా లేదా ఆలయమునకైనా లేదా ఎక్కడైతే మనవరకే ఉండి నేను కోరినది చెప్పగలిగి ఉండి మీరు టేపు చేయగలిగే చోటుకు పరిగెత్తుకుని వచ్చేదను. అయితే చూడండి, యేసు గుర్తుంచుకోనండి. చూశారా? నేను గమనించవలసి ఉన్నది, ఆ ప్రజలు పూర్తిగా అహంకారంతో నడుచుకుంటూ వెళ్లిపోవటం నేను చూసినప్పుడు ఈ ఉదయం నేను దానిని వ్యక్తపరచుటకు ప్రయత్నించానని నేను అనుకుంటున్నాను. అది వారిపైనున్న కటిక చీకటి అయినది. దానికి వారేమీ చేయలేరు. వారు విననందుకు నేను వారిని క్షమించుదును. చూడండి, మరియు దేవుడు చేసిన కార్యములను చూసియుండి మరి ఇంకనూ వారు దానిని చేయరు. దేవా, వారిని క్షమించుము అని ఇంకా నేను ప్రార్థించుదును. మరియు నా హృదయపూర్వకంగా నేను దానిని చెప్పుచున్నాను. నా యజమాని చెప్పాడు కదా అని ఊరకే దానిని చెప్పుటలేదు. కాని వాస్తవంగా నేను చేయుదానిని మొదటిగా నా హృదయములో అనుభూతి చెందగోర్చున్నాను. నన్ను నేను ప్రజల నుండి వేరు చేసుకోను. దానిని నేను చేయగోరడం లేదు. చూశారా, ఎందుకనగా నేను రక్షణ అను వర్తమానమును నేను వారి కొరకు కలిగిన్నాను. నేను వారి మధ్యలోకి వెళ్లవలసినది. చూశారా, ఇప్పుడు త్రిత్వవాదులతో, మెథడిస్టులతో, బాప్టిస్టులతో, పెంతుకోస్తు వారితో, సెవెంత్ డే అడ్వంటిస్టులతో మరియు ఇంకా ప్రతి వారితో నేను బయటకు వెళ్ళుదును. ఎందుకనగా నా వల్ల అయిన ఎడల ఆ తప్పిపోయిన దానిని రక్షించుటకు, దానిని లోపలికి తీసుకువచ్చి వారికి వెలుగును చూపించుటకు నేను వెతుకుచున్నాను. మరియు ప్రభు మీతో నున్నుగాక. మా మొట్టమొదటి చిన్న గుంపు కూడికలను నేను ఇక్కడే కలిగిన్నాను. వాటిని మీరు కలిగిన్నారో లేదో, ఇక్కడున్న మీ కాలక్రమ పట్టికను నేనెరుగను. మీలో కొందరు నేను దీనిని ఇక్కడ వదిలిపెడతాను. మరియు ప్రభు చిత్తమైతే మనం ఎక్కడ కలుసుకొనబోచున్నామన్నది సంఘ కాపరి దానిని మీ కొరకు చదువుతాడు. మరియు ప్రభు చిత్తమైతేనే వాటి విషయమై నాకు ఎలాంటి నడిపింపు లేదు. నేను చేయగలిగినది చేయుటకు ప్రయత్నించుచు ఊరకే బయటికి వెలుచున్నాను. మరియు ఆ కూటములకు రావడానికి ఇష్టపడే మీ ప్రియులెవరైనా అక్కడ ఉన్నట్లయితే మీరు వారికొక ఉత్తరము రాసి మరియు ఆ కూటములలో ఒకదానికి హాజరు కమ్మని వారితో చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును. సహోదరుడు స్ట్రైకర్ మరియు సహోదరి స్ట్రైకర్ మరియు ఇక్కడున్న ఈ మిగతా ప్రజలందరినీ చూడటం బాగుంది. ఇప్పుడు వారిలో కొందరు కనీసం మీ పేర్లు కూడా నాకు తెలియదు, అయితే మీరు నా సహోదరులు మరియు సహోదరులు అని పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యమును బట్టి నేను మిమ్మల్ని ఎరిగియున్నాను. మరియు మీ పట్ల నాకు ప్రేమ మరియు గౌరవము ఉన్నది. మరి ఇక్కడ మీతో నుండుట నాకు ఒక గొప్ప ఆనందమై ఉన్నది. మరియు ఇక్కడ మీరెట్లు మీ విందును ఏర్పాటు చేశారన్నది నాకు తెలియను. ఒక చిన్న సహవాసపు విందును మీరు కలిగిండబోచున్నారు. కేవలం నేను మీతో ఇక్కడ ఉండుట సాధ్యమైతే బాగుండునని కోరుచున్నాను. మరియు అది మంచిదని నేను ఎరిగిన్నాను. నాకు ఈ ప్రాంతంలోనే ఉత్తమమైన వంటకాలను మీరు కలిగిన్నారని నాకు తెలుసు. అది వాస్తవమని నాకు తెలుసు. కాని నేనైతే వెళ్లేటప్పుడు బహుశా ఒక హ్యాంబర్గర్తో విందు చేసుకోవలసి ఉంటుంది. అయితే ఏమైనప్పటికీ నేను చేయవలసిన నియామకాలను నేను కలిగిన్నాను. నా సమయం కొంచెం ఇక్కడ మరియు కొంచెం అక్కడ నియమించబడి ఉన్నది. మీరందరూ అర్థం చేసుకుంటారని నేను నిశ్చయతను కలిగిన్నాను. నేనిక్కడ ఉండకూడదని కోరుకునట వలన కాదు, దేవుడు దానిని ఎరిగిన్నాడు. నేనిక్కడికి వచ్చేవాణ్ణి కాదు. చూశారా, ఎవరో ఇట్లన్నారు, నీవు ఒక 10,000 మందికి బోధించగలిగిండి మరి అదే విషయమును అక్కడికి వెళ్లి 30 మందికి బోధించుదువా? నిశ్చయంగా ఎంతమంది అనేది ఏ తేడాను కలిగించదు. అది ఎక్కడ స్వీకరించబడుతుందో నేను చూడగోర్చున్నాను. మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రుక్కి మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. చూశారా, కాబట్టి మీరు మీ ముత్యములను అక్కడ వేయకండి. మరియు నేను ఇక్కడ చెప్పుచున్నది పందుల ముందు ముత్యములు వేయుట కాదని నాకు అనిపించుచున్నది. అది పిల్లలకు వారికి చెందిన రత్నములను చూపించుటయని నేను అనుకుంటున్నాను. చూశారా, కొన్నిసార్లు ఆ రత్నములు ఎక్కడ కనుగొనబడతాయి? దుమ్ము ధూళిలోనే అయి ఉన్నది. ఎప్పుడైనా ఒక లిల్లీని అది ఎక్కడ నుండి వచ్చునో మీరు గమనించారా? నేరుగా ఒక చెరువులోని బురదగుంట యొక్క లోతుల నుండి అది వచ్చును. మరియు దానంతటా అది ఆ వెలుగునొద్దకు వచ్చుటకు అది రాత్రింబవళ్లు కష్టపడుతుంది. అయితే ఒక్కసారి అది ఆ వెలుగులోనికి వచ్చినప్పుడు మాత్రం అది వికసిస్తుంది మరియు ఎక్కడా లేనటువంటి ఒక అందమైన పుష్పముగా ఉంటుంది. ఒక లిల్లీ పువ్వు విషయం ఆ విధంగా ఉన్నది. భూమి యొక్క చెత్త మరియు మురికి నుండి అది పైకి వచ్చును. దేశములోని ఈ గోల్డ్ స్టేటునందు చుట్టబడి ఉన్న ఆ రత్నములు కనుగొనబడినది అచ్చటే అయి ఉన్నది. మీరు బంగారమును ఎక్కడ కనుగొంటారు? క్రింద మురికిలోనే. కెంపులను మరియు రత్నములను మీరు ఎక్కడ కనుగొంటారు? చెత్తలో మరియు బురదలోనే. అది ఖచ్చితంగా వాస్తవమై ఉన్నది. మనమందరం వచ్చినది అక్కడ నుండే. ఈ లోకము యొక్క బురద మరియు చెత్త నుండి వచ్చియున్నాము. అయితే నేనొక ఖనిజ పరిశోధకుడను. ఒక ఖనిజ పరిశోధకుడు ఏం చేస్తాడు? అతడు బంగారం కొరకు వెతుకుతాడు. పిదప, అతడు కనుగొన్నప్పుడు అతడు దానిని ప్రకాశింపజేస్తాడు. మరియు అతడు దానిని కొడతాడు. మరియు దానిని కరిగిస్తాడు. మరియు అతడు దానిని సిద్ధపరుస్తాడు. ఇది ఒక బంగారపు గని అయి ఉన్నది. చూశారా, నేను దీని గుండా ఎల్లప్పుడూ అందమైన రత్నముల కొరకు వెతుకుచున్నాను. చూశారా, ఇక్కడ మురికిలో ఎక్కడో వారిని కనుగొని వారిని మెరుగుగా చేసి మరియు ఇట్లు చెప్పుదును, ప్రభువా ఇదిగో వారిచ్చటున్నారు. ఇక్కడ ఒక సహోదరుడున్నాడు. ఇదిగో తిరిగి జన్మించిన ఒక క్రైస్తవుడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ ఒక చక్కని యవనస్తురాలున్నది. ఇదిగో ఒక మధ్య వయస్కురాలు, ఒక వృద్ధురాలు, మాయే ఒక యవనస్తురాలు ఇక్కడ ఉన్నారు. అది ఎవరైనా కాని, ఇదిగో ప్రభువా వారిక్కడున్నారు. వారు నీ రత్నములై ఉన్నారు. ప్రభువా వారిని నీ కిరీటములో పెట్టుకొనుము. వారు ఎన్నటెన్నటికి ఆ విధంగా ప్రకాశించుదురు. నేను మిమ్మల్ని చూచు వరకు షలోం, దేవుని సమాధానం మీతో ఉండునుగాక. మంచిది, సంగ కాపరి ఇక్కడకు రండి. మంచిది, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరియు నేను మీ అందరినీ కొద్దిసేపటి తర్వాత చూస్తాను.